ఏప్రిల్ 14వ తేదీన సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుని యొక్క అంతర్లీనమై ఉన్నారు. ఆ విషయం మన చేయకపోయినప్పటికీ కూడా సద్గురు శ్రీ నాన్నగారు ద్వారా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన 16వ సంవత్సరంలోనే దేహం వేరు ఆత్మ వేరు అనే విషయాన్ని గుర్తించి గ్రహించినటువంటి మహాత్ముడు. 17వ సంవత్సరంలో ఆయన బాహ్య ప్రపంచం పట్ల విరక్తి చెంది ఆయన అరుణాచలం తిరిగి వచ్చేసి 54 సంవత్సరాలు అక్కడే ఉండిపోయినటువంటి మహాత్ముడు. అంతేకాకుండా ఆధ్యాత్మిక శక్తిని గూర్చి ఆత్మను గూర్చినటువంటి ప్రపంచంలో అనేక మందిని ఆకర్షించినటువంటి వ్యక్తి. వివేకానందుడు చికాగో నగరంలో సర్వమత సమ్మేళనానికి వెళ్ళినప్పుడు ఆయన అందులో పాల్గొని తిరిగి వచ్చినప్పుడు దక్షిణ భారతదేశంలో 2 మహాత్ములు ఉద్భవిస్తున్నారు. వారి వలన ఆత్మశక్తిని గూర్చి ప్రపంచ ప్రఖ్యాతి పడయగలరు అని చెప్పినటువంటి వారు. అయితే వారిలో భగవాన్ రమణ మహర్షి ఒకరు, రెండో వారు అరవిందులు. ఒకసారి అరవిందులు, అరవింద మహర్షి మీరు అందరూ చూసే ఉండొచ్చు, మహర్షిని కాదు, వారి ఆశ్రమాన్ని పాండుచేరిలో వారి శిష్యుడు రాయి అనేటటువంటి ఆయన భగవాను ఆధ్యాత్మిక విషయాలలో గురువు ఉంటేనే గాని సాధ్యపడదు అనేటటువంటి విషయం ఉన్నది కనుక ఉన్నది. కానీ భగవాన్ రమణ మహర్షికి గురువు లేరు అనేటటువంటి విషయాన్ని గురించి అడగగా అరవిందులు ఏమని చెప్పారు అంటే, ఆయన ఆధ్యాత్మిక హెర్క్యులస్ అని చెప్పినటువంటి మహాత్ముడు భగవాన్ రమణ మహర్షి, అంతటి మహాత్ముడు. ఆ తరువాత ఒకసారి వారిని గురించి గురువు అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని అడగగా ఒక శిష్యుడు, గురువు అహంకారమే జీవుడు, జీవుడు భక్తితో ఈశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే ఆయన మానవ రూపాన్ని ధరించి, కరుణామయుడు కాబట్టి మానవ రూపాన్ని ధరించి ఆయన వెలువడతారు. అట్లాగే గురువే ఈశ్వరుడే గురువు, గురువే ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క అనుగ్రహమే గురువు రూపంలో ఉన్నటువంటిది. మన ఎదురుగుండా సమక్షంలో ఉన్నటువంటి మహాత్ముడు దైవముతో సమానము అనేటటువంటి విషయాన్ని అందరికీ తెలుసున్నటువంటి విషయమే. ఆయన అనేక ఉపన్యాసాల్లో చెబుతున్నటువంటి విషయం గురువును గూర్చి. ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి మహాత్ముడు ఈశ్వరుడే అనే విషయాన్ని అందరూ గుర్తించగలరు అని అనుకుంటున్నాను. తరువాత మహాభారతంలో దుర్యోధనుడు పాండవులు వనవాసానికి వెళ్లిన తర్వాత 14 సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది వారి కండిషన్స్ ప్రకారంగా. అయితే దుర్యోధనుడు దుష్టబుద్ధి గలవాడు కాబట్టి ఈ అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఎక్కడ ఏ దేశంలో ఉన్నారో తెలుసుకోవడం కొరకు వేగులను, అంటే వేగులను పంపించడం జరిగింది. జరిగేటప్పుడు భీష్ములు వారు ఏమని చెప్పారు అంటే, మీరు అన్ని దేశాలు తిరగవలసిన అవసరం లేదు, ధర్మరాజు ఎక్కడైతే ఉండటం జరుగుతుంది, ఏ దేశంలో ఉన్నట్లయితే ఆ దేశంలో పాడి పంటలు కానీ సకాలంలో వర్షాలు పడటం కానీ ప్రజలు సుఖశాంతులతో నివసిస్తారు అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే వేగులను పంపించడం జరిగింది. అదేవిధంగా సద్గురు నాన్నగారు ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ, ఏ పట్టణానికి వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటి భక్తులు వారి యొక్క బోధనలను విని శాంతి సుఖాలతో జీవించగలుగుతున్నాం. వారికి పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి భాగ్యం వలన ఆ విధమైనటువంటి భగవాన్ రమణ మహర్షి ఇంతటి సద్గురువును మనకి ప్రాప్తింపజేశారు. కాబట్టి మనం దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. 2, నిత్య జీవితంలో మనకి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వారిలో ఉదాహరణకి వాటిని ఏ విధంగా మలుచుకున్నట్లయితే మనం ఆత్మశక్తిని సంపాదించవచ్చును అనేటటువంటి విషయాన్ని గురించి సద్గురు శ్రీ నాన్నగారు చెబుతూ, ఒక విషయం ఉదాహరణగా ఒక మంచి మాటను మనం చెప్పాలి అంటే ఆ మంచి మాట యొక్క ప్రభావం వ్యక్తుల మీద చాలా వరకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, జ్ఞానాన్ని కలగజేస్తుంది, మోక్షాన్ని కలగజేస్తుంది అని చెప్పినటువంటి మహాత్ముడు. తరువాత తులసీదాసు యొక్క భార్య తులసీదాస్తో నా మీద ఉన్నటువంటి ప్రేమ మీకు శ్రీరామచంద్రునిపై కనుక ఉన్నట్లయితే మీరు ఏనాడో తరించేవారు అనేటటువంటి చెప్పడం జరిగినట్లుగా శ్రీ నాన్నగారు చెప్పినటువంటి విషయం. ఆ విధంగా చిన్న చిన్న విషయాలని అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పినటువంటి మహాత్ముడు. అందుచేతను భగవాన్ రామన మహర్షి ఈ 125వ జయంతి సందర్భంలో వారికి కృతజ్ఞతాభివందనములు అర్పించుకుంటూ ఇటువంటి సద్గురువుని మనకు ప్రసాదించినందుకు వారికి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములు కలిగి మనబోటి అజ్ఞానులను ఎంతో మందిని జ్ఞానవంతులుగా చేయడానికి తగినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా, వారికి 125వ జయంతి సందర్భంలో వారికి శ్రీ భగవాన్ రమణ మహర్షికి కృతజ్ఞతాభివందనములు అర్పించుకుంటూ మన అందరి తరఫున అర్పించుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను.
హరి ఓం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఆర్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే యే చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. యే త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. యే తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్య సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆధత్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవూర్ధ్వం న సంశయః. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగాత్ శాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః అనపేక్షశుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యః స మే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః యేతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః హరిః ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఒక్క రెండు మాటలు నా అభిప్రాయం. అంటే ప్రెసిడెంట్ గారు పర్మిషన్ తీసుకున్నాను, తీసుకోవాలి, తీసుకునే మాట్లాడాలి. అంటే ఇందాక వారి ప్రసంగంలో చెప్తున్నారు, గురువు లేకుండా ఆధ్యాత్మిక విద్య సాధ్యం, అంటే ఆధ్యాత్మిక లబ్ధి సాధ్యం కాదు అని. అది 100% కరెక్ట్. ఎందుకంటే గురువు అంటే అజ్ఞానం అనే నిద్రలోంచి మేల్కొలిపేది. మనం ఇప్పుడు రాత్రి పడుకుంటాం, ఎలా 3 గంటలకు ఎందుకో లేవాలని మనకు లేవాల్సిన అవసరం ఉంది అనుకోండి. 3 గంటలకు మనకు తెలివి వస్తుంది అనేది మనకి గ్యారంటీ లేదు, మనమే మనకి గ్యారంటీ లేదు. మన అలవాటు బట్టి రోజు 6 గంటలు లేస్తే 3 గంటలు ఎలా లేస్తాం? కాబట్టి అలారం పెట్టుకుంటాం. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పం, ఎందుకంటే వాళ్ళు కూడా లేస్తారు, వాళ్ళు పడుకుని ఉంటారు, వాళ్ళు కూర్చుని ఉంటారు కదా. కూర్చుని ఉన్నట్టు చెప్తాం కానీ పడుకున్న వాళ్ళకి చెప్పం మమ్మల్ని లేపండి అని. కాబట్టి ఎవరు నమ్ముతూ అలారం నమ్ముతాం. మామూలు నిద్రలోంచి బయటకు లేపడానికి అలారం ఉండాలి. అజ్ఞానం అనే నిద్రలోంచి లేపడానికి గురువు లేకపోతే ఎవరికి, గురువుకి తప్పించి ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు లేచి ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు లేచి ఉన్నారు, మనం పడుకుని ఉన్నాం. మన లేపడం ఎప్పుడు లేపాలి, ఎలా లేపాలి, అది మళ్ళీ మనకి కష్టం కాకుండా లేపుతారు. అరుణాచల్లో మాట చెప్పారు నాన్నగారు, మనం నిద్రలోంచి మెలకువలోకి వస్తున్నప్పుడు చాలా సాఫ్ట్ గా వస్తాం, కంగారు పడి ఏమి రాము, మెల్లగా అంటే ప్రశాంతంగా తెలివి వస్తుంది. ఆ గాఢ నిద్రలోంచి మెలకువలోకి మనకి మెలకువలోకి వస్తున్నప్పుడు ప్రశాంతంగా వస్తాం కానీ ఏదో అలజడిగా ఏమి రాము. మెలకువలోకి వచ్చాక అలజడిగా తయారవుతాం వేరే సంగతి. కానీ మెలకువలోకి వస్తున్న మాత్రం పెద్ద ఏ హడావుడి లేకుండా, ఏ అలజడి లేకుండా సాఫ్ట్ గా తెలివి వస్తుంది. అలాగే అజ్ఞానం అనే నిద్రలోంచి మనల్ని జ్ఞానం అనే వెలుగులోకి వాళ్ళు ఎలాగ అంటే మనకి ఎటువంటి శ్రమ కలిగించకుండా, మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, చాలా తక్కువ సాధనతో, చాలా తక్కువ శ్రమతో మనల్ని ఎంత ఎంత సులభంగా మనం మేల్కొల్పాలన్న కోసం వాళ్ళు నిరంతరం, వాళ్ళు అందరూ ఒకలాగే సాధ్యం కదా, ఎవరి సంస్కారాలు వాళ్ళకి అందరూ ఒకలా లేవు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి సర్జరీ చేసి అలాగే అందరికీ, అందరూ ఆయనకి పిల్లలే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరికీ జ్ఞానం కావాలి. కారణం మన అశాంతి కారణం జ్ఞానం లేకపోవడమే. కాబట్టి ఆ జ్ఞానంలోకి మనల్ని, ఈ అజ్ఞానం అనే నిద్రలోంచి జ్ఞానం అనే మెలకులోకి మనల్ని ఎలా తీసుకురావడం అనే ఒక ప్రయత్నంలో ఒక మహాత్ముడు ఇప్పుడు మనందరి కోసం ఆయన ఎంతో పరిశ్రమ. ఇంత అంత కాదు, ఎంతమంది ఇంతమంది అయినా ఇప్పుడు ఈ సమయంలో విశాఖపట్నం, హైదరాబాద్, ఎవరి ఇళ్ళకి రాలేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు, ఎంతో మంది వాళ్ళ ఇళ్ళ దగ్గర నాన్నగారు మాటలు చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆ మా విశాఖపట్నం వారు తీసుకుని సుమారు 100 మంది పడి సత్సంగం అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ స్మృతిలోకి వస్తున్నారు. ఇలాగ ఈ క్యాంపస్ లో ఉన్న వాళ్ళమే కాదు, ఎన్నో చోట్ల భగవాన్ మాటలు, భగవాన్ మాటలు నాన్నగారి ద్వారా మనకి అందుతున్నాయి. అందిన మాటలు ఎన్నో చోట్ల చెప్పుకుని ఎంతో మానసికమైనటువంటి ఒక ప్రశాంతతని ఎన్నో చోట్ల ఎంతో మంది పొందుతున్నారు. ఈశ్వరుడు ఈ జీవుల్ని తరింపజేయడం కోసం అన్నాడు అరుణాచలేశ్వరుడు, మన భగవాన్ రూపంలో వస్తే ఆయనకి ఇవాళ ఆ దేహం కనుక భూమి మీద ఉంటే 125వ బర్త్డే. అయితే దేహం లేదు కాబట్టి జయంతి అని చెప్పుకుంటాం. వాళ్ళు దేహం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడు ఉన్నవాళ్ళే కాబట్టి ఇప్పుడు బర్త్డే అనొచ్చు. జయంతి అన్నది దేహం ఒక దేహపరంగా మాట్లాడే మాట, వాళ్ళ దేహం ఉన్నప్పుడు కూడా దేహానికి అతీతలే. అయితే అక్కడతో ఆయన ఈ భూమికి వచ్చిన పని ఇంకా నెరవేరలేదని చెప్పి మన నాన్నగారిని తయారు చేశారు మన కోసం. ఆ వాళ్ళ పరిశ్రమ అలా కొనసాగుతూనే ఉంది, ఎందుకంటే అందరూ ఒకసారి ధరించుకోం కదా. అయితే జ్ఞాని దేహాన్ని ఏ విధంగా చూసుకోవాలి అంటే పెద్దలు చెప్తారు, చిన్న పిల్లవాడి దేహం కన్నా కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడిని ఎంత జాగ్రత్త చూస్తామో చెప్పగలరు, అందరికీ అనుభవంలో ఉన్న విషయం అయితే. కానీ అంతకన్నా సాఫ్ట్ గా వాళ్ళ దేహం, ఎందుకంటే వాళ్ళ దేహం ఉన్నది అసలు వాళ్ళ స్వార్థం కోసం ఏమీ కాదు. వాళ్ళ దేహం ఉన్నది మన కోసమే. కానీ ఆ దేహాన్ని కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది ఆ ఇబ్బంది వల్ల అదే పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వల్ల మనం పొందవలసిన ప్రయోజనం, ఇప్పుడు ఆ దేహానికి ఇబ్బంది కలిగిస్తే దానివల్ల ఎంతో మంది మనం ఎఫెక్ట్ అవుతాం కాకుండా. కాబట్టి సరే నా మాటలు ముగిస్తాను. జ్ఞాని దేహాన్ని ఎలా చూసుకోవాలంటే చిన్నపిల్లవాడి దేహం కంటే మృదువుగా చూసుకోవాలి. అది అందుకోసం అందరూ ప్రయత్నిద్దాం. నమస్కారం.
ఈ జిన్నూరు రమణ కేంద్రం కమిటీ సభ్యుని పేర్లు ఒకసారి భక్తులైన మీకు అందరికీ చదివి వినిపిస్తాం. పెనుమచ్చ సత్యనారాయణరాజు గారు అధ్యక్షులు విశాఖపట్నం, గుట్టుముక్కల సూర్యనారాయణరావు ఉపాధ్యక్షులు కాపవరం, పెనుమచ్చ శ్రీరామరాజు గారు కార్యదర్శి జిన్నూరు, పెనుమచ్చ రామచంద్రరాజు గారు జాయింట్ సెక్రటరీ జిన్నూరు, పడాల అమ్మిరెడ్డి గారు ట్రెజరర్ మార్టీరు, తర్వాత డాక్టర్ శ్రీరామారావు గారు జిన్నూరు మెంబర్స్. ఇప్పుడు మెంబర్ల పేరు చదువుతున్నాం. పడాల అమ్మిరెడ్డి గారు ట్రెజరర్ మార్టీరు, డాక్టర్ శ్రీరామారావు గారు మెంబరు జిన్నూరు, శ్రీమతి రుద్రరాజు కృష్ణమేణి గారు మెంబరు పోడూరు, శ్రీమతి ఇందుకూరు కృష్ణమేణి గారు మెంబరు వడ్లవానపాలెం, శ్రీమతి భూపతిరాజు రామశిష్య గారు మెంబరు జిన్నూరు, తర్వాత సాగి రామచంద్రరాజు గారు మెంబరు వడ్లవానపాలెం, తర్వాత కొత్తపల్లి రామచంద్రరాజు మెంబరు పాలకొడేరు. రామచంద్రం కూడా ఈ కమిటీలో మెంబర్గా ఉండేవాడు. రామచంద్రం స్వర్గస్థులు అవటం వల్ల పెనుమచ్చ నరసుబ్బరాజు గారిని కూడా ఇందులో చేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సభ్యులు ఎవరంటే సాగి రామచంద్రరాజు గారు వడ్డానపాలెం, పెనుమచ్చ నరసుబ్బరాజు గారు జిన్నూరు, డాక్టర్ రామారావు గారు జిన్నూరు. భక్తులైన మీకు ఈ కమిటీ సభ్యులు, ఈ కమిటీ సభ్యుల విషయం పేర్లు మీకు చదివి వినిపించటం అనేది. అది ఈ కమిటీని 25 సభ్యులు, 11 మంది పేర్లు చదివాం. భవిష్యత్తులో 25 మంది వరకు పెంచుదాం అనుకుంటున్నాం. అప్పుడు మీరు ఏమైనా సలహాలు చెప్తే మీ సలహాలను బట్టే పెంచుతాం. ఈ కేంద్రం ఏ ఒక్కరిది కాదు, మీ అందరిదేనే. అంటే మీ సలహాలు తీసుకుని భవిష్యత్తులో మెంబర్లను పెంచినప్పుడు మీ సలహాలు పుచ్చుకుని కొత్త మెంబర్లను వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము చదివి 11 పేర్లే. శ్రీ రమణాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం స్కందాయ నమః, 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 ఓం గొరవే నమః, ఓం గొరవే నమః. ఈ రోజున రమణ జయంతి సందర్భంలో మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. రమణ సయంతి మీకు వెలుగు, నాకు వెలుగు, భూమికి వెలుగు. ఒక మహాత్ముడు చెప్పాడు, ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో జ్ఞానులు లేని సమాజం అలా ఉంటుంది. అంటే ఉప్పు దెబ్బతే పప్పుకి సారం లేదు. అసలు ఉప్పు పేరే రుచి అంటారు కొంతమంది. ఉప్పుకి మరొక పేరు రుచి. రుచి తక్కువైందంటే అక్కడ ఉప్పు తక్కువైందని. అంటే పప్పుకి ఉప్పు ఎటువంటిదో సమాజానికి జ్ఞానులు కూడా అవసరం అంతే ఉండాలి. ఈ రమణ జయంతి సందర్భంగా ఇలా ఒక్కసారి ఈ మహర్షులు మహాత్ములు జన్మదినోత్సవాలు వారి జయంతిని జరుపుకోవటం వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, వారి మాటలను మననం చేసుకోవటం, వారి జీవితాన్ని మననం చేసుకోవటానికి ఇది ఒక అవకాశం. అన్నింటికంటే కాలం నిలిపోయింది, కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. 1896 సంవత్సరంలో రమణస్వామి అరుణాచలం వచ్చారు. ఆయనకి జ్ఞానోదయంది మధురై పట్టణంలో, ఆయన జన్మించింది తిరుచిలి గ్రామంలో. ఆయన అరుణాచలం ఇచ్చేసినది 1896 సంవత్సరం సెప్టెంబర్ 1 తేదీ. ఆయనకి ఆత్మానుభవం, అమృతానుభవం కలిగింది మధురై పట్టణం మీనాక్షి దేవాలయం పక్కన. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా మధురై పట్టణం, కృష్ణుడు యొక్క స్థానం అది మధుర, ఇది మధురాయి, దక్షిణాదిలో ఉన్నది మధుర, అది మధుర వేరు, మధురాయి వేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ మీనాక్షి దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని దాన్ని భారతదేశంలో ఉన్న అందమైనటువంటి దేవాలయాల్లో ఒకటిగా, అందమైన పట్టణాల్లో ఒకటిగా మధ్యన మధురై పట్టణాన్ని తీర్చిదిద్దాలని, ఆ దేవాలయాన్ని తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం వారు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. సుందరేశ్వరుడు మధురాయి పట్టణంలో, ఈశ్వరుడి పేరు సుందరేశ్వరుడు, అమ్మవారి పేరు మీనాక్షి. కానీ మన శివలీలలు చూస్తాంటే మరి ఎందుకు వచ్చిందో, అక్కడ అయ్యకి పేరు రాలేదు, అమ్మకి పేరు వచ్చేస్తుంది. మధురాయి పట్టణంలో లీలలు చేసిందంటే శివుడు, మధురాయి పట్టణంలో సుందరేశ్వరుడు ఎన్నో లీలలు చేసి చూపించాడు భక్తులు, కానీ ఆయనకి పేరు రాలేదు, అమ్మగారికి పేరు వచ్చేస్తుంది. లీలలు చేసినంత సుందరేశ్వరుడే, కానీ మీనాక్షికి ఎక్కువ పేరు వచ్చింది. మధురై అయినప్పటికీ సుందరేశ్వరుడు ఎవరు గుర్తురారు, మీనాక్షికి గుర్తు వస్తుంది. మరి ఆ పరిణామంలో ఎలా వచ్చిందే కానీ మీనాక్షికి ఎక్కువ పేరు వచ్చేసింది. లీలలు చేసి అనేక అద్భుతాలు చేసిన వాడు సుందరేశ్వరుడు. ఇది మధురై పట్టణం ప్రాచీనమైనది. మన ఆంధ్రదేశానికి విజయవాడ ఎటువంటిదో తమిళనాడుకి మధురై పట్టణం అటువంటిది. మీరు అచ్చమైన తమిళ్లు వినాలంటే మధురై పట్టణాలు స్వచ్ఛమైన తమిళ మాట్లాడతారు. రమణ మహర్షి గారు అక్కడి నుంచి అరుణాచలం వచ్చారు. ఈశ్వరుడు పట్ల ఎప్పుడైనా జనక భావన ఉండేది, తండ్రి భావ దైవ భావన కంటే జనక భావన ఉండేది. రమణ స్వామికి దైవ ఈశ్వరుడు అరుణాచలేశ్వరుల పట్ల దైవ భావన కంటే జనక భావన ఉండదు. ఆయనకి ఆ గురువు అనే మనకు బాహ్యమైన గురువు లేకపోయినా అరుణాచలేశ్వరుడే ఆయన గురువు. బాహ్యమైన గురువు లేకపోయినా అరుణాచలేశ్వరుడే ఆయనకి గురువు. ఆయన 54 సంవత్సరములు తిరువణ్ణమలైలో ఉన్నారు. 54 సంవత్సరములు ఉన్నారు ఆయన అరుణాచలం వచ్చారు. ఒక ప్యాంట్ వేసుకుని, ఒక నెక్కర్ వేసుకుని, ఒక షర్ట్ వేసుకుని వచ్చారు. ఆయన గోచీతోటి అరుణాచలం రాలేదు. ఒక ప్యాంట్ ఒకటి, షర్ట్ ఒకటి, 3 రూపాయలు డబ్బు, 2 స్వీట్లు లగేజ్. అది 3 రూపాయల డబ్బు ఉంది, 2 స్వీట్లు ఉన్నాయి లగేజ్. ఆయన టౌన్ లో అరుణాచలం వచ్చేవాడికి ఆయన దగ్గర ఉన్న లగేజ్ అది. అరుణాచలేశ్వరుని దర్శించి సెప్టెంబర్ 1వ తేదీని అక్కడ అరుణాచలేశ్వరి టెంపుల్ కి ఎదురుకుండా పర్లాంగ్ దూరంలో మీరు చాలా మంది చూసి ఉండకపోవచ్చు, రమణ మహర్షి గారి సన్యాసం తీసుకున్న చెరువు ఉంది అక్కడ. అంటే టెంపుల్ కి ఆపోజిట్ సైడ్ ఉంటుంది పర్లాంగ్ దూరంలో. ఆ చెరువు దగ్గరికి వచ్చి ఆ లాగ్ తీసి చెరువులో పడేశారు. ఆ 3 రూపాయలు తీసి చెరువులో పడేశారు. ఏగులో స్వీట్లు ఉంటే చెరువులో పడేశారు. ఆ చొక్కా 4 ముక్కలు చేశారు. అందులో ముక్కను గోచి కింద పెట్టుకున్నారు. ఆ గోచి 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 ఆ రోజు అరుణాచలంలో వచ్చి పెట్టుకున్న గోచి చివరి వరకు, ఆ గోచి ఆయన శరీరం విడిచిపెట్టే వరకు ఆ కౌపీనంతో ఉన్నారు. మనం అదృష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, దురదృష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, చేతి నిండా డబ్బు లేనప్పుడు. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మాకు ఇక్కడ ఏ సన్మానాలు చేశారు, ఏ చేశారు, ఆయన అవసరం బోకే ఇస్తే సరిపోతుంది. దండలు కూడా అక్కర్లేదు, కమిటీ తరఫున ఇస్తే బోకే ఇస్తే సరిపోతుంది. ఇక్కడే కదా, ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు దండలు అక్కర్లేదు, మీకు గౌరవానికి ఇవ్వాలంటే బోకే ఇస్తే సరిపోతుంది. మనం లాంఛనాలు సాధ్యమైనంత వరకు తగ్గించేసుకోవటం మంచిది. ఏంటంటే లాంఛనాలకు పెరిగి కొద్దీ దేహాభిమానం పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది. ఏది తగ్గించుకోవాలనుకుంటున్నామో అది పెరుగుతుంది. ఐశ్వర్యం వచ్చింది, అన్ని వచ్చింది, కానీ ఆ గోచి విడిచిపెట్టలేదు. అది ఒక రకమైన దీక్ష. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే జ్ఞానం ప్రధానం. మన హృదయంలో అశాంతి ఉన్నప్పుడు, మన హృదయంలో వెలితి ఉన్నప్పుడే ఆ వెలితిని కవర్ చేసుకోవడానికి, అశాంతిని కవర్ చేసుకోవడానికి బాహ్యమైన గౌరవాలకి, బాహ్యమైన ఆడంబరాలకి సిద్ధం అవుతాం. మనం బాహ్యమైన గౌరవాన్ని పెంచుకోవాలని, బాహ్యమైన ఆడంబరాన్ని పెంచుకోవాలని మనం అనుకుంటున్నాం అనుకోండి, అలా ఆ బుద్ధి మనకి ఎప్పుడు వస్తుందంటే లోపల అశాంతి, లోపలన్న అజ్ఞానం, లోపలన్న వెలితి, అది కవర్ చేసుకోవడానికి బాహ్యమైన గౌరవాల కోసం, బాహ్యమైన ఆడంబరాల కోసం తిరిగి, అది అజ్ఞానానికి గుర్తు. ఆయన ఒకసారి పాండిచ్చేరి గవర్నర్ గారి భార్య వచ్చింది. కానీ మీరు చాలా మంది వస్తున్నారు, పురుషులు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు, మీరు గోచి పెట్టి కూర్చున్నారు, ఏదైనా కొంచెం దుల్లుగుడ్డనే కట్టుకోవచ్చు కదా. అమ్మా నువ్వు ఏ దృష్టితో వచ్చావో ఆ దృష్టితో చూచెళ్ళు. నువ్వు ఎవరిని జ్ఞానాన్ని చూడటానికి వచ్చావు, జ్ఞానం చూసి వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు ఏదో సలహా చెప్తున్నావు మాకు, చుండుగుడ్డ కట్టుకోమని. ఇంకొకరు వచ్చి పంచే కట్టు కట్టుకోమంటారు. పంచకట్టు అంటే 5 చోట్ల దాన్ని మడత పెడతారు, దాన్ని పంచకట్టు అంటారు. పంచకట్టు అంటే అంటే 5 చోట్ల పంచిని మడత పెడతారు, దాన్ని పంచకట్టు అంటారు. ఇంకొకరు వచ్చి పంచకట్టు కట్టుకోమంటారు, ఇంకొకరు వచ్చి ప్యాంట్ వేసుకోమంటారు, ఇంకొకరు వచ్చి షర్ట్ వేసుకోమంటారు. ఇందులో ఎవరు చెప్పినట్టు నేను వినాలి. మీరు ఎప్పుడూ కూడా ఒకడు గుర్తు పెట్టుకోండి, పరాయి బుద్ధి ఎప్పటికైనా ప్రమాదం. భర్తృ గారు చెప్తాడు, పరాయి బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఎత్తువారు చేతి బిడ్డలని. అంటే వాళ్ళకి సొంత ఆలోచన ఉండదు. మనం ఎప్పుడైనా సొంత బుద్ధి మనల్ని సుఖపెడుతుంది, కానీ పరాయి బుద్ధి సుఖపెట్టదు. సొంత బుద్ధే మన బుద్ధే మనల్ని సుఖపెట్టాలి, సొంత బుద్ధి సుఖపెడుతుంది, కానీ ఎన్నడూ పరాయి బుద్ధి సుఖపెట్టదు మనకి. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి జీవితంలో అదృష్టం వస్తుంది, దురదృష్టం వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అదృష్టం ఎవరికి? మనస్సుకి. దురదృష్టం ఎవరికి? మనస్సుకి. అదృష్టం వచ్చినప్పుడు మనస్సు పొంగుతంటే లోపలన్న చైతన్యానికి, లోపలన్న బ్రహ్మం, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, దానికి అదృష్టం లేదు, దానికి దురదృష్టం లేదు. అదృష్టము దురదృష్టము ఎవరికి? మనస్సుకి. అదృష్టం వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తామంటే సంతోషిస్తాం, అంటే మనస్సు పెరిగిపోతాం. దురదృష్టం వచ్చినప్పుడు కుంగిపోతాం, ఎంతకంత డిప్రెషన్ లో కలిగిపోతాం. అప్పుడు ఏమవుతుంది? మనస్సు పొందినా అది పెరిగిపోతుంది. మనస్సు కుంగినా అది పెరిగిపోతాను. ఏది మనం తొలగించుకోవాలో దాన్ని అది బలపడిపోతాను, అది గుర్తుంది. అంటే ఎవడు యోగి అంటే వికారము లేనివాడు యోగి, నిర్వికారుడు యోగి. మనకు అదృష్టం వచ్చి ఏదో ఆ జాతకాన్ని బట్టి ఏదైనా శరీరానికో మనసుకి మనోదేహములకు అదృష్టమైనా దురదృష్టమైనా మనోదేహములకి అవి అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోతుంటే మన స్వరూపానికి మనం దూరం అవుతాం. దురదృష్టం వచ్చినప్పుడు కుంగిపోతుంటే మన స్వరూపానికి మనం దూరం అవుతాం. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అదృష్టము మాయే, దురదృష్టము మాయ. అలా మనస్సే మహామాయ. మనస్సులోనే మాయ, అజ్ఞానము, ఇదన్నిటికి కూడా బేస్ మనస్సు. ఇంకోటి మనకు అర్థం అవ్వాలి, మన మనస్సు అంత నిజము, మన దేహం అంతే నిజము, మనకు కనిపిస్తున్న ఈ లోకము అంతే నిజము అని ముందు మనకు ఫస్ట్ గా అర్థం కావాలి. అసలు ఈ ప్రపంచం ఉందని ఇంతవరకు ఎవరితోటి చెప్పలేదు. మనకి జాగ్రత్త అవస్థలో లోకం కనిపిస్తుంది, కానీ సుషుప్త అవస్థలో లోకం కనిపించటం లేదు. మనస్సు ఉన్నప్పుడు లోకం కనిపిస్తుంది, మనసు లేనప్పుడు లోకం కనిపించటం లేదు. అలా మనస్సు ఎంత నిజమో లోకం కూడా అంతే నిజం. మనస్సు ఎంత వాస్తవమో లోకం కూడా అంతే వాస్తవం. మనస్సు మినహాయిస్తే అక్కడ పుణ్యం లేదు, పాపం లేదు, అదృష్టం లేదు, దురదృష్టం లేదు, పూర్వజన్మం లేదు, రాబోయే జన్మ లేదు, ఏదీ లేదు. ఆ గడప దాటమే మన సాధన యొక్క గంధం. నెడబ్రోలు కాలేజీ ప్రిన్సిపల్ గారు తల్లి గారు ఒకసారి రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, స్వామి, ప్రణవం ఓంకారం పురుషులే చేసుకోవాలంటారు, స్త్రీలు చేసుకోకూడదు అని. ఇది నెడబ్రోలు కాలేజీ ప్రిన్సిపాల్ గారు సుబ్రహ్మణ్య గారు తల్లి గారు అడిగారు. ఓంకారం ప్రణవం పురుషులే చేసుకోవచ్చా, స్త్రీలు చేసుకోకూడదు? బుధాన్ అన్నారు, అమ్మా నీకు జ్ఞానం కావాలి, నీకు కావాల్సింది ఆత్మ జ్ఞానం. నువ్వు సిద్ధిని పొందాలి. ఏ సిద్ధి? జ్ఞానసిద్ధి పొందాలను. ఆ జ్ఞానసిద్ధి పొందాలి. ఆ జ్ఞానసిద్ధి పొందటానికి నీకు ప్రణవం ఉపయోగపడుతుందంటే ప్రణవం చేసుకోమ్మా. నువ్వు జ్ఞానసిద్ధి కావాలని, ఆ జ్ఞానం పొందటానికి సజ్జన సహవాసం కావాలంటే చేసుకోమ్మా. నువ్వు ఏ పని చేసుకున్నా అభ్యంతరం లేదు. స్త్రీ పురుష భేదం లేదు. చైతన్యానికి దేహానికి స్త్రీ అని పురుషుడని ఉంది. చైతన్యానికి లింగ భేదం లేదు, ఆత్మకి లింగ భేదం లేదు, శరీరానికి లింగ భేదం ఉంది. అంచేత నీకు జ్ఞానం కావాలి. జ్ఞానసిద్ధి అంటే జ్ఞానసిద్ధి కలగాలి, ఆత్మసిద్ధి కలగాలి, నువ్వు ఆత్మానందం పొందాలి. దానికి ఉపయోగపడు ప్రణవం నీకు ఉపయోగపడతా అంటే చేసుకోమ్మా. అభ్యంతరం ఏముంది? మన గమ్యం ఆత్మజ్ఞానాన్ని పొందాలి. మనం పొందవలసినటువంటి గమ్యాన్ని మర్చిపోకూడదు. తిరువణమలైలో రమణాశ్రమంలో పొద్దున్న 7 గంటలకు 6:45 ఇడ్లీ ఇస్తారు, కాఫీ ఇస్తారు. కాఫీ టైం 7 గంటలు చెప్పారు ఎవరిలో, పొద్దున్న మీరు 6:45 7 ఇంటికి వస్తేనే ఇక్కడ కాఫీ ఇస్తారు, ఇడ్లీ ఇస్తారు. బదాం ఉండగా వాళ్ళు తెల్లారుగా బయలుదేరారు, గిరిపదిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, 7 ఇంటికి వెళ్ళిపోవాలి, గంటకు వచ్చేటప్పటికి లేదా కాఫీ టైం దాటిపోతుంది, ఇడ్లీ టైం దాటిపోతుంది, అది దాటిపోయేసరికి ఇడ్లీ ఎవరు కాఫీ ఎవరు అది గిరిపరిశ్రమం చేసేటప్పుడు టైం చూసుకోవటం, అరుణాచలాన్ని స్మరణ వదిలేశారు, అరుణగిరి స్మరణ వదిలేశారు. 7 గంటలకి అక్కడికి రమణ ఆశ్రమంలోకి కాఫీ టైంకి వెళ్ళిపోవాలి, కాఫీ టైంకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇడ్లీ పెట్టరు, కాఫీ పెట్టరు. అలాగలా ఇడ్లీ స్మరించుకుంటూ, కాఫీ స్మరించుకుంటూ రమణాశ్రమానికి కది టైంకి వచ్చేసారు. వచ్చేస్తే వదాన్ని వాళ్ళని పిలిచారు, దగ్గరికి పిలిచారు, కాఫీ తాగనిచ్చారు, ఇడ్లీ తిన్నిచ్చారు, కాఫీ తాగనిచ్చారు. తర్వాత గిరి ప్రదక్షిణ ప్రత్యేకమైన పిలిచారు. ఏ మీరు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఈ పొట్టలోని ఈశ్వరుని స్మరించారు, అరుణాచలేశ్వరుని స్మరించారు, ఉదరేశ్వరు అక్కడ ఉదరంలో ఉన్న ఈశ్వరుడు ఉదరేశ్వరుడు. మీరు ఎంతసేపు పొట్టలో ఉన్న దేవుణ్ణి, మీ పొట్టలో ఉన్న దేవుణ్ణి మీరు స్మరించుకున్నారు, కానీ అరుణాచలేశ్వరుని స్మరించుకోలేదు, గుహలో ఉన్న దేవుణ్ణి స్మరించుకోలేదు, ఇంకా పొట్టలో ఉన్న దేవుణ్ణి స్మరించుకుంటూ వచ్చారా ఈ కాఫీ కోసం? అరుణాచలం ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ ఉద్దేశం కాఫీ టైం అయిపోతుంది, కాఫీ టైం అయిపోతుంది, అరుణాచలం వదిలేశారు, అరుణాచలం స్మరణ వచ్చారు. ఆ కాఫీ టైంకి వచ్చి ఆశ్రమంలో పడిపోవాలి. మీరు అరుణాచలేశ్వరుని స్మరించుకోలేదు, గుహలోని ఈశ్వరుని స్మరించుకోలేదు, గుళ్ళో ఉన్న ఈశ్వరుని స్మరించు, ఉదరేశ్వరుని స్మరించుకుంటూ వచ్చారంటే ఉదరం అంటే పొట్ట, పొట్టను స్మరించుకుంటూ వచ్చారు. అంటే మీరు ఏమి అన్ని ఏ తలంపు వచ్చినా మీరు తొందరపడకండి, ఏ తలంపు వచ్చినా మీరేమి తొందరపడద్దు. లోపల ఆలంబన దేహము నేను అనేది తలంపును చూశారు, ప్రతి తలంపుకి అది ఆలంబనంగా ఉంటుంది, అది సపోర్ట్ గా ఉంటుంది. మీ తలంపులకి అది సపోర్ట్ గా లేదనుకోండి, మీకు తలంపులు వచ్చినా మీకు దుఃఖం కలగదు. ఇది బాగా అర్థం చేసుకోండి. జ్ఞానికి కూడా తలంపు వస్తుంది, ఆ తలంపు జ్ఞానికి దుఃఖం కాదు, దుఃఖం రాదు. జ్ఞానికి వచ్చే తలంపు జ్ఞానికి దుఃఖ కారణం కాదు, మనకు వచ్చే తలంపు మనకు దుఃఖ కారణం. ఎందుకు కారణం ఏంటంటే, దేహము నేను అహం వృత్తిని ఆధారం చేసుకుని మనకు వచ్చే అన్ని తలంపులకి కేంద్రం అహం వృత్తి. అహం వృత్తిని కేంద్రంగా పెట్టుకొచ్చే అన్ని తలంపులు కూడా దుఃఖ కారణం. అన్ని తలంపులు దుఃఖ కారణం, అన్ని సంకల్పాలు దుఃఖమే దుఃఖ కారణం. భూతకాలాన్ని మర్చిపో, భవిష్యత్ కాలంలో గాల్లో నేళ్ళ కట్టుకోవాలి, వర్తమాన కాలంలో సజీవంగా జీవితం. ఈ జన్మ అసత్యమైనప్పుడు నీకు పూర్వజన్మల గొడవ ఎందుకు? ఈ జన్మలో తలంపులే. కొంతమంది అంటారు తలంపులు పీడించేస్తున్నాయని అంటారు, కొంచెం చాలామంది అంటారు భక్తులు తలంపులు పీడించేస్తున్నాయని అంటారు. ఈ జన్మలో తలంపులే పడలేకపోతున్నావు, పూర్వజన్మ తలంపులు కూడా ఎందుకు నీకు? ఈ జన్మలో తలంపులే పడలేకపోతున్నావు, రాబోయే జన్మలో తలంపులు ఎందుకు? ఈ జన్మ అంత ఎంత అసత్యము, రాబోయే జన్మ కూడా అంతే అసత్యము, పూర్వజన్మ కూడా అంతే అసత్యము. ఈ జన్మలో తలంపులే పడలేనప్పుడు, ఈ జన్మలో బాధలే నువ్వు పడలేనప్పుడు, పూర్వజన్మల బాధలు కూడా ఎందుకు? అజ్ఞానాన్ని పెంచుకోవడానికి, అవిద్యను పెంచుకోవడానికి, అది కాదు ఈశ్వరు యొక్క. ఇవన్నీ మనకి ఈ తలంపులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే, భగవంతుని కాదని, భగవంతునికి మనం వేరుగా ఉన్నామని, భగవంతుని కాదని ఏదో సాధించగలేము అనుకోవటం వల్ల, పొగరబోతం వల్ల తలంపులు ఎక్కువ. భగవంతుని కాదని మనం ఏమి చేయలేము, ఆయనకి విడిపోయి ఏమి చేయలేము, కానీ చెయ్యి చేసేయగలం, సాధించేయగలం అనే బుద్ధి ఉంది, మనకి బుద్ధి ఉంది. అక్కడి నుంచి తలంపులు ఎక్కువ ప్రారంభం, ఆ తలంపులే మనల్ని బంధిస్తుంది. భగవంతుని కాదని మనం ఏం చేయలేము, ఉన్నది ఆయన ఒక్కడే, మనం అందరం నీడలం, షాడోస్, ఆల్ బాడీస్ ఆర్ షాడోస్. అసలు మనకు దుఃఖానికి కారణం కూడా భగవంతుని కంటే మనం భిన్నంగా ఉన్నాం. ఒక కాస్మిక్ స్పిరిట్ ఉంది, కాస్మిక్ కాన్షియస్నెస్ ఉంది, దానికి భిన్నంగా ఉన్నాం, దానికి వేరుగా ఉన్నాం. ఆ వేరు తలంపు వల్ల మనకు తలంపులు పెరుగుతున్నాయి, ఆ ప్రతి తలంపు మనకు దుఃఖ కారణం అవుతాయి. మనకు తలంపులు వస్తున్నాయి, ఆ తలంపులు వచ్చినప్పుడు దానికి ఆధారంగా ఉండదు అహం వృత్తి, అంటే దేహంతో తాదాత్యం పొంది తలంపు వాటికి ఆధారంగా ఉంటుంది. మనకు వచ్చే భావనలన్నిటికీ దేహంతో తాదాత్యం పొందుతున్న భావనే దానికి సపోర్ట్ గా ఉంటుంది, ఆధారంగా ఉంటుంది. అక్కడి నుంచి దుఃఖం ప్రారంభం. ఏమీ లేదు, ఈ రమణ మహర్షి గారికి 1896 అనేస్తే 1912 వరకు ఆయనకి జన్మదినోత్సవం ఎవరు జరపలేదు. కొంతకాలం ఏదో ఆ గుట్ట మీద ఉండే అరుణాచలం కొండ పక్కన ఏదో గుట్ట ఉంది, ఇంకో చిన్న కొండ ఉంది, ఆ గుట్ట మీద కొంతకాలం ఉన్నారు, టెంపుల్లో కొంతకాలం కాలక్షేపం చేశారు, ఇలాగ విరూపాక్ష గుహకు వచ్చారు. అక్కడ విరూపాక్ష గుహలో 1912 ఆయనకి ఈయన భర్తలే తెలుసుకుని కొంతమంది వాళ్ళ ఇంటికాడే పాయసం చేసుకున్నారు, ఇంటికాడే ఏదో పప్పు వండుకున్నారు, ఇంటికాడే అన్నం వండుకున్నారు, ఏ తెచ్చారు, ఇంటికాడే ఏదో స్వీట్ వండుకున్నారు, తెచ్చి అక్కడ కూర్చున్నారు. ఏంటి అన్ని ఈ గొడవలన్నీ వేసుకొచ్చారు, ఈ ఏట పులుసన్ని వేసుకొచ్చారు, ఏంటి ఏంటి ఈ తినే బండారని తీసుకొస్తే, ఇవాళ మీ బర్త్డే కదండి, అందుకు నేను తెచ్చాను అన్నారు. ఈ శవం పుట్టినరోజుకి మళ్ళీ బర్త్డే, ఇదో శవం, మళ్ళీ ఈ శవం పుట్టినందుకు ఈ శవం ఎందుకు వచ్చిందని విచారణ చేయటం మానేసి, దీనికి బర్త్డే మళ్ళీ, అసలు నాకు ఈ శవం ఎందుకు వచ్చింది అని విచారణ చేయటం మానేసి, విచారణ చేయటం మానేసి, ఈ దేహాత్మ బుద్ధి, దేహమే సత్యం, దేహమే సర్వస్వం, దేహాత్మ బుద్ధి, ఈ దేహాత్మ బుద్ధి నాకు ఎందుకు వచ్చింది? నేను దేహము, దేహం నేనైతే, దేహమే ఆత్మ అయితే, నేనే కనుక ఆత్మే కనుక దేహమైతే, దేహమే కనుక సత్యమైతే, దేహమే కనుక ఆత్మ అయితే, దేహాత్మ బుద్ధి వచ్చినా పర్వాలేదు. దేహం ఆత్మ కాదు, దేహము సత్యము కాదు, దేహము తలంపు, దేహము నా, దేహము నాది, దేహము నేననేది కూడా ఒక తలంపే. దేహము నేను అనేది ఒక తలంపు, దేహము నాది అని ఒక తలంపు. నేను నేను చావులేని సత్పదార్థమైన చనిపోయే దేహంతో నాకు తాదాపు ఎందుకు వచ్చిందని ప్రశాంతంగా కూర్చుని విచారణ చేయటం మానేసి, ఇదే చేయవలసింది శవానికి పుట్టినరోజు ఎందుకు అన్నా. ఈ శవం పుట్టినప్పుడు ఏ మనిషి పుట్టలేదు, ఈ శవం దేహము పుట్టినరోజు ఏ మనిషి పుట్టలేదు. దేహముతో దేహము నేనని తలంపు మనం ఎప్పుడైతే, దేహము తలంపు ఎప్పుడైతే మనకి వచ్చిందో, దేహము నేననే తలంపు ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడే మనం ఈశ్వరుడితోటి విడిపోయాము, అప్పుడే ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ తోటి మనం ఏరిపడిపోయాము. మన పుట్టినరోజు అది కానీ ఇది కాదు. తగి శవానికి ఈ దండలేయటం, దీనికి ఇవన్నీ మనకి పాయసారం వండుకోవటం, ఈ శవానికి పుట్టినరోజు, మరి దీనికి పుట్టినరోజు ఒకటే. నువ్వు శవం పుట్టినరోజు నువ్వు పుట్టలేదు, కానీ నువ్వు పుట్టినరోజు చేసుకుందామని ఈ శవం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. దేహంతో తాదాప్యం పొందే బుద్ధి ఎప్పుడైతే నీకు కలిగిందో అప్పుడు పుట్టావు. దేహం చనిపోయినప్పుడు నువ్వు చావు, నువ్వు ఎక్కడ చస్తావు? దేహం చనిపోయినప్పుడు నువ్వు చావు. దేహంతో ఏ బుద్ధి అయితే తాదాప్యం పొందుతుందో అది అది నాశనం అయినప్పుడు అప్పుడు నేను నిజమైన చావు. ఈ చావు అబద్ధమైన చావే, ఈ పుట్టికి అబద్ధమైన పుట్టికలే, ఈ రెండు అసత్యమే. చావు నిజం కాదు, పుట్టిక నిజం కాదు, ఎందుకు అయ్యా అన్నారు. ఆయన అన్నారు మా ఇంటికాంచి మేము తెచ్చుకుని ఎక్కడ తినని పోతే మీకు అభ్యంతరం ఏంటన్నారు. వాళ్ళు గట్టికారు, మీరేం వండి పెట్టారు ఇది మాకు, మా ఇంటికాంచి మేం తెచ్చుకున్నాం పాయసం స్వీట్లు అని, మీరు మీ ఎదురుకుండా తినేసి మేము వెళ్ళిపోతాం, మీకు గ్లాసు పాయసం ఇస్తాం, మేము గ్లాసు పాయసం పుచ్చుకుంటాం, మీకు స్వీట్ చేతిలో పెడతాం, మేము తెచ్చుకున్న స్వీట్లు మేము తింటాం, మా ఇంటికాడిని తెచ్చుకుని మీ ఇంటి మీదకుండా తినేసి పోతా ఉన్నారు, ఇంకా మాకే సరే సరే అన్నారు. వీళ్ళు మనం ఎలా చెప్పినా ఊరుకోరని ఇంకేమన్నారంటే సరే సరే అని ఏదైనా చెప్తారు. ఇంకా కోలాటం కింద ఉండరు, అది సరే అంటే ఎలా అంటే ఇంకా అలా జరగవలసి ఉంటే జరుగుతున్న ఉద్దేశం మీద అని ఏమంటారంటే కోలాటం కింద అది సరే అంటారు. అలాగే 1912 సంవత్సరంలో విరూపాక్ష గుహలో ఉండగా ఆయన అంటే శరీరం ఉన్నప్పుడు చేసే దాని జన్మదినోత్సవం అంటారు, శరీరం పోయిన తర్వాత చేసే డేట్ ని జయంతి అంటారు. జయంతి వేరు, జన్మదినోత్సవం వేరు. అంటే శరీరం మరణించాక చేసేదాన్ని జయంతి అంటారు, శరీరం ఉండగా చేసేదాన్ని జన్మదినోత్సవం అంటారు. అది కొంతమందికి పాపం ఒక చీఫ్ మినిస్టర్ గారు మనకు పూర్వం మనకు చాలా మంది చీఫ్ మినిస్టర్లు చేశారు. ఓ చీఫ్ మినిస్టర్ గారికి ఒక ఎమ్మెల్యే గారికి స్వాగతం చెప్పారు ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు. పాపం ఎమ్మెల్యే గారికి చదువు తక్కువ, ఆయన ఎవరో చేశారన్న అంజయ్ గారు ఎవరన్నా ఎమ్మెల్యే గారు ఏమంటే స్వర్గస్థులైనటువంటి మన అంజయ్ గారికి స్వాగతం అన్నారు. స్వర్గస్థులని అంటే స్వర్గస్థులనే మాట ఏదో గౌరవైన మాట అన్నారు. పాపం ఎమ్మెల్యే గారికి చదువు లేదు, ఓట్లు వేశారు నెగ్గేశారు. స్వర్గస్థులైనటువంటి మన అంజయ్ గారికి మన అంజయ్ గారికి అంజయ్ కూడా చేశాడు పాపం అర్థాలు ఎంతో చూశాడు. స్వర్గస్థులైనటువంటి మన అంజయ్ గారికి స్వాగతం అంటే స్వర్గ చచ్చిపోయిన స్వర్గస్థులు అంటారు. ఇది బతుకున్నాడు, ఇది కూర్చున్నాడు కుర్చీ పక్కన కుర్చీ వేసుకుని. అంటే పాపం ఏమనుకున్నాడంటే స్వర్గస్థులు అంటే చనిపోయిన వాడిని స్వర్గస్థులు అంటాడని ఎమ్మెల్యే గారికి తెలియదు. ఏదో పెద్ద ఎక్కడ విన్నాడు ఆ మాట, ఎక్కడ ఇవేమన్నాడు, ఏదో పెద్ద మాట అయి ఉంటుంది స్వర్గస్థులు అంటే గౌరవమైన మాట అండి. పరిస్థితి అలా ఉంది. ఈ మాట నాకు ఎందుకు గుర్తొస్తుంది అంటే ఇప్పుడు శరీరం ఉండగా చేసి దాన్ని ఏమంటారు జన్మదినం. ఇప్పుడు రమణ జన్మదినోత్సవం అనకూడదు, రమణ జయంతి అనాలి. అంటే శరీరం ఉండగా చేసేదాన్ని ఏమంటారు జన్మదినోత్సవం అంటారు, శరీరం పతనమైన తర్వాత చేసేదాన్ని ఏమంటారు జయంతి అంటారు. అయితే జ్ఞానికి శరీరం ఉండకటం ఉండకపోవటం అనేది ఒకటే. జ్ఞాని శరీరం అంటే రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు, గురువు తోటి సంబంధం గురువు యొక్క శరీరం పతనమైన తర్వాత కూడా అనుబంధం కంటిన్యూ అవుతుందా లేదా అని. గురువు శరీరం అయితే అనుబంధం కంటిన్యూ అవ్వదు, గురువు శరీరం కాదు కదా. గురువు అంటే ఆత్మ, గురువు అంటే దైవము, గురువు అంటే ప్రేమ, గురువు అంటే శక్తి, గురువు అంటే వ్యక్తి, గురువు అంటే కాన్షియస్నెస్, గురువు అంటే చైతన్యము, గురువు అంటే చైతన్యము, గురువు అంటే ఉండటమే, గురువు అంటే లేకపోవటం కాదు. శరీరం ఉంటే ఉండి శరీరం లేకపోతే వాడు ఉండాలనుకుంటేవాడు గురువే కాదు. గురువు అని చచ్చిపోయిన గురువు అంటూ ఎక్కడో ఒకడు ఉండడు, మృత చెందిన గురువు అంటూ ఒకడు ఉండడు. గురువు అంటే శరీరం అయితే సంబంధం తెగిపోతుంది, గురువు అంటే ఉండటమే, గురువు అంటే ప్రేమే, గురువు అంటే చైతన్యమే, గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు అని అర్థం. అంచేది నీకు గురువుతోటి సంబంధం, గురువు ఆత్మే కాబట్టి గురువు యొక్క శరీరం లేకపోయినా ఆ సంబంధం అనుబంధం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది మాటకు అందదు, మనస్సుకు అందదు, అది ఇంద్రియాలకి అందదు. గురువు ఏ స్థితిలో ఉన్నాడో, ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో, ఏ జ్ఞాన కరటాల్లో ఊగిసలాడుతున్నాడో, ఏ చైతన్య స్రవంతిలో ఊగిసలాడుతున్నాడో, ఆ స్థితిని వాడికి శిష్య భక్తుడికి ఆ స్థితిని తీసుకొచ్చే వరకు వాడిని విడిచిపెట్టడు. వాడు ఏ శరీరంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క. పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క బయటకు తీయగలం కానీ గురువు యొక్క అనుగ్రహంలో పడ్డవాడు విడిచిపెట్టబడడు. వాడు ఏ నాటికైనా తరించబడతాడు. రమణ భగవాన్ మా హృదయంలో ప్రవేశించాక ఆయన పట్ల మేము ఎటువంటి ఆప్యాయత ఎటువంటి గౌరవంతో ఉన్నామో ఈనాటి వరకు అదే ఉన్నాం. 1957 సంవత్సరంలో మేము తెలుగు రమణ జయంతి జిన్నూరులో చేశాం ఎలిమెంటరీ స్కూల్. ఆనాడు ఎటువంటి యాళభకానికి సంబంధించిన విషయం అది, ఆనాడు ఎటువంటి గౌరవంతో ఉన్నాము, ఈనాడు అటువంటి గౌరవంతో ఉన్నాము. ఇందులో మా తెలివితేటలతో సంబంధం లేదు, జన్మాంతర అనుభవం. రమణ భగవాన్ ఒక మాట చెప్పారు, భూమిలో నీళ్లున్నాయి అక్కడో గడ్డపారేస్తే భూమిలో నీళ్ళు ఎలాగొస్తాయి, ఒకే చోట నువ్వు తవ్వు అప్పుడు నీళ్లు పడతాయి. అక్కడ ఒకే చోట నువ్వు తవ్వకుండా అక్కడో గడ్డపారేస్తే నీకు లోపల నీళ్ళు ఎలా దొరుకుతావయ్యా అన్నాడు. అక్కడో గడ్డపారా ఏసీ మనస్తత్వం నాకుంటే ఏనాడు ఆయన వదిలేదు. అయితే మా తెలివితేటల వల్ల ఆయన వదలకుండా ఉండలేదు, మేము ఆయన్ని పట్టుకోలేదు, ఆయన మమ్మల్ని పట్టుకున్నాడు కాబట్టి అలా ఉన్నాం. మేము ఆయన్ని స్మరించడం లేదు, ఆయన మమ్మల్ని స్మరిస్తున్నాడు కాబట్టి మేము కట్టుబడి అలా ఉన్నాం. ఇందులో మా తెలివితేటలతో ఏమీ సంబంధం లేదు. మేము ఆయన్ని స్మరించడం కాదు, ఆయన మమ్మల్ని స్మరిస్తున్నాడు. ఇదిలో మా తెలివితేట ఏం సమ్మ, నాకంటే తెలియని వాడు మీలో కొన్ని వేల మంది ఉండొచ్చు, నాకంటే సమర్థులు మీలో ఇది మీలో ఉండొచ్చు, లోకంలో ఉండొచ్చు, ఉన్నారు కూడా అందరు. అది తెలివితోటి ఇందులో సంబంధం లేదు. ఆయన మమ్మల్ని స్మరిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా రమణ 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 అనుకుంటే ఆ రమణ అనుకునే బుద్ధి ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఇలా పడి ఉన్నాం, యూనిఫామ్ గానే ఉన్నాం. దానికి కారణం కేవలం ఈ జన్మలో చేసిన కృషి కాదు, జన్మాంతర అనుభవం. రమణ మహర్షి జ్ఞానే కాదు గురువే కాదు అని కొంతమంది అంటారు అనుకోండి, ఊరికే ఆ మాట వస్తుంది. మాకేమి మనసు చెలించదు, నేను పెట్టర్ బావ్వం. కారణం ఏంటి? జన్మాంతర అనుభవం. ఇందులో మా తెలివితోటి ఏమి సంబంధం లేదు. జన్మాంతర కాళిదాసు చెప్పాడు, జన్మాంతరకం అనుబంధం కనుకుంటే మరి ఆ శరీరం క్షేమం అయ్యే వరకు అనుబంధం విడిచిపెట్టదు. లవ్ ఫస్ట్ సైట్. అలాగే శంకరాచార్యుల వారికి పద్మపాదులకు ఉన్నటువంటి ఆప్యాయత ప్రేమ కూడా అటువంటిది. 1987లో తొలి రమణ జయంతి జరిగింది. తర్వాత విరూపాక్ష గురించి స్కందాశ్రమం వెళ్ళారు. ఆయనకి అసలు ఫలానా ప్లాన్ చేసుకుని ఇది చెయ్యాలనేటువంటి ఈశ్వరుడి స్వాధీనంలో ఉన్నటువంటి శరీరం. ఇక్కడ రహస్యం మీరు చెప్తాను, మీరు గుండెలో పెట్టుకోండి. ఆయన పనిచేశాడు, మనం పనిచేసాం బాహ్యంగా, కానీ ఒక సీక్రెట్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి, రహస్యం పెట్టుకో. మీరు పుస్తకం ఉంటే పుస్తకంలో రాసుకోండి. మనిషి మనం పనిచేస్తున్నాం జ్ఞాని పని, మన పని చేయడానికి ప్రేరణ అహంకారం. జ్ఞాని చేసే పని చేయడానికి అక్కడ అహంకారం ప్రేరణ కాదు. ఈశ్వరుడు చేతులు అంతా ఏ వస్తువు అయితే వ్యాపించిందో పరమేశ్వరుడు సర్వేశ్వరుడు ఆ నారాయణుడి చేతిలో వాడి శరీరం పనిముట్టి అయి ఉంటుంది. మన శరీరం నారాయణుడి చేతిలో పనిముట్టి కాదు, మన అహంకార ప్రేరణగా మనం పనిచేస్తాం, మన మనసు చెప్పినట్టే మనం పనిచేస్తాం. కొంతమంది నేనే పని చేయమని అంటారు. ఉదాహరణ చెప్తే వాడు అహంకారం ఉంటే పని చేయకుండా ఎలా ఉంటాడు? వాడు అహంకారం వాడి చేత పని చేయిస్తే తీరుతుంది. మొన్న ఎలక్షన్ లో మొన్న అయిపోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో సుమారు 4-5 ఎమ్మెల్యేలు అన్నారు నా దగ్గర, ఇంకా రాజకీయాల్లోని తప్పుకుందాం అనుకుంటున్నాం. ఏమండి మళ్ళీ 4-5 పోటీ పెట్టేశారు, అందులో ఒక నెగ్గాడు, 3 ఓడిపోయారు. వాళ్ళ ప్రయత్నం ఏమైంది? మేము రాజకీయాల్లో తప్పుకుంటాం, రాజకీయాల్లోని తప్పుకుంటున్నాం అని వాళ్ళు పోటీ పెట్టేశారు, ఓడిపోవడం అయిపోయింది. ఏదో ఒక నెగ్గాడు అనుకోని ఇప్పుడు ఏమైంది? మనస్సు అని చెప్పు, అహంకారం అని చెప్పు, వాసన అని చెప్పు. వాడి చేత వాసన పని చేయిస్తుంది, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఇది మీ గుండెలు పెట్టుకోండి. లోపల అహంకారం పెట్టుకుని మమకారం పెట్టుకుని నేనేం పని చేయను, నేనేం పని చేయను, నేనేం పని చేయను అంటే నువ్వు పని చేయనంటే ఆగుతుందా? నీ స్వభావం, నీ అహంకారం, నీ మమకారం నీ చేత పని చేయించి తీరుతుంది. నీకు మళ్ళీ కొత్త శవాలను తీసుకొస్తుంది, నీ చేత మోయిస్తుంది, మొట్టికాయలు ముడుతుంది. ఇది కర్మ మనల్ని పట్టుకుంటుంది, ఆడిస్తుంది. వాళ్ళు అలా చేయరు. ఈశ్వర ప్రేరణ. నేను చేస్తున్నాననే తలం పక్కన ఉండదు, నేను చేస్తున్నాననే తలం పక్కన ఉండదు. ఏం చేద్దాం, నేను చేస్తున్నాననే తలం. అది దేహాభిమానం ఉంటే, దేహాత్మ బుద్ధి ఉంటే నేను చేస్తున్నాన తలంపు వచ్చి తీరుతుంది. జ్ఞానికి దేహాత్మ బుద్ధి ఉండదు కాబట్టి, నేను చేస్తున్నాననే తలంపు ఉండదు కాబట్టి వాడు ఏది చేసినా అది వాడిని పండించదు. ఈ సూత్రం మీరు ఫార్ములాస్ బాగా అర్థం చేసుకోండి. ఈ మధ్యన ఒక ప్రొఫెసర్ గారు నాకు ఒక మాట తెలియపరిచారు. ఈ మధ్య నాకు అనిపిస్తుంది, ఈ క్యాసెట్లు ఎందుకు, రమణ భాస్కర్ ఎందుకు, ఇవన్నీ మానేద్దాం అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను హ్యాపీఫుల్ గానే చెప్తున్నాను, ఏమో నా స్వభావం నా చేత చేసినప్పుడు నేనే చెప్తున్నా మానేస్తా ఆడుతుంది. లోపల అహంకారం అన్నప్పుడు ఎలా మానుతాం? ఈ తలంపులే బాధేస్తా ఉన్నది, తలంపులే చేస్తా ఉన్నది, తలంపులే. ఈ మధ్యన ఒక ప్రొఫెసర్ గారు నాకేం తెలియపరిచారంటే, మీరు రమణ భాస్కర్ చదువుతున్నాం, మీ ముఖ్యమైన పాయింట్లు కొంచెం అండర్లైన్ చేసుకుందాం అనుకుంటున్నాం. అన్ని ముఖ్యమైన పాయింట్లు అవ్వటం వల్ల ఎక్కడ అండర్లైన్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు. అప్పుడేమో అటువంటి ఉత్తరాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది, రమణ భాస్కర్ నడిపేద్దాం అని. ఆ ఉత్తరం చూసి రమణ భాస్కర్ నడిపేద్దాం అనుకోదు అహంకారమే. ఎప్పుడైనా మళ్ళీ రమణ భాస్కర్ మానేద్దాం అనేది అహంకారం. అంటే ఇలా ఉంటుందని మీకు చెప్పడం కోసం నేను పెన తీసుకుంటున్నాను, ముఖ్యమైన పాయింట్ల దగ్గర అండర్లైన్ చేసుకుందామే. అందులో ఏదైనా ఇంపార్టెంట్ కానీ మాటుంటే అండర్లైన్, అన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నప్పుడు ఇంకెక్కడ అండర్లైన్ చేసుకోవాలో నాకే తెలియట్లేదు. మానేయాలనుకునేది నేనే. మరి అటువంటి ఉత్తరం చదివినప్పుడు బ్రేక్ చేయకూడదామా, కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ జ్ఞాని చేసే పని, అర్జున అర్జున నువ్వు పొందవలసింది పొంది ఈ 3 లోకాలని భస్మం చేసిన అది నేను బంధించదన్నాడు కృష్ణ. అది మనం చదువుతాం కానీ అర్థం కాదు. అర్జున నువ్వు పొందవలసింది పొంది ఈ 3 లోకాలన్నింటినీ భస్మం చేసిన, ఈ కౌరవులనే కాదు, ఈ కౌరవులనే కాదు లోకాలన్నింటినీ భస్మం చేసిన, నీకు పాపం చుట్టుకోదు పాపం అంటది అన్నాడు కృష్ణుడు. అంటే దేహభావం లేనివాడు, దేహాత్మ బుద్ధి లేనివాడు, దేహబుద్ధి లేనివాడు, దేహాత్మ బుద్ధి లేనివాడు ఏది చేసినా చెయ్యని వాడు తెలుసా? వాడి కర్మే, వాడు చేసిన కర్మ అంతా అకర్మై కూర్చుంది. అంటే రమణ మహర్షి గారు ఎలా చేశారు, మేము అలాగే చేస్తాం, ఎలా అనుకోవద్దు అని స్కందాశ్రమం కట్టారు. పైన విరూపాక్ష నీళ్ళకి ఇబ్బందిగా ఉండదు. ఆయన 2 కొండలు పెట్టుకుని, ఓ కొండ భుజం మీద పెట్టుకుని, ఓ కొండ నెత్తి మీద పెట్టుకుని రోజు 2 కొండలు మోసుకొచ్చేవారు ఆయన స్కందాశ్రమం నుంచి విరూపాక్ష. ఈయనకు ఒక కొండ నీళ్ళు, వాళ్ళ అమ్మకు ఒక కొండ నీళ్ళు. విరూపాక్ష గుహలో నీళ్లు ఉండే కదా, స్కందాశ్రమం ఇప్పుడు కూడా నీటి, ఆ నీటి జలం ఉంది. అవి వీడి కందస్వామిని, ఆయన పేరు ఒక తాపీ మేస్త్రి కందస్వామి. భగవాన్ రోజు నీళ్లు మోసుకొస్తున్నారు, రోజు రెండు కొండలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు, కష్టపడుతున్నారు. మన ఆ నీళ్లు ఉన్న చోట అంటే ఆ స్కందాశ్రమం, దానికి స్కందాశ్రమం, ఆ నీళ్లు ఉన్న చోట అక్కడే చిన్న ఆశ్రమం కట్టేస్తే ఇంకా నీళ్ల కోసం భగవాన్ అక్కడెక్కడ తిరగలేదని ఆ కందస్వామి ఈశ అంటే రాళ్ల గొట్ల ఈ కుట్టి ఈ కుట్టి అతను అక్కడ అతను చేతి మీద చాలా అతను తాపీ మేస్త్రి కష్టపడి కష్టపడి మిగతా వాళ్ళని తీసుకెళ్లి నెమ్మదిగా స్కందాశ్రమం అక్కడ నిర్మించి వాటర్ సోర్స్ అక్కడ ఉండాలి. సరే అన్ని అన్ని చేశాక ఆ స్కందాశ్రమం నిర్మితం అయ్యాక భగవాన్ ఏమన్నారంటే వాడే పేరు పెడదాం, కష్టపడిన రాడు అంటే వాడి పేరు పెట్టమని న్యాయం న్యాయం అని స్కంద అవసరం అని పెట్టాడు. కందాశ్రమం అంటాడు పేరు కందస్వామి, తాపీమేస్త్రి పేరు తాపీమేస్త్రి పేరు పేరు పెట్టేశారని ఎవరిని అడిగితే భగవాన్ తాపీమేస్త్రి పేరు పెట్టేశారండి ఆశ్రమానికంటే భగవాన్ అన్నవారు. స్కందాశ్రమం కట్టక ముందు, స్కందాశ్రమం కట్టక ముందు ఆ ప్లేస్ను చూసి, స్కందాశ్రమం కట్టాక ఈ ప్లేస్ను చూస్తే కందస్వామి పేరు పెట్టడం ఎందుకు పేరు పెట్టామో స్కందాశ్రమం స్కందస్వామి పేరు అప్పుడు నీకు అర్థమవుతుంది కాదు, ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాదు. ఈ స్కందాశ్రమం కట్టక ముందు అక్కడ ప్లేస్ ఎలా ఉండేది, కట్టాక ఎలా ఉంది, కట్టాక చూసిన వాళ్ళకి ఆ పేరు ఎందుకు పెట్టాము నీకు అర్థం కాదు, కట్టక ముందు చూసి కట్టాక చూస్తే స్కందస్వామి పేరు ఎందుకు పెట్టాము అప్పుడు నీకు అర్థం అవుతుంది, ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాదని. ఎందుకు మీకు ఎందుకు చెప్తానంటే ఈ విషయం అని ఒక ప్లానింగ్ లేదు, అలాగలాగలాగా జరిగింది. స్కందాశ్రమం కట్టేసుకుందామా అలాగా, అలాగేమీ లేదు, ఉడికి అలా జరగవలసి ఉంది అలా జరిగింది అంతే, అలా జరగవలసి ఉంది జరిగింది అంతే. ఇప్పుడు మామూలుగా మనం ఏదో సాధిందాం ఏదో సాధిందాం అది లేదు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది మన నోటితో చెప్తున్నాం, అది వాళ్ళ అనుభవంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అప్పుడు అలా జరిగిపోతా ఉంటుంది అని మనం నిశ్చింతగా నిర్మలంగా ఉండగలుగుతున్నామా, ఉండలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి, మన వ్యక్తి భావన అలా ఉండలేకపోతుంది. అంటే జ్ఞానికి తలంపు వస్తే మనకి తలంపు వస్తుంది, జ్ఞానికి వచ్చే తలంపు జ్ఞానిని బంధించదు. కారణం ఏంటంటే అక్కడ దేహాత్మ బుద్ధి లేదు, మనకు వచ్చే తలంపు మనల్ని బంధిస్తుంది, ఏంటంటే అక్కడ దేహాత్మ బుద్ధి ఉంది. సరే నా 15వ అధ్యాయం చదువు ఒకసారి, పురుషోత్తమం కూటియోగం 15వ అధ్యాయం. 15వ అధ్యాయాన్ని కాశీలో కూటియోగం అంటారు, అన్నం తినేటప్పుడు చదువుతారు, ఒకసారి చదువు మైక్ ఎలా ఉంచే మైక్ ఎలా ఉంచి 15వ అధ్యాయం కూటియోగం, దాని కూటియోగం అంటారు 15వ అధ్యాయం, కూడి తినేమని చదువుతారు మైక్ ఎలా ఉంచేది.
ఇంకోసారి భగవద్గీత. హరి ఓం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోధ్యాయః పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ ఊర్ధ్వ మూలమథ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః. అథశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. నిర్మాణమోహా జితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః. ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః. గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాశయాత్. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ. అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామా విశ్యచ భూతాని ధారయామ్యహ మోజస పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షరస్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సర్వం శ్రీకృష్ణార్పణం అది రమేష్ మనసు కర్పించుకుంటే నమస్తే పుణ్యం వస్తుంది ఇప్పుడు అది నోటితోటి ఏదైతే చెప్పాడో అది గుండెల్లో ఉంటే జ్ఞానం వస్తుంది ఒకవేళ మనసు కల్పించుకున్నా పుణ్యం వస్తుంది ఇప్పుడు భగవద్గీత చదివేటప్పుడు మనకు అందులో అర్థం కాదనుకోండి భగవద్గీత చదువుతున్నాను అనుకోండి అర్థం కాల్పోయినా మార్కులు వేస్తారు పుణ్యం వస్తుంది అది అర్థం అక్కర్లేదు చదివినందుకు కొన్ని మార్కులు వేస్తారు మనకి అర్థం చేసుకుంటున్నాం చదివి అర్థం చేసుకుంటున్నాం అనుకోండి దానికి కొన్ని మార్కులు వేస్తారు చదివి అర్థం చేసుకుని ఆచరిస్తున్నాం అనుకోండి దానికి కొన్ని మార్కులు వేస్తారు ఆచరించిన తర్వాత అది అనుభవంలోకి తెచ్చుకున్నాం అనుకోండి ఆచరించింది అప్పుడు మోక్షమే ఇంకా అయితే ఇప్పుడు సర్వం శ్రీకృష్ణార్పణ మస్తం రమేష్ అన్నాడండి ఒకవేళ నోడుతోడని మనసులో లేదనుకోండి పుణ్యం వస్తుంది నోడుతోడు అన్నాడు అనుకోండి ఆ మాట నిజంగా అతని గుండెల్లో ఉందనుకోండి ఆ అనుభవం అతనికి జ్ఞానానికి దారి చేస్తుంది అంటే గాడ్ కెనాట్ బి డిస్ట్రూడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్ అని నోడుతోడు చెప్పి మాటల వల్ల భగవంతుని మోసపోడు మన నోడుతోడు చెప్పేది మన గుండెలో కూడా ఉందో లేదో చూసుకుంటా అండి మన నోడుతోడు చెప్పే మాట మన గుండె అనుకోండి మన ఏ జన్మలైనా ఈ జన్మలో కాదు ఏ జన్మలో ఇటువంటి కొన్ని కోట్లు మనకు అమృతానందం ఆత్మానందం కలిగే వరకు మనకి జన్మలు ఇలా వస్తూనే ఉంటాయి ఇలా వస్తూనే ఉంటాయి జన్మలు ఏ జన్మలో ఈ జన్మలో కాదు కోటి జన్మలతో మన సహస్రారం వరదాయి అంటే స్పిరిచువల్ హార్ట్ ఇక్కడ సహస్రారం రెండు నూటికి నులుపాలు ఒకటైతేనే వాడికి మోక్షం వస్తున్నాయి ఒకటి సహస్రారం రెండు గుండె కొంతమంది చూడండి వాళ్ళ మనసులో ఒకటి ఉంటుందండి వాళ్ళ లోపల ఒకటి ఉంటుందండి ఏమంటే నోటితో మాట ఒకటి చెప్తారండి వాడు చేసేది ఒకటండి వాటి రంపం పెట్టి కోసేసినా వాడికి జ్ఞానం రాదు కొంతమంది వాడు మనసులో పెట్టుకుంటారండి మనసులో ఉన్నది నోటితో చెప్పరండి నోటితో ఉన్నది చేతి నోటితో చెప్పి మనసులో ఉన్నది నోటితో చెప్పరండి నోటితో చెప్పింది చేతితో చేయరు వాళ్ళకి రంపం పెట్టి కోసేసిన వాడికి ఆత్మజ్ఞానం రాదండి ఈ సహస్రారం హృదయం రెండు ఒకటిగా అయిపోవాలండి ఒకటంటే ఒకటిగా ఆ జన్మలో వాడికి మోక్షం వస్తుంది అంటే వీరికి కొండ గుర్తుల కోసం చెప్తున్నారు గుండె రకంగా ఉండి తలకాయ రకంగా ఉంటుంది అనుకోండి వాడికి వాడి జ్ఞాన సాగరాన జ్ఞాన సాగరం లోపల మన హృదయంలో ఉన్న జ్ఞాన సాగరం వాడికి అందదండి అయితే మేము పని చేయాలి చూడండి ఇంట్లో కూడా పేచీలు పెట్టుకుంటా ఉంటారు ఓ రోజు మాట్లాడుకోరండి మళ్ళీ మరుసటి రోజు మాట్లాడుకుంటా ఉంటారు ఎవరి అవసరాలు వాళ్ళే అండి ఇంట్లో కూడా పేచీలు పెట్టుకుంటా ఉంటారండి నాలుగు రోజులు మానేస్తారని మాట్లాడుకోవడం మరి ఐదో రోజులు మాట్లాడుతూ ఉంటారండి మీకు అర్థమవుతుందా దాన్ని కర్తృత్వము అంటారు మాట్లాడొద్దు అని చెప్పింది కర్తృత్వమే. ఏమంటే మళ్ళీ మాట్లాడుకున్నది కర్తృత్వమే. అంటే నీకు ఏ కర్తృత్వం అయితే మాట్లాడొద్దు అని చెప్పిందో మళ్ళీ ఆ కర్తృత్వం నీచేత మాట్లాడిస్తుంది. అప్పుడు కూడా నీ కర్మానుభవం తప్పదు. కర్తృత్వంతో నువ్వు కర్మ చేసావా, నిన్ను వెంటాడుతుంది, ఎత్తుకి ఎత్తు అనుభవించి తీరగొలుస్తుంది కర్మ సిద్ధాంతం. స్కందాశ్రమంలో ఆయన ఇది విరూపాక్ష గుహలు ఉండగా బాగా పిండి ఉన్న వాళ్ళు వచ్చారు, అంటే గణపతి శాస్త్రి గారు వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు. ఆయనకి నామకరణం చేసింది భగవాన్ శ్రీ రమణ మహర్షి నామకరణం చేసింది విరూపాక్ష గుహలు 1907 నారదుడు సనత్ కుమారుడికి చాందోగ్యోపనిషత్తులు ఎలా చెప్పారు. నీకు బ్రహ్మసూత్రాలన్నీ చాందోగ్యోపనిషత్తు బేస్, బ్రహ్మసూత్రాలన్నీ చాందోగ్యోపనిషత్తు చెప్పిన మంత్రాల మీదే బేస్ అయి ఉంటాయి. ఏమంటే భగవద్గీత అంతా కఠోపనిషత్తులో సారమే భగవద్గీతలో బేస్ అయి ఉంటుంది. బ్రహ్మసూత్రాలకి బేస్ అయ్యినదేమో చాందోగ్యోపనిషత్తు అండి, భగవద్గీతకి బేస్ కఠోపనిషత్తు. కఠోపనిషత్తు మంత్రాలకు యాజిటీటీగా ఎక్కువ భగవద్గీతలు మీకు కనిపిస్తాయి. 1907 ఆయన అప్పటి వరకు ఆయన బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు, బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. 7వ సంవత్సరంలో సనత్ కుమారుడు ఏ విధంగా నారదు దగ్గర సనత్ కుమారుడు వెళ్ళి ఏ విధంగా ప్రశ్నించాడో గణపతి శాస్త్రి గారు అప్పుడు వెళ్ళి చదవలసిన గ్రంథాలన్నీ చదివాను, వ్యాకరణ శాస్త్రాలు చదివాను, అన్నీ చదివాను, అన్నీ నేర్చుకున్నాను, చేయవలసిన జపం చేశాను, ధ్యానం చేశాను, కానీ పొందవలసింది ఇంకా పొందలేదు. పొందవలసింది ఇంకా పొందలేదు అనే సంగతి ఆయనకు తెలుస్తుంది. లేదంటే మనకు అమృతానుభవం వచ్చాక ఆత్మానుభవం ఏదో వెలితి, ఏదో కొరత, ఏదో అశాంతి ఆ జీవుణ్ణి వెంటాడుతూ ఉంటుంది. ఆ జీవుణ్ణి వెంటాడుతూ ఉంటుంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు 1000 కోట్లు ఈ జన్మలో ఉన్నాయనుకోండి, లేదా ప్రధానమంత్రి చేస్తున్నారు అనుకోండి, అనుకోండి తాత్కాలికం, ఇది తాత్కాలికం. కానీ మీకు ఈ మనస్సు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో ఈ నేననే తలంపు, అంటే మనకు నేను నేననే ఒక తలంపు ఉంది కదా, నేననే భగవంతుని పక్కన పెట్టండి, ఈ నేను నేననే భావన ఉంది కదా, ఈ భావన ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో ఆ సోర్స్ లోకి వెళ్ళి అది సెటిల్ అయ్యే వరకు మిమ్మల్ని అశాంతి, దుఃఖము, పునర్జన్మలు, కర్మ ఏది మిమ్మల్ని విడిచిపెట్టదు. ఇది ఒక్కటే, ఈ ఒక్క వాక్యం మీరు రాసుకుని వెళ్ళిపోండి ఇంటికి. భాష్యాన్ని మీకు ఐశ్వర్యం ఉండొచ్చు, చదువులు ఉండొచ్చు, గొప్పలు ఉండొచ్చు, మీకు అకాడమిక్ స్టేటస్ ఉండొచ్చు, సోషల్ స్టేటస్ ఎన్నో 90 ఉండొచ్చు, కానీ మిమ్మల్ని అశాంతి వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది, పునర్జన్మలు వెంటాడుతాయి, శవాలు వెంటాడుతాయి, అన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎంచేత మీరు పొందవలసింది ఇంకా పొందలేదు కాబట్టి. దానికే మీరు ఏదైనా మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుందండి, అనుభవిస్తారు, అనుభవించినప్పుడు బాగానే ఉంటుందండి. అది కాల ప్రవాహంలో ఏదో పాయింట్ లో కొట్టుకుపోతుందండి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మా ఎక్కడుందంటే ఇప్పుడు మన ఆరోగ్యంగా ఎప్పుడు ఎలా ఉంటాం అనిపిస్తుంది. ధర్మరాజు ఇదే చెప్తాడు యక్షులతో, వీడు చూస్తూ ఉంటాడు చాలా మంది చచ్చిపోవటం, మనకు మటుకి ఏం ఇబ్బంది లేదు అనుకుంటాడు. మన కళ్ళతో అనేక మంది చనిపోవడం చూస్తున్నామండి, మనకేం ఇబ్బంది లేదు, మనకు చావు రాదు అనుకుంటాడు. మా ఎంత ఇక్కడ ఉందని ధర్మరాజు, మనం వయసులో ఉన్నాం అనుకోండి ఎప్పుడు ఎలాగ ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఏదైనా ధనం ఉందనుకోండి ఎప్పుడు ఎలాగ ఉంటాం అనుకుంటాం. ఆ ధనం ఎప్పుడు కూడా వచ్చింది పోతుందండి, ఆ తరంలో కాకుండా నెక్స్ట్ తరంలో పోతుంది, 3వ తరంలోనైనా పోతున్నాను, లేకపోతే 4వ తరంలోనైనా పోతున్నాను. నథింగ్ ఇస్ ట్యూషన్ ఫర్ డెస్టినీ. వాళ్ళు మీకు చెప్తాను రామాయణంలో విధి చాలా బలీయమైనది, విధి బలీయమైనది. ఆ విధి ముందు ప్రకృతి విజృంభిస్తే ఉందండి. మన తిరిగిచేట్లకు ఇది ఈ మధ్యన సముద్రం పొంగిందండి, వేలాది మంది చచ్చిపోయారు. మన సైన్స్ ఏం చేసింది, మన టెక్నాలజీ ఏం చేసింది, ప్రకృతి మనం సహకరిస్తున్నాం కాబట్టి గంతులేస్తున్నామండి. ప్రకృతి ఒక్కసారి విజృంభించింది అనుకోండి అంతా పోతాం, మనం అందరం పోతాం, ఒక క్షణంలో మన ప్రాణాలు పోతాయండి. పంచభూతాలు అలా ఉన్నాయి కాబట్టి అలా ఉన్నామండి మనం. పంచభూతాలు విజృంభించినాయి అనుకోండి ఒక క్షణంలో మొత్తం అందరం చనిపోతాం. అదే ప్రపంచమైన ధనం ఎంత, ఆ ప్రపంచమైన ధనం ఎంత, మన ఇండియాలో ఉన్న ధనం ఎంత, మన ఇండియాలో ఉన్న ధనంలో మనకున్న ధనం ఎంత, అది ఆ మాత్రం ప్రశ్న వేసుకుంటే గర్వం రాదు అనమాట. నిజంగా మనకు డబ్బులు ఉంటే మాట చెబుతున్నాను, లేకపోతే సమస్య లేదనుకోండి. అంటే ఈ లోపల ఎన్ని సంఘటనలు జరిగినా మీకు ఏదైనా గొప్ప గొప్ప పదవులు రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఐశ్వర్యం రావచ్చు, అందరం మీరు అందరి మీద కూర్చోవచ్చు, సింహాసనం మీద కూర్చోవచ్చు, ఏదో ఒకటి వెంటాడు. ఇవన్నీ కూడా మీ అదృష్టం, దురదృష్టం. మనస్సు ఎంత నిజమో అంతే నిజం. కానీ మనస్సు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో అక్కడికి వెళ్ళి మీరు సెటిల్ అయ్యే వరకు మీకు శాంతి అనేది దొరకదు. అంటే మీ గమ్యస్థానానికి మీరు వెళ్లే వరకు మీకు శాంతి దొరకదు, మీకు మోక్షం లేదు, నిర్వాణం లేదు. ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయనుకోండి ఎప్పుడు ఇలాగ ఉన్నాయనిపిస్తుంది, ఎప్పుడు ఇలా ఉంటాయనిపిస్తుంది. పరిస్థితులు బాగున్నాయనుకోండి ఎప్పుడు ఇలాగ ఉండిపోతాం, కోటి సంవత్సరాలు అదే మాయ. మనస్సు అలా అనిపింపు చేస్తున్నారు మనకి, మనస్సు ఊరికి అలా అనిపింపు చేస్తుంది అంతే, అదే మాయ. మాయ ఎక్కడో లేదు, మన మనస్సులోనే ఉందండి. భగవాన్ రిపీటెడ్ గా చెప్పారు, నీ దేహము లోకము, స్వావు పుట్టుక, ఇవన్నీ మనస్సు, అవన్నీ నగ్న సత్యాలు కాదు, అల్టిమేట్ రుచి కాదు. ఇవన్నీ మనస్సు ఎంత నిజమో అంతే నిజం. గాఢం దగ్గరలో నీకు లోకం ఎక్కడుంది, మనస్సు లేనప్పుడు. నీకు మనసు వచ్చినప్పుడు దేహం వస్తుంది, మనసు వచ్చినప్పుడు లోకం వస్తుంది, మనసు వచ్చినప్పుడు కోరికలు వస్తున్నాయి. నీకు మనసు లేనప్పుడు ఏముంది, ఏమి లేదు. అది కానీ అసలు మనందరికీ లోపల భయం ఏంటంటే అండి, సాధన దేనికి చేస్తామండి? మనసును తొలగించుకోవడానికి. అంతే కదండి, దేహం దేహాత్మ బుద్ధిని తొలగించుకోవడానికి సాధన చేస్తున్నాం. దేహాత్మ బుద్ధి కలగజేసి మనం ఆత్మ అయినప్పటికీ దేహమే ఆత్మని చెప్పేది ఎవరు? మన మనస్సు. అంటే అనేదాన్ని నిజం కింద చూపిస్తాము, అసత్యాన్ని సత్యం కింద చూపిస్తాం. ఇందులోంచి విడుదల పొందాలనుకోండి, విడుదల పొందడానికి మన మనస్సును అడుగుతాం. మనస్సు సాధన చేస్తున్నది, మనస్సు ఏదో సాధన చేస్తుంది. మనస్సు సాధన చేస్తుంది కదా, మనస్సు చేస్తుంది ఏదో చేస్తుంది, మనస్సు ఏదో చేస్తుంది. మనం గ్రహించవలసింది ఏంటంటే, అసలు మన అందరికీ, మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపో ఆలోచించుకోండి, అసలు మన అందరి దగ్గర తీగులు ఎక్కడ ఉన్నాయండి? మీకే కాదు, నాకే కాదు, పెద్ద పెద్ద పండితులకు కూడా, భారతరత్న పొందిన పండితులకు కూడా. మనస్సు లేకపోతే మనం ఉండలేమని భయం అందరు. మనస్సు లేకపోతే అహంకారం కనుక ఉండాలి మనకి, మనస్సు ఉండాలి అహంకారం. అది లేకపోతే అసలు మనం ఉండలేము, మన అస్తిత్వానికి భంగం వచ్చేస్తున్నామో. కానీ మనం ఉంటాం, కానీ మనం ఉండమనే భావన వల్ల దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నిజంగా తొలగించుకోవడానికి సిన్సియర్గా చేయండి, నటిస్తాం. అందుకే భగవాన్ ఏమన్నారంటే, అందరూ గజేతగాడే, అందరూ గజేతగాడే, ఎవడో గజం కదలటం లేదని. అందరం ఏం సాధన చేస్తున్నాం, ఏం సాధన చేస్తున్నాం, 12 గంటల సేవన చేస్తున్నాం, 5 గంటల ధ్యానం చేస్తున్నాం, 8 గంటల ధ్యానం చేస్తున్నాం. రైతు నువ్వు చేస్తున్న మాట నిజమనుకో, ఒక అంగుళం లోపలికి దిగేవా అని, ఒక అంగుళం అడుగు కాదు, ఒక అంగుళం లోపలికి నువ్వు దిగేవా అని. గంటల తరబడి ధ్యానం చేసి, గంటల తరబడి స్మరించి ఈశ్వరుని, ఒక్క అంగుళం నువ్వు లోపలికి దిగేవా? ఇంకా నీ మనస్సు చేస్తున్నట్టు నటిస్తాను కదా, నిజంగా చేయటం లేదు. దీన్ని బట్టి నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు రోజు స్నానం చేస్తున్నాడు మనం, మనస్సు ఏమైనా మనం మనస్సును ఉపయోగిస్తున్నామండి? ఏం ఉపయోగించాం? మామూలు శరీరం చేసేస్తాం స్నానం, ముఖం కడుక్కుంటున్నాం, ముఖం కడుక్కుంటున్నాం కదా రోజు. మనస్సును ఏమైనా ఉపయోగిస్తున్నామండి? ఏం ఉపయోగించడం లేదు. ఎవరైనా చుట్టాలు వచ్చారు అండి కూర్చొని అంటున్నాం, మనస్సు ఏం ఉపయోగించడం? అసలు మనస్సుతోటి సంబంధం లేకుండా దేహం చాలా పనులు చేసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ముఖం కడుక్కునేప్పుడు మనస్సును ముఖం కడుక్కొని ఏమైనా ట్రైనింగ్ ఇస్తామండి? మీరు మీ ఆయన చోటు మాట్లాడుతున్నారు అనుకోండి, అస్తమారు అక్కడ మనస్సును ఉపయోగిస్తున్నారా? అసలు మనస్సుతో సంబంధం లేకుండా మన దేహం చాలా పనులు చేసుకెళ్ళిపోతా ఉంటుందండి. ఇది మనకు స్పష్టంగా తెలుస్తుందండి, ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనస్సు లేకుండా దేహమే చాలా పనులు చేసుకెళ్ళిపోతాం. మనస్సు లేకుండా మనం ఉంటామండి, పనులు కూడా అయిపోతాయండి. ఏమంటే అక్కడ మనం ఎప్పుడు అక్కడ మనస్సు లేకుండా మనం చేసే పని వల్ల పనులు అయిపోతాయండి, టెన్షన్ ఉండదు. దానివల్ల కర్మఫలం మనల్ని వెంటాడదండి. ఇంకోటి కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం ఉన్న ఆ శ్లోకం మీద మనకు విశ్వాసం కనుక ఉంటేండి, మనస్సు నశిస్తుంది. ఈశ్వర ఆజ్ఞ అనుసరించి మనకు కర్మ ఫలితం వస్తుందనేటువంటి విశ్వాసం కనుక మీకుంటే, ఒక్క వాక్యం, ఒక్క అసలు శ్లోకం అంటేనే శ్లోకాన్ని పోగొట్టి కానీ, మీకు ఒక్క శ్లోకం మీద కనుక కుదిరితే నమ్మకం, మీ మనస్సు నశిస్తుందండి. ఇప్పుడు మనం కర్మ ఫలితం కోసం ఎదురు చూస్తాం, ఏదో పని చేస్తామండి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటామండి. మీకు ఈశ్వరుడి మీద నమ్మకం ఉంటే, ఈశ్వరుడికి తెలియకుండా ఏమీ జరగదు. ఈశ్వరుడు అనుకుంటే వస్తుంది, అనుకోకపోతే రాదనే భావన మీకుంటే ఎదురు చూడటం ఎందుకంటే, అంటే మీరు చదివిన దాని మీద మీకు నమ్మకం లేదన్నారు. నేను చెప్పే మాటలు ఏది మీరు అనవసరంగా మోసుకెళ్ళొద్దన్న, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఈ వాక్యంలో ఎంతవరకు సత్యం ఉందో మీరు ఆలోచించుకోండి. మీరు నేను చెప్పినా మీకు సొంతం అవ్వదు, మీరు ఆలోచించుకోవాలి, దాన్ని మననం చెయ్యాలి. మననం చేయగా ఎప్పుడుగో ఒక రోజున మీ సొంతం అవుతుంది. కానీ నేను చెప్పిన మాట విన్నంత మాత్రమే మీ సొంతం అవ్వదు. మీ ఇంటికి మననం చేసుకోండి, వాక్యాన్ని మననం చేయండి. వాక్యము దేవుడై ఉన్నది. ఇక్కడ సందర్భం ఏంటంటే అండి, చదవలసిన పుస్తకాలన్నీ చదివాను, చేయవలసిన జపాలు చేశాను, తపాలు చేశాను, చేయవలసినవి అన్ని చేశాను, ఏదో వెలితీరు అంటాడతాం, స్వరూపం ఇంకా తెలియటం లేదు. అంటే మనం మనస్తోటి చూస్తాం, మనస్తోటి పనిచేస్తాం. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో మనం విచారణ చేయాలి. ఆ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? మనసు లోపలికి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇది గణపతి శాస్త్రి గారికి మొట్టమొదటి చెప్పింది ఇదే. ఈ వాక్యం విన్నాక ఆయన అబ్బులు పడి మహర్షి అనే పేరు పెట్టారు. ఏం ఒకే ఒక వాక్యం చెప్పాడు, మౌనంగా ఉన్నారన్న భగవాన్. గణపతి శాస్త్రి గారి దేవుడికి మౌనంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. 10 నిమిషాలు ఈయన మాట్లాడలేదు, 10 నిమిషాలు ఆయన మాట్లాడలేదు. మౌనం మాట్లాడేటప్పుడు ఆ మౌన భాష నీకు అర్థం అవుతాయంటే మాట అంతే. మౌనానికి కూడా భాష ఉంటుంది. ఆ మౌన భాష నీకు అర్థమైనప్పుడు మాటతోటి పనేముంది? ఇచ్చేటప్పుడు చెప్పటం ఎందుకు? ఆ జ్ఞానాన్ని అక్కడ పోషేస్తాను ఇంకా చెప్పటం ఎందుకు? పూర్వం మాకు వీడియో ఒకటి ఉండేవారండి, ఇప్పుడు 20 ఏళ్ల కిందట. ఆయన దగ్గరికి ఎవరైనా పని మీద వెళ్తే అనేవారండి, చూస్తాను అనేవారు. 10 సార్లు తిరిగిన ఆయన చేసేవాడు కాదండి. కానీ నేను ఎన్నిసార్లు చెప్పించుకుంటారంటే ఆయన వెళ్ళివాడండి, నేను చూస్తానని చెప్పాను కానీ చేస్తానని చెప్పలేదు కదా అనేవాడు. అందుకే ఆయన జ్ఞానాన్ని పోసేటప్పుడు నీకు నేను జ్ఞానం ఇస్తానని చెప్పటం ఎందుకు? 10 నిమిషాలు మౌనంగా కూర్చున్నారు, మౌనంగా ఉన్నారు. అంటే మౌనం అంటే మనలో ఎంత మౌనం కాదు, మనం కూడా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఎవరు మూసి కూర్చుంటాం, మనం కూడా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మాట్లాడడం, ఎవరితో మాట్లాడడం, మరీ అవసరం అయితే సరిగ్గా చేసుకుంటాం, అది మౌనం కాదండి. మౌనం అంటే ఎక్కడైతే మనస్సు అణుగుతుందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. భగవాన్ తోటి గణపతి శాస్త్రి గారు మౌనంగా కూర్చున్నారు, భగవాను మౌనంగా కూర్చున్నారు. ఈ ఒక్క వాక్యం మాట్లాడటానికి చాలా టైం పట్టిందండి. భగవాన్ తపస్సు అంటే ఏమిటని చెప్పడానికి ఒక్క వాక్యం మాట్లాడటానికి నెమ్మదిగా స్లోగా పెదాలను కదుపుకుని కంఠం అటు ఇటు కదుపుకుని అంటే ఆయన మాటలు తక్కువండి. మాటలు తక్కువైనప్పుడు ఈ కంఠం కూడా సరిగ్గా పని చేసి మానేసిందండి. ఈ కంఠం అటు ఇటు ఇలా రుద్దుకుని రుద్దుకుని నేను అనే తలంపు, నేను 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 అనే భావన, నేననే తలంపు, అవి ఎక్కడి నుంచి ఉదయిస్తున్నదో చూడు. ఎక్కడి నుంచి ఉదయిస్తున్నదో దాన్ని పరిశీలించు. ఎక్కడి నుంచి ఉదయిస్తున్నదో చూసి దాన్ని చూసి దాన్ని పరిశీలించి పరిశీలిస్తున్నదో దాన్ని పరిశీలించి పరిశీలించి ఆ ఉదయించే చోటికి నువ్వు చేరుకోగలిగితే ఈ నేననే భావన ఎక్కడ పుడతాందో ఆ పుట్టిన చోటికి నువ్వు వెళ్ళగలిగితే చేరుకోగలిగితే నీకప్పుడు కానీ మనస్సు లభించు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనస్సు దేని మీద ఆధారపడి ఉంది? మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనస్సు దేని మీద ఆధారపడింది? దేహము నేనున్న తలంపు మీద ఆధారపడదు. మిగతా వృత్తులన్నీ దేని మీద ఆధారపడింది? అహం వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. అంటే అహం దేహము నేనున్న తలంపు మీద మిగతా తలంపులు ఆధారపడి ఉన్నాయి. అంటే దేహము నేననే భావన తన మూలంలోకి వెళ్ళి అది ఎక్కడైతే పుట్టిందో ఆ పుట్టిన చోటిని ఈ నేననే భావన చూడగలిగితే ఇది నశిస్తుంది. ఏది నేననే దేహము నేననే భావన నశిస్తుంది. ఇది నశించిన వెంటనే నువ్వు పోవు. నువ్వు నశించవు. నువ్వు నిజంగా ఎవడుగా ఉన్నావు అది నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది. అదే సత్యం, అదే బ్రహ్మం, అదే జ్ఞానం, అదే అనంతం, అదే చావులేని సత్పదార్థం, అదే నిర్వాణం, అదే స్వర్గరాజ్యం, అదే మోక్షం. అయితే అక్కడ నిలబడలేక చాలా ముందు ఆ మార్గంలో తప్పకుండా అవగాహన అవ్వాలి కదా. వీడికి అవగాహన అవ్వాలి. అవగాహన చేసుకోవడానికి సహనం ఉండాలి. అవగాహన అవ్వాలి, అండర్స్టాండింగ్ కూడా, టాలరెన్స్ ఉండాలి. నేననే తలంపు ఎక్కడ పుడుతుందో చూడు. అది పుట్టిన చోటు అది చూసిన వెంటనే ఏది ఆ నేననే భావన ఎక్కడ పుడుతుందో అది పుట్టిన చోటు చూడకుండా అది నశించదు. అది పుట్టిన చోటు అది చూడగానే అది నశిస్తుంది. అది నశించినప్పుడు అప్పుడు నీకు మనోనాశనం. మనోనాశనం అయితే నువ్వు నశించవు. మనస్సు నువ్వైతే మనస్సు నశించినప్పుడు నువ్వు నశిస్తావు. దేహం నువ్వైతే దేహం నశించినప్పుడు నువ్వు నశిస్తావు. నువ్వు మనస్సు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో, నేననే భావం ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో, అది ఉదయించిన చోటు ఆ ప్లేస్ చూసిన వెంటనే, స్టోర్ చూసిన వెంటనే అది నశిస్తుంది. అది నశిస్తే అది నువ్వు నశించవు. నీ లోపల మహా చైతన్యం నీకు స్వరూపంగా, నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. లేదు దేహం పోవటం వల్ల నీకు నష్టం కాదు. బాహ్యమైన గౌరవాలు, బాహ్యమైన ఆడంబరాలు, ఇవన్నీ ఒక బాహ్యమైన గొప్పలు. బాహ్యంగానే ఒక నేను ఏదైనా గౌరవాలు పొందినా, సన్మానాలు పొందినా, ఒకవేళ బాహ్యంగా నీకైనా ఐశ్వర్యాలు ఉన్నా, సముద్రంలో నీటి బొట్టి కాదు, నీటి బొట్టి కాదు. సముద్రంలో నురుగు ఎలా ఉంటుందో ఈ సృష్టి కూడా నీకు ఎలా కనిపిస్తుంది? నీటి బొట్టి కాదు, నురుగు. అది భగవాన్ అంతకే ఏమని చెప్తారంటే, నిన్ను చూసుకుని నువ్వు లోకాన్ని చూడు. నిన్ను చూసుకోకుండా నువ్వు లోకాన్ని చూస్తే నువ్వు లోకం చేత బంధింపబడతావు. మోహం నశించకుండా మోక్షం రాదు. లోకాన్ని నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే లోకం నిన్ను బంధించదు. నిన్ను చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం చేత బంధింపబడతావు. నిన్ను చూసుకుంటే నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే అంతా నువ్వే. ఇంకా నీకు మోహం ఎక్కడ కలుగుతుంది? వేరే భావనలోంచి మోహం వస్తున్నావు కానీ అంతా నువ్వేనప్పుడు ఇంక నీకు మోహం ఎక్కడ కలుగుతుంది? భగవాన్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు. అక్కడ ఎంత సటిల్ గా చెప్తారంటే, అని శాస్త్రాన్ని కోట్ చేయకూడదు అన్నారు. అప్పటికప్పుడు చెప్పేస్తాడు. స్పాంటానియస్ ఆన్ ది స్పాట్ క్యాంపస్ ఇంటర్వ్యూ, ఆ క్షణంలో ఆ సమస్య పరిష్కారం అయిపోవాలి. ఇద్దరు కూర్చున్నారు. అందులో ఒకడు అన్నాడు, ఏమంటే వీడి మనసులో ఏముందో నాకు తెలుస్తుంది. వాడి మనసులో ఏముందో నాకు తెలుస్తుంది, దాన్ని బట్టి తెలుస్తుంది కదా వాడు నువ్వు ఒకటి అని. వండర్ఫుల్. వాడు నువ్వు ఒకటి కాకపోతే వాడి మనసులో ఉంది నీకు కదా. నువ్వు చాలా గొప్పవాడు, వాడి మనసులో ఉంది నీకేం తెలుస్తుంది? ఇలా అన్నాడు. ఆడ మనసులో ఉంది నువ్వు తెలుస్తానంటే వాడు నువ్వు ఒకటే కదా. ఇంకా దాని గురించి ఒకటని అర్థం అవుతుంది కదా. మోస్ట్ నార్మల్ టీచింగ్, న్యాచురల్ టీచింగ్. ఎక్కడ నీకు ఆర్టిఫిషియల్ గా ఉండదు, ఏ మాటలోనే నీకు ఆర్టిఫిషియల్ ఉండదు. అది న్యాచురల్ అయ్యాడు, కూల్ అయ్యాడు. ఓ తెలుపు గోడ ఉంది అనుకోండి, ఆ తెలుపు గోడలో ఇంకా తెల్లగా ఏదో నాకు అనిపిస్తాను అనుకోండి, అటువంటిది భగవాన్. జపం మనస్సు చేస్తుంది. మనస్సు జపం చెయ్యి, కానీ అది జపించే జపుడు. జపం చెయ్యలైతే జపం మంచిది, మనో నిగ్రహానికి సహకరిస్తుంది. ఆ జపించే జపడు చైతన్యం జపిస్తుందా, లేదా దేహం జపిస్తుందా? ఎవరు జపిస్తున్నారు? మనసు జపిస్తుంది. ఆ జపి ఎవరు? జపు లేకుండా జపం లేదు. జపు లేకుండా జపం లేదు. ఆ జపించే జపెవరు? వాడి తిలక పట్టుకో, అది భగవాన్ చెప్పే టీచింగ్ లో సారాంశం ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి అంటే మీకు ఉండ మీ బాడీకి తీసుకొచ్చే కంఫర్ట్స్ అన్ని ఉన్నాయి, మీకు కొరత అంటే ఏమి లేదు, వెలితంటే ఏమి లేదు, కానీ మీకు దుఃఖం వచ్చేస్తా అనుకోండి, వీటి వల్ల మీకు ప్రయోజనం ఏమిటి? మీకు ఏసీ ఉంది, కాళ్ళ కింద టెక్కలు, తల కింద టెక్కలు, ఏసీ, సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ అన్నీ ఉన్నాయి. ఒకరు ఎప్పుడైనా చలిగా ఉంటే హీటరు, హీట్ గా ఉంటే ఏసీ, ఒకరు ఎక్కువ చలిగా ఉంటే హీటరు, ఇన్ని ఉన్నప్పటికీ నీకు నిద్ర పట్టకపోతే వీటి వల్ల ప్రయోజనం ఏముందవయ్యా. అలాగే నీకు బాహ్యంగా 1000 సుఖాలు ఉన్నప్పటికీ, 1000 అనుభవాలు, బాహ్యంగా కంఫర్ట్స్ ఉన్నప్పటికీ, నీ బాడీకి ఎన్నో కంఫర్ట్స్ ఉన్నప్పటికీ, నీ బాడీకి ఎన్నో కంఫర్ట్స్ ఉన్నప్పటికీ నీకు దుఃఖం వస్తా అంటే ఈ కంఫర్ట్స్ వల్ల నీకేంటి ప్రయోజనం? నువ్వు పొందేది ఏమిట? నీకు అన్ని బాగున్నాయండి, దుఃఖం వచ్చేస్తుంది, దానివల్ల ఏమిటి ప్రయోజనం అని ఈ మధ్యన అనాలి ఎవడో ఎవరో ఉన్నారో వాళ్ళు పేచి పెట్టుకుంటున్నారు అన్నదమ్ముడు. మన ఇండియాలో ఉన్న ధనవంతులు పెద్దవాళ్ళు నలుగురిలో వాళ్ళు ఒకళ్ళు, వాళ్ళు ఏదే అన్నదమ్ములు ఏదే పేచీలు పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇంట్లో పేచీలు పెట్టుకున్నారు, నిన్న సాయంత్రానికి రోడ్డు మీదకి వచ్చేసారు, 1 నెల ఇంట్లో పేచీలు పెట్టుకున్నారు, అది అమ్మ కూడా తీర్చలేకపోయింది. నిన్న సాయంత్రం రోడ్డు మీదకి వచ్చేసారు, ఇంకా కోర్టుకి వెళ్తారు, ఇంకోటి వెళ్తారు, అది అంతా. ఎందుకు వాడు మన పెత్తరంతో వచ్చి వెంకటేశ్వరం దగ్గరికి వచ్చారు. తమ్ముడు ఏమంటాడంటే, మీరు ఎందుకు వచ్చారంటే, నాకెందుకు, మాకు కావాల్సిన డబ్బు వెంకటేశ్వరం డబ్బు ఏమని ప్రార్థించడం, అశాంతుడు కాలిపోతున్నాం, శాంతి ఇమ్మటనుకోవచ్చు. వెంకటేశ్వరం కంటే ఎక్కువ ఉంది డబ్బు మాకు, వెంకటేశ్వరం కంటే మాకు డబ్బు ఎక్కువ ఉంది, వెంకటేశ్వరం డబ్బు ఎందుకు అడుగుతాం, అశాంతుడు కాలిపోతాం, ఇంట్లో వాళ్ళందరినీ శాంతి మన ప్రార్థించడానికి వచ్చి. కానీ అక్కడ పేచి మీరు గ్రహించవలసిన ఏంటంటే, కేవలం డబ్బు గురించి కాదు, కేవలం డబ్బు గురించి కాదు, కేవలం కేవలం డబ్బు గురించి కదా పేచి అంటే, అధికారం కోసం, నేను గొప్ప, నేను గొప్ప, నా మాట పైన ఉండాలి, నా మాట పైన ఉండాలి, నేను గొప్ప, నేను గొప్ప, అన్ని ఎవడు చెయ్యాలి, నేను గొప్ప, నేను గొప్ప, నన్ను బట్టి ఈ కంపెనీ ఆధారపడి ఉంది. అక్కడ ఆ సమస్య కూడా అహంకారమే, డబ్బు సమస్య కాదు, అధికార సమస్య, అహంకార సమస్య. మీరు బాగా అర్థం చేసుకోండి, భగవాన్ మాట పొట్టి పచ్చిమిరగా ఇలా ఉంటాయి. మీ మాట అనవసరం, మాకు మాకు ఆ రూపం చాలు, ఆ నామం చాలు, ఆ టీచింగ్. మీరు బ్రహ్మసూత్రాలు చదువుకుంటే చదువుకోండి మంచిది, మాకు ఇచ్చాలు, మీ అందరి మాట నేను చెప్పటం లేదు. అహంభావం ఈ రోజు చదివిన లాభం లేదు, అలా కాదు, గుండెకి తవటం లేదు మనకు. ఇంకే మన పాప బుద్ధి కారణం, వేరు బుద్ధి కారణం, ఆ సెపరేట్నెస్ కారణం. భగవాన్ ఏ కాన్షియస్నెస్ లో ఉండే మాట చెప్పాడా, ఆ కాన్షియస్నెస్ లో మనం లేము, అంచేది మనకు కుదిరలేదు, అశాంతి అర్థం కావటం లేదు. అహంభావన ఉంటే అంతా ఉంది, అహంభావన ఉంటే వాళ్ళ అన్నదమ్ముడు చదువులు కూడా కేవలం రూపాయల గురించి కదా అహంభావన కోసం. అహంభావన ఉంటే అంతా ఉంది, నువ్వు ఉన్నావు, నేనున్నాను, లోకం ఉంది. భగవాన్ కొన్ని ఎన్ని ఎంత అందంగా చెప్తారంటే, అహంభావనకి దేహం సరిపోవటం లేదు, లోకం సరిపోవటం లేదు, ఈ లోకంలో విషయాలు సరిపోవటం లేదు, దీని అందానికి ఒక దేవుడు కావాల్సి వచ్చాడు. ఏనందానికి అహంభావన యొక్క అందానికి ఒక దేవుడు కూడా ఒకటి కావాల్సి వచ్చాడు. ఈ మేతకి దేహం సరిపోవటం లేదు, లోకం అంతా అహంభావన ఉంటే అంతా ఉంది, అది లేకపోతే అహంభావన ఉంటే స్వర్గం ఉంది, అహంభావన ఉంటే నరకం ఉంది, అహంభావన ఉంటే దేవుడు ఉన్నాడు, అహంభావన ఉంటే దేహం ఉంది, అహంభావన ఉంటే పుణ్యం ఉంది, అహంభావన ఉంటే పాపం ఉంది, అన్నీ ఉన్నాయి. అది ఉంటే అందులోంచి నువ్వు విడుదల పడ్డావా? ఏమీ లేదు, నువ్వు మిగులుతావు, నువ్వు పోవు, నువ్వు మిగులుతావు, నువ్వు ఏదిగా ఉన్నావు అలా ఉంటావు. ఓ ప్రేరణ గారు అన్నారు, భగవాన్ని ఎవరు వచ్చినా నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. చదువుకున్నాడు వచ్చినంతే, చదువు లేని వాడు వచ్చినంతే, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. అంటారు దేవుణ్ణి తెలుసుకోమని మీరు చెప్పరు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. ఎవరిని తెలుసుకోమంటారు అంటే, భగవాన్ అన్నారు నువ్వు ఎవడగా ఉన్నావో వాడిని తెలుసుకోమని, నువ్వు ఎవడగా ఉన్నావో వాడిని తెలుసుకోమని. ఇప్పుడు దేహంగా ఉన్నావు, మనస్సుగా ఉన్నావు, అహంకారంగా ఉన్నావు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, నువ్వు కానిదాన్ని అనుకున్నా అవ్వో, నువ్వు కానిదాన్ని అనుకున్నా నువ్వు అవ్వో. అంటే నువ్వు ఏదిగా ఉన్నావు, నిన్ను నువ్వు తెలుసుకోమంటే మాటకు అర్థం ఏంటి, నువ్వు ఎవడగా ఉన్నావో వాడిని తెలుసుకోమని. ఆ వస్తువుకు చావు లేదు, ఆ వస్తువుకి చావు లేదు, ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చే వరకు నడిస్తూ నేతి భావన చేసుకుంటే వెళ్ళవలసిందే లోపలికి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది ఎలిమినేషన్ ప్రాసెస్. వైద్యం కూడా చేస్తారు, ఏంటంటే డాక్టర్ గారు ఎన్ని టెస్టులు చేయించి వస్తున్నారా అంటాం అనుకోండి, అసలు కాని గొడవలు వదిలించుకోవాలి కదా అంటారు. కాని గొడవలు వదిలించుకుంటే అసలు రోగం ఏంటో తెలుసు. ఎలిమినేషన్, దాని ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. ఈ టెస్ట్లు ఎందుకు చేస్తున్నావు అంటారు, రోగాలన్నీ నీకు ఉన్నాయని కాదు, డౌట్ వదిలించుకోవడానికి. ఇవన్నీ వదిలించుకోకుండా కాదు కాదని వెళితే అన్ని చూసాం, కాదు కాదు కాదని వెళ్ళాం, అప్పుడు ఏదవునో అక్కడ నిర్ధారణ వస్తాం ఆ పాయింట్ దగ్గర. ఇన్ని టెస్టులు చేస్తున్నావు అంటే ఈ రోగాలన్నీ నీకు ఉన్నాయి కాదు. కొంతమంది క్యాన్సర్ టెస్ట్ బాబు మన క్యాన్సర్ వచ్చేసిందే అనుకుంటారు, కాదు వాళ్ళ ఉద్దేశం అది కదా, క్యాన్సర్ వీడికి లేదని నిర్ధారణ చేసుకోవడానికి క్యాన్సర్ టెస్ట్ చేస్తున్నాడు. ఈ పేషెంట్ ఈ లోపల కంగారు పడిపోతాయి, నా క్యాన్సర్ ఉందేమో, నా క్యాన్సర్ ఉందేమో, ఈ మొక్క పోనా పంపేశారు. అడిగి చెప్పడానికి మళ్ళీ మేము యేసుక్రీస్తు బోధ మొదలు పెట్టాలి. అదికే నీ మొక్కే కదా అందరి మొక్కలు పండిస్తారు అంటే, అంటే డాక్టర్ గారికి క్యాన్సర్ ఉందని కాదు, క్యాన్సర్ లేదని నిర్ధారణ చేసుకోవడానికి నీ మొక్కే కాదు, ఆపరేషన్ చేస్తే పతికోడి మొక్క పంపేస్తాడు. ఏంటి ఎలిమినేషన్ ప్రాసెస్ అది, అది వీడి క్యాన్సర్ లేదా పోనా పంపారంటే కనుమానం వచ్చేస్తుంది. అలాగే నేతి భావన ఇది బృహదారణకు ఉపనిషత్తులు చెప్తాడు, నేతి భావన ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదనుకుంటే వెళ్తే నువ్వు ఏదిగా ఉన్నా అది నిస్ఫురించు, అప్పుడు నీకు మౌనం వస్తుంది. అప్పుడు సుఖం మామూలుగా మన కుళాయి కుళాయి తిప్పితే దారి కారిపోతుంది. మన కుళాయిలో ఓపెన్ చేసామనుకోండి నీళ్లు వెంటనే ఇప్పుడేతోనే దారి వచ్చేస్తుంది. నీకు ఆ హృదయంలో సోర్సులోకి నువ్వు వెళ్ళగలిగామనుకో, కాదు 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 నడిచి 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 నడిచిస్తాను. ఒకవేళ నీకు ఏదైనా పొగరబొత్తనం వస్తా అనుకోండి, నీ పరిస్థితి బాగున్నా అనుకో, ఈవెన్ దిశలు పాస్ అవి, ఈవెన్ దిశలు పాస్ అవి, ఈవెన్ దిశలు పాస్ అవి, ఈవెన్ దిశలు పాస్ అవి, ఈవెన్ ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవడైనా ఒక మంత్రి వెళ్ళనుకోండి, అయిన వెంటనే ఇంకెప్పుడు అలా ఉండిపోతాం అనుకుంటాడు. ఇంకో ఆరు మార్లు ఆరు నెలలు అది పోతుందని అడిగి తెలియదు, అది తెలియనప్పుడు అదే మాయ, ఆ మనసు అనిపిస్తుంది. ఎప్పుడు ఇలా మనం చచ్చిపోయే వరకు కుర్చీలో ఉండిపోయి, అలాగే బీజేపీ వాళ్ళు తెలుగుదేశంలో ఎలా కంగారపడి ఎలక్షన్ పెట్టారు, ఇంకా 10 ఏళ్ళు ఉండిపోదాం మొత్తానికి పోయింది. పీవీ నరసింహరావు గారు అధికారంలో ఉండగా ఇంకో సంవత్సరానికి ఆయనకి ఇంకో సంవత్సరానికి ఎలక్షన్ వస్తున్నారు కదా ముందు పెట్టమన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పెట్టినట్టు ఆయన ఒక సంవత్సరం ముందు పెట్టమన్నారు. ఆయన ఏమన్నారంటే నాకు టైం ఉండగా ముందు నేను ఎందుకు పెట్టాను, అది తెలుగు అంటారు. నా కుర్చీలో కూర్చున్న టైం ఉంది, మామూలు రాజ్యాంగం ప్రకారం ఏ రోజునైతే నేను దిగుతాను ఆ రోజునే దిగుతాను కదా, సంవత్సరం ఎలక్షన్ ముందు పెట్టడం పని నాకే ఉందన్నాడు. శుభ్రంగా 5 ఏళ్ళు చేసేసి వీళ్ళేం చేశారు దురాశ వాళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఉండదు పెడితే మొత్తానికి పోయింది, వడ్డీ పోయింది అసలు పోయింది, వడ్డీ పోయింది అసలు కూడా పోయింది. 3 రూపాయల వడ్డీలో అంత ప్రమాదం. మేము బ్యాంకు వెళితే ఏమంటే ఆ ఫైనాన్స్ కంపెనీలో పెట్టుకున్నాం, ఈ ఫైనాన్స్ కంపెనీలో పెట్టుకున్నాం అండి, ఇలా డబ్బులు పోయినాయి బ్యాంకు వెళ్తే. బ్యాంకు వాళ్ళు అంటున్నారు మీరు తెగలు వదిలింది అంటున్నారు, ఏమా బ్యాంకులో మీరు డబ్బులు ఎందుకు వేసుకోలేదు, మీరు దురాశగా వడ్డీ 3 రూపాయల వడ్డీ వేసి పోయేశారా, మీరు పోవలసిందే, ఏమా బ్యాంకు ఉంది కదా మేము 3 రూపాయల వడ్డీ ఇస్తున్నాం మీరు వేసుకోలేదు, మీరు పోవలసిందే అంటున్నారా, ఏమా బ్యాంకు మీకు కళ్ళకు కనపడతారదా, మీకు 3 రూపాయల వడ్డీ కలవాలా, మీకు అసలు పోవలసిందే అంటున్నావు, ముఖం మీద చెప్పేస్తున్నారు. భగవాన్ అంటున్నారు కొంతమంది గురువులు వడ్డీ తింటున్నారు, కొంతమంది గురువులు వడ్డీ తింటున్నారు, అసలు తింటారు ఈ గురువు వడ్డీ తినేస్తాడు అసలు తినేస్తాడు, కొంతమంది గురువులు వడ్డీ తినేసి వదిలేస్తున్నారు. ఈ గురువు ఏం చేస్తాడంటే వడ్డీ వడ్డీ తినే ఊరు కూడా అసలు కూడా తినేస్తాడు మొత్తానికి సున్నాను, అంటే వాడికి ఇంకా పునర్జన్మ వచ్చే కారణం మిగలకుండా చేసేస్తున్నాడు. అంటే జపం చేయటం వల్ల వచ్చే పుణ్యం తినేస్తాడు, జపం చేసి జపుని కూడా తినేస్తాడు. కొంతమంది గురువులు జపం చేసే పుణ్యాన్ని తినవచ్చు, వీళ్ళు జపం చేసే జపం చేయటం వల్ల వచ్చే పుణ్యాన్ని ఒకటే తండ్రి ఈ గురువు జపం చేసే జపుని అంటే అసలు కూడా తినేస్తాడు మొత్తం సున్నాను. అంటే నీకు పునర్జన్మ హేతు ఇంకా కనపడదే కనపడదు. అంటే నీకు పునర్జన్మ హేతు పునర్జన్మ హేతువులు అంటే కోటలో ఉన్న శత్రువులందరూ నేనేమన్నా పుస్తకం చెప్తాడే కోటలో ఉన్న శత్రువులందరూ బయటకు రావాల్సిందే, ఒక శత్రువు కోటలో ఉన్నా కోట నీకు స్వాధీనం కాదు. అలాగే హృదయంలో ఎన్ని వాసనలు ఉన్నాయి అన్ని ఒకటి తర్వాత ఒకటి అన్ని బయటకు రావాల్సింది. హృదయంలో అన్ని వాసనలు నువ్వు జయించావు, హృదయంలో ఒక్క వాసన మిగిలితే ఆ ఒక్క వాసన నీకు 100 జన్మల కారణం. కోటలో శత్రువులు అందరూ రావాలి అప్పుడు నీ కోట వశం అవుతుంది. హృదయంలో నువ్వు సంస్కారాలు వాసన పూర్వజన్మ వాసనలు కక్కాలి అప్పుడు నీకు జన్మ రావచ్చు. ఒక్క వాసన చాలు 1000 జన్మల కారణం, ఒక్క రోగం చాలు నీ శరీరాన్ని చంపేయటానికి, 100 రోగాలు నీకు అక్కర్లేదు. నీ గౌరవాలు అగౌరవాలు అదృష్టాలు దురదృష్టాలు ఈ పుట్టుకులు ఈ చావులు ఈ దారిద్ర్యాలు ఈ ఐశ్వర్యాలు అన్నీ మనస్సుకి, అది నీకు నోరుతో చెబితే కదా ముందు నీకు అర్థం అవ్వాలి, అది నీ గుండెకి పొట్టాలి. అది రమణాశ్రమానికి కూడా ప్లాన్ లేదు, సంఘాశ్రమం ఉండగా అలగమ్మ నిర్వాణం అవటం, అలగమ్మ నిర్వాణం అవటం అనుకోకుండా చుట్టూరు భగవాన్ చుట్టుండే చాడు కూర్చున్నాను నాకు చుట్టూరు నాకు గోడ లేపారు దీనికి ఒక ఆశ్రమం దానికి ఒక ప్లానింగ్ ఏది అదేం లేదు, ఊరికే నేను కూర్చున్నాను ఇప్పుడు కూర్చాను సందర్శనం నుంచి ఇక్కడికి వచ్చాను. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ జ్ఞానం చేసే వర్క్ ఇక్కడ ఉంది. అది తలంపు వల్ల చేసేది కాదు, అహంభావన వల్ల చేసేది కాదు, వ్యక్తి భావన వల్ల చేసేది కాదు. వ్యక్తి భావంతో చూస్తే చుట్టుకుంటుంది అది. భగవాన్ అన్నారు నేను ఓ రోజు నేను వచ్చి ఇక్కడ కూర్చుని పోయాను, రమణాశ్రమం ఇప్పుడు ఎక్కడ కట్టారు అక్కడ ఉన్న చోట, స్కందాశ్రమానికి వెళ్లి పోవాలనే తలంపు రాలేదు. అందుకని వెళ్ళకూడదు, అందుకని వెళ్ళకూడదని బలవంతంగా వెళ్ళకపోవటం కాదు, ఏదో ప్రయత్నం చేసి సాధన చేసి మళ్ళీ మన స్కందాశ్రమం వెళ్ళకూడదని ఒప్పునే భావన ఏం కాదు, అటువంటి భావన ఏం కాదు. అది వెళ్ళకూడదు, స్కందాశ్రమం వెళ్ళాలనే తలంపు రాలేదు నాకు. దేహ ప్రారంభం ఇక్కడ ఈ ప్లేస్ ఇలా ప్రారంభం ప్రకారం అక్కడ ఉండవలసింది. అక్కడ నా దేహం అంటే ఎప్పుడు ఎక్కడ ఏ టౌన్ లో ఆ దేహం ఉండాలో, ఏ గ్రామంలో ఎక్కడ ఉండాలో, ఏ ఏ ప్రాంతంలో ఆ దేహం ఉండాలో, ఎక్కడ ఉద్యోగం చేయాలో, ఎక్కడ వ్యవసాయం చేయాలో, ఎక్కడ ఏ ప్రాంతం ఆ దేహం ఎక్కడ చనిపోవాలో, ఏలా ఏ కారణం వల్ల దేహం చనిపోవాలో అంతా కూడా నిర్ణయింపబడి ఉంటుంది. ప్రతి మానవ శరీరం కూడా తీసివేయబడిన తీసిన సినిమా లాంటిది. అందుకే భగవాన్ స్పష్టంగా చెప్తారు దేహాన్ని ప్రారంభానికి వదిలే, దేహాన్ని ప్రారంభానికి వదిలే, నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకో. దేహాన్ని దేహానికి గౌరవం రావచ్చు, అగౌరవం రావచ్చు. ఆ గౌరవం నువ్వు కాదు, అగౌరవం నువ్వు కాదు. అది వస్తుంది వెళ్ళిపోతా ఉంటుంది, వచ్చింది వెళ్ళిపోతా ఉంటుంది, దేహం కూడా వస్తుంది వెళ్ళిపోతుంది. దేహం కూడా ఎప్పుడు నువ్వు వచ్చిందంటే పోయినట్టే, అది ఎప్పుడు ఉండేదే ఉంటుంది, వచ్చిందంటే పోతుంది. అంటే ప్రారంభానికి వదిలే, దేహానికి ప్రారంభానికి వదిలే, వదిలేసి నీ వచ్చిన పని నువ్వు చూసుకో. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఉప్పుగా రావేలా అరుణాచల జ్ఞానం. నువ్వేదిగా ఉన్నావో తాలూకు అనుభవం లేకుండా తరం కొడుకు పెట్టుకోండి. గురువు యొక్క దయ, గురువు యొక్క ప్రేమ, గురువు యొక్క దయ, గురువు యొక్క ప్రేమ, గురువు యొక్క శక్తి, ఇవన్నీ మన మనస్సుకు అందదు, మన మాటకు అందదు, మన అండర్స్టాండింగ్ అందదు, ఏది అందదు. అది పొందిన తర్వాత తెలుస్తుంది ఇది కదా గురువు. నువ్వు బండెడు పుస్తకాలు చదవటం కంటే గురువు యొక్క దయ లిప్త మాత్రం, నువ్వు అందాక ఇచ్చి పుచ్చుకున్న దానికంటే గురువు యొక్క దయ అడు మాత్రం లిప్త మాత్రం. ఒక గ్లాన్స్ వన్ టచ్ జనఫ్, వన్ లుక్ జనఫ్, వన్ గ్లాన్స్ జనఫ్, వన్ వర్డ్ జనఫ్. సరసరి మన గురువుల దగ్గరికి వెళ్తే అండి నువ్వు ప్రాణాయామం చేసుకో, తెల్లవారుజాము 4 గంటలకు లేచిపో, అలా చెయ్యి అలా వచ్చి 90 చెప్పేస్తారండి ఇష్టం. నీకు అర్థం అవుతుంది 90 చెప్పి భగవాన్ ఇటువంటి మాటలు చెప్పరు. ఏమంటే ఏం మాటలు, వాళ్ళు ఇంటికి వెళ్ళి బాధలు, వాళ్ళు పడలేకపోతున్నారు, అతను వాళ్ళకి బాధలు ఏం చెప్పడం ఏంటో. పైకి అలా అని వారు లోపల వాళ్ళకి ఆత్మ అన్వేషణ చేయాలని బుద్ధి కలదు. వాళ్ళు ఇంటికాడ బాధలు, వాళ్ళే పడలేదు, వాళ్ళ ఇంటికాడ పనులు, వాళ్ళకైతే ఏమంటాం లేదు, పైగా నువ్వు కూర్చో జ్ఞాపం చేయాలి, ఇది పని ఏంటి మళ్ళీ అంటూ వాడికి అన్వేషణ. అంటే ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మ పొందాలి అనే తలంపు కూడా మాట. గురువు యొక్క దయ లేకుండా గురువుని స్మరించలేదు. ఇప్పుడు పులినొగ్గులో పడ్డ మాంసం ముక్కను చదువుతాం అనుకోండి, ఏది ఆధారపంగా చదువుతాం, ఎవరాపంగా చదువుతాం కాదు, నిజమని మన గుండెకి తెలియదు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. నేను మిమ్మల్ని స్మరించుకుంటున్నాను, ఎవరో ఒక భక్తులు అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని స్మరించుకుంటున్నాను. స్మరించుకుంటే సరిపోదు కదా, ప్రేమించుకోవటం, ఇద్దరు ప్రేమించుకోవాలి. ఒకడు ప్రేమించుకున్న కూడా ప్రేమించకపోతే ప్రేమ ఎలా నిలబడుతుంది? ఎవరు ప్రేమించుకున్నప్పుడు ఇద్దరు ప్రేమించుకోవాలి. ఒకడు ప్రేమిస్తున్నాడు ఇంకోటి ప్రేమించడానికి అనుకోండి, ఆ ప్రేమ ఎక్కడ నిలబడుతుంది? ఇంకా డైవర్స్ అండి. వీడు ఏమంటున్నాడు అంటే నేను మిమ్మల్ని స్మరిస్తున్నాను, నేను మిమ్మల్ని స్మరిస్తున్నాను, మరి మీ వైపు నుంచి కూడా స్మరణ రావాలి కదా, ప్రతిస్పందన రావాలి కదా. నేను మిమ్మల్ని తలుచుకుంటాను, మీరు కూడా నన్ను తలుచుకోవాలి కదా. నేను మిమ్మల్ని స్మరించుకుంటున్నాను, మీరు కూడా నన్ను స్మరించుకోవాలి కదా. నేను మిమ్మల్ని రిమెంబరెన్స్ లో పెట్టుకుంటున్నాను, మీరు కూడా నన్ను రిమెంబరెన్స్ లో పెట్టుకోవాలి కదా. ఈ పిచ్చోడు ఎవడో ప్రశ్న అడుగుతున్నాడండి, వీడికి అంత సందర్భండి. భగవాన్ మనం స్మరించిన కదా, ఆయన మనం స్మరించు, మనం ఆయన తలపెట్టుకోక ఆయన మనం తలపెట్టుకోవడం కదా. ఆయన మనం తలపెట్టు, జీవుడు ఎలా ఉన్నాడని దేవుడు అనుకోవాలి, దేవుడు ఎలా ఉన్నాడని జీవుడు అనుకోవటం కాదు. వీడు ఏమడుగుతున్నాడంటే మరి నేను మిమ్మల్ని తలపెట్టుకుంటున్నాను కదా, మీరు నన్ను ఎప్పుడైనా తలపెట్టుకుంటున్నారా లేదని ఇటువంటి అడుగుతున్నాడు. వీడు నేను మిమ్మల్ని తలపెట్టుకుంటున్నాను కదా, మీరు నన్ను తలపెట్టుకోవడం మానేస్తే ఇంకా ప్రేమ ఎక్కడ నిలబడుతున్నాను, ఇంకా ఆప్యాయత నిలబడదు కదా, మరి ప్రతిస్పందన రావాలి కదా. కాదు, నేను నా స్మరణ ఒకవేళ ప్రాపర్ గా లేకపోవచ్చు, నా ప్రయత్నం ప్రాపర్ గా లేకపోవచ్చు. ప్రాపర్ గా లేకపోయినా మీరు చేసి ఈ పని కరెక్ట్ గా చేయమని, ఎవరు ఈ ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు మీరు చేసి ఈ పని కరెక్ట్ గా చేయమంటే అంటున్నారండి. భగవాన్ నేను జ్ఞాపకం పెట్టుకుంటున్నాను నువ్వు అంటున్నావు, అసలు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవడం కూడా భగవాన్ ప్రేరణ వల్లే భగవాన్ జ్ఞాపకం. నువ్వు లేనేలేవు. నువ్వు నన్ను భగవాన్ నేను తలపెట్టుకుంటున్నాను, భగవాన్ నన్ను తలపెట్టుకోవాలి కదా నువ్వు అడుగుతున్నావు, అసలు నువ్వు భగవాన్ తలపెట్టుకోవడం కూడా భగవాన్ ప్రేరణ వల్లే భగవాన్ తలపెట్టుకుంటున్నావు, నువ్వెక్కడున్నావు, నువ్వు లేనేలేవు అని. నువ్వు భగవాన్ తలపెట్టుకుంటున్నానని చెబుతున్నావు, నువ్వు భగవాన్ తలపెట్టుకోవడం కూడా భగవాన్ ప్రేరణ వల్ల నువ్వు తలపెట్టుకుంటున్నావు, లేకపోతే నీ అహంకారం భగవాన్ తలపెట్టుకుంటుందా? మన అహంకారం భగవాన్ తలపెట్టుకుంటుందా, లేదా మన పవర్ వస్తారని భగవాన్ తలపెట్టుకుంటుంది? మనం అనాత్మను స్మరిస్తున్నప్పుడు, అనాత్మలో జీవిస్తున్నప్పుడు ఏమండి ఆత్మని ఆత్మలోకి మళ్లించటానికి, ఆత్మలోకి మళ్లించటానికే ఆత్మ మనం స్మరిస్తుంది. ఆత్మ మనం స్మరించాక మనకు ఆత్మ గుర్తుకు వస్తుంది. భగవాన్ ఒక ప్రశ్న, ఉపనిషత్తు ఒక మాట ఉంది, ఆత్మ దయ ఎవరికి ఉందో వారికే తెలియబడుతున్నారు. ఆత్మ దయ ఎవరికి ఉందో వారికే ఆత్మ తెలియబడుతున్నారు. ఈవిడ ప్రశ్న అడిగేవాడు ఏమడి కానీ ఆత్మదయ ఎవరికి ఉంటుంది, వారికే తెలియబడిన వారికే తెలుస్తుంది అంటున్నారు కదా. ఇంకా నాకు ప్రయత్నం ఏంటంటే వీడు అడిగాడు నీ ప్రయత్నం కూడా ఆత్మదయ సమాధానం చూడండి. ఆత్మ ఉపనిషత్తులు ఏమనదంటండి, ఆత్మదయ ఎవరికుంటే వాడికి తెలియబడుతుంది. ఇంకా నేను ప్రయత్నం చేయడం ఎందుకు, నువ్వు ప్రయత్నం చేయడం కూడా ఆత్మ యొక్క దయ, అది నీకు తెలియటం లేదు. నీ సొంతం అనుకుంటున్నావు ప్రయత్నం, ఆ ప్రయత్నం నీ సొంతం అనుకుంటున్నావు, అది నీ సొంతం కాదు, అది కూడా ఆత్మదయ. ఆ ప్రయత్నం నీ సొంతం కాదు అంటే నువ్వు అనుగ్రహం లేదు, అనుగ్రహం లేదు అని నువ్వు అనుకుంటావు. భగవాన్ అనుగ్రహం లేదు, భగవాన్ అనుగ్రహం లేదని నువ్వు అనుకుంటా అంటే భగవానే ఉంటాడంటే భగవాన్ లేని అనుగ్రహం ఒక క్షణం ఉంటూ లేదు. భగవాన్ అనుగ్రహం లేదు, భగవాన్ అనుగ్రహం లేదని నువ్వు అనుకుంటున్నావు, భగవాన్ అనుగ్రహం లేకుండా ఒక క్షణం లేదు. భగవాన్ అనుగ్రహంలో ఉన్నప్పుడు నీకు ఎప్పుడు అశాంతి వచ్చినా, నీకు అశాంతి కలగజేయాలని కదా శాంతి నువ్వు తెలియటానికి. తలంపులు వచ్చినాయి నీ వెంట అడుగుతుంటే, ఓ తలంపులు నేను ఇంత బాధపడుతున్నాను కదా, తలంపులు లేని ఏ వస్తువులు అయితే తలంపులు లేవో ఆ వస్తువు యొక్క విలువ తెలియటానికి. భగవంతుడు ఎప్పుడైనా నీకు దారిద్ర్యం కలగజేస్తే ధనం యొక్క విలువ తెలియటానికి, నీకు ఎప్పుడు అనారోగ్య శరీరానికి అనారోగ్యం వస్తే ఆరోగ్యం విలువ తెలియటానికి, నీకు ఎప్పుడు శరీరానికి అనారోగ్యం వచ్చింది కూడా అది కూడా భరించగలిగితే నువ్వు సహించగలిగితే అది కూడా తపస్సే. కొంతమంది అన్నీ సహిస్తారు, అన్నీ సహిస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆత్మజ్ఞానానికి వారసులు అవుతారు. మంచి వాళ్ళు ఎవరు, మేము మంచి వాళ్ళు అని అనుకోరు అసలు, అనుకుంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నిజంగా సాధన చేసే వాళ్ళు మేము సాధన చేస్తున్నాం సాధన చేస్తున్నాం అనుకోరు. భగవాన్ చెప్పారు మేము సాధన చేస్తాం, ముందు సాధన చేసేవాడిని తీసుకో పక్కన పెట్టండి అని కూడా. నేను సాధన చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను కొంతమంది అందరితో చెప్పుకుంటూ ఉంటారు, మేము సాధన బాగా చేస్తున్నాను 5 గంటలు 6 గంటలు చేస్తున్నాను, ముందు ఆయన తీసుకో పక్కన పెట్టినట్టు వాడే కోచి, వాడే కోచి నేను సాధన చేస్తున్నాను నేను సాధన వాడే కోచి, అసలు వాడే ఆ సాధన చేసేవాడే కోచి. ఇంకా నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను వస్తున్నాను అనుకుంటాడు, కళ్ళు తాగుతాడు. కోచి కళ్ళు తాగితే ఎలా ఉంటుందండి, కళ్ళు తాగే చేయి కూర్చుంది అనుకోడికి ఇంకా కోచి విషయం ఎలా ఉంటుందండి, అసలే కోచ్ అది కళ్ళు తాగింది, కళ్ళు తాగి దాన్ని ఎవడో తేలి కూర్చుంది, అప్పుడు ఆ కోచి పరిస్థితి ఎలా ఉంటుంది. నువ్వు సాధన చేస్తున్నావా, కొంతమంది సాధన చేస్తానని చెప్తా ఉంటారు, అలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్తాను, ఆ ముఖంలో వికాసం కనపడదు అసలు, ఏడు ముఖాలతో సిద్ధం వచ్చారు కానీ మాటలో అందం కనపడదు. మరి సాధన చేస్తాను మీ ముఖంలో వికాసం కనపడాలి కదండి, ఆ మాటలో ఏదో ఉండాలి కదండి, శాంతి కనపడాలి కదా, ఆ కాంతి కనపడాలి కదా, ఆ దయ కనపడాలి కదా. 30 ఏళ్ళు చేసాను 40 ఏళ్ళు చేసి ఎప్పుడు చూసినా ఏడుపు ముఖాలను నీకు నిజంగా లోపల ఆనందం చేసేది ఎండక్షది మైండ్ అని, నీకు నిజంగా లోపల ఆనందం అనుకున్న ఆనందం మీ ముఖంలో కనపడాలి కదా, నిజంగా మీకు లోపల శాంతి ఉందనుకోండి అది లోపల కనపడాలి కదా. ఆ సినిమాలు తీసేటప్పుడు ఆ సినిమాకి సినిమాలో నాట్యం చేసే అమ్మాయిని డైరెక్టర్ ఏమంటాడంటే కొంచెం నవ్వమంటాడు, లోపల అశాంతిగా ఉందనుకున్న అమ్మాయి నవ్వుతుంది కానీ నవ్వు ముఖం మామూలుగా ఎక్కిస్తుంది కానీ లోపల ఫేస్ లోకి నవ్వు రాదని వచ్చింది అనుకున్న అమ్మాయి, సరే సరిగ్గా ఫోకస్ చేస్తారు లైట్ నవ్వు అమ్మ నవ్వు నువ్వు నవ్వాలే అలా చూడకూడదు నవ్వాలంటాడు ఈ డైరెక్టర్, ఆ నవ్వు బాగుండాలి కదండి, అదేవి నవ్వు మా కట్టు కట్టు చేస్తూ ఉంటాడు ఫోకస్ చేస్తాను ఆగ్రే బాబు ఆగ్రే ఈ అమ్మాయి సరిగ్గా నవ్వుతాం కదా ఆగ్రే బాబు చూసి వాడు ఇదేమి నవ్వు అనుకుంటాడు, సరిగ్గా నవ్వు అంటాడు అనుకోండి డైరెక్టర్ వీడు నవ్వింది అనుకోండి వెంటనే తీసుకునే సినిమా డైరెక్టర్ డబ్బు ఖర్చు అవ్వదు ప్రొడ్యూసర్కి డబ్బు ఖర్చు, ఆ నవ్వు వచ్చే వరకు చేస్తాండి ఎక్కువ డబ్బు ప్రొడ్యూసర్ ఖర్చు అయిపోదు. అప్పుడు ఏం చేస్తాండి అలా కదా లోపల నడుకుని ముఖం కడుక్కుని ఇంకా 2 నిమిషాలు లోపల కూర్చి గదిలో కూర్చుని బయటకు రమ్మంటారు, నవ్వటానికి ఇంత ప్రయత్నం నవ్వమంటే నవ్వుతున్నాండి, ఆ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు నవ్వు ఏడిపడినది, ఆ సినిమా ఎవడైనా చూడాలి కదండి అసలు, అంటే మనకి లోపల ఆనందం లేదనుకోండి లోపల శాంతి లేదనుకోండి లోపల సుఖం లేదనుకోండి అది ముఖంలోకి రాదు, వచ్చేది నటిస్తాం ఆ నటించింది నటించిన ముఖాల్లాగా ఉంటాయి, ఏడు ముఖాలు వేసుకొస్తాయండి తీవ్ర ముఖాలు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు అసలు సాధన అనేది లేకుండా గౌతమ బుద్ధుడికి అలా ముఖం చూడటం వల్ల ఆయన సందర్శించటం వల్ల ఆయన శాంతిని ఆయన అనుభవిస్తున్నాయి ఆయన అనిపిస్తున్న ఆనందం ఆయన శాంతి అనిపిస్తున్న శాంతి ఆయన ఆయన అనిపిస్తున్న నిర్వాణ స్థితి గురించి చూడటం వల్ల 150 మందికి ఆత్మజ్ఞానం అయ్యారు. ఇంకా నుంచోటాలు కూర్చో గోడ కూర్చీలు లేవండి అసలు, ఇక ఆ ఫేస్ని చూడటం 150 మందికి జ్ఞానం అంటే ఆ ముఖంలో ఆనందం అలా ఊగిసిరాడైతే. ఇలా ముఖాన్ని చూస్తుండే మనకి ఎంత ఎంజాయ్మెంట్ వచ్చేస్తున్నారు అనుకోండి, విసుగు లేని ఎంజాయ్మెంట్ వచ్చేస్తున్నారు. ఇదో గాడి తిన్నాం అనుకోండి బాగా ఉంటుంది, రెండో గాడి తిన్నప్పుడు అండి బాగుంది లేదు, మూడో గాడి తిన్నప్పుడు విసుగు వస్తున్నాయి నీకు వద్దు అనిపిస్తుంది, అలా కాదు. ఆ మహాజ్ఞానం చూసేటప్పుడు విసుగు లేని ఆనందం విసుగు లేని శాంతి ఈ క్షణమే ఇప్పుడే కొత్తగా శాంతి అనిపిస్తుంది, ఎప్పటికప్పుడు గంట సేపు నువ్వు అనిపిస్తే ఇదే ఇప్పుడే ఇప్పుడే కొత్తగా ఇది అనిపిస్తున్నాను అనిపిస్తుంది ప్రతి క్షణం కూడా. ఇక చూడటం వల్ల 150 మందికి జ్ఞానం వచ్చిందంటే అంటే ఆ సుఖంలో ఆ మహాశాంతిలో ఆ జ్ఞాన సముద్రంలో శాంతి సాగరంలో ఆ నిర్వాణ స్థితిలో లోపల ఊగిసలాడుతంటే ఆ ముఖ వర్చస్సు చూసి 150 మందికి జ్ఞానం, గోడ కుర్చీలతో సంబంధం లేకుండా ఈ ముక్కులో గాలి చూడటంతో ముక్కులో గాలి చూసుకోవడం ముక్కులో గాలి చూసుకోవచ్చు చూసి చూసుకోకూడదని చెప్పడం కానీ దొమ్మర విద్యలు జ్ఞానం ఎక్కడ, ఐశ్వర్యం ఎక్కడ, విచారణ ఎక్కడ, టీవీ ఎక్కడ, అంతస్తు ఎక్కడ, ఈ ముక్కులు గారు చూసుకోవటం ఏంటి? అయితే దీనికి 30 రోజులు ట్రైనింగ్ అండి, 500 రూపాయలు ఫీజు. ముక్కులు గారు చూసుకుంటాడు, చూసుకోవచ్చు, నేను కాదంటే లేదు. అది దాన్ని ఏదో ప్రాణాయామం దానికి విధానం చెప్పారు, అని దొమ్మర విద్యలు అని చెప్తున్నాను. అదే ఆ విద్యలు పనికిరావని నేను చెప్పట్లేదు, దొమ్మర విద్య. అక్కడి నుంచి ఇది ఇంటికి వచ్చి ఏది మానేసా 30 రోజులు ఏదో పెట్టండి అక్కడ. కానీ ఇంటికి వచ్చి మామూలు అన్నం తినేస్తే రోజు విరేచినాలండి. ఆ 30 రోజులు ఏది పెడతారండి వాళ్ళకి? ఏదో ఏదో పద్ధతిలో పెడతారు, వండి పెడతారు. ఇంటికి వచ్చి మామూలు కలపడి మామూలు అన్నం తినేస్తారు. అక్కడ నుంచి విరేచినాలు హాస్పిటల్ చలాయిని లెక్కించుకోవాలి. అయిపోయిందండి క్లాస్, 30 రోజుల క్లాస్ అండి. లోపల ఏ పని చేసినా, ఇంటికాడ నువ్వు పని చేసినా, ఎక్కడ చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ చేతన్నా, ఏ మాట అన్నా, ఏది చేసినా నీకు ఆ జ్ఞాన సిద్ధి కలగాలండి కదా. ధన్యవాదిగా ఉండాలి, జ్ఞానం పొందాలి. జ్ఞాన సిద్ధి మాటలో, చేతలు, సాధనలో, వ్యవహారంలో కూడా. మనం వ్యవహారం వేరు, ఆధ్యాత్మిక జ్ఞానం వేరు, ఇది వేరు అది వేరు అనుకుంటాం. ఇది వేరు అది వేరు అని చెప్పేది అహంకారం అండి. దిస్ ఈజ్ దట్ దట్ ఈస్ దిస్ అని చెప్పేది ఆత్మ. ఇది వేరు అది వేరు అని చెప్పేది మనస్సు. ఇదే అది అదే ఇది అని చెప్పేది చైతన్యం. అది వేరు ఇది వేరు అని చెప్పేస్తే మీకు మనసు అక్కడ వచ్చేస్తుందండి. అసలు దేహానికి పరం, మీకు మనసు ఎప్పుడైతే నశించిందో దేహానికి పరానికి భేదం నశిస్తుంది. చావుకి జీవితానికి చావుకి మధ్యన భేదం నశిస్తుంది. దిస్ ఈస్ దట్ దట్ అంత 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 అంటే అంత భేద బుద్ధి నశిస్తుంది. ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు. అదే పండించేది, మిమ్మల్ని విడదీసేది, ఈ సూది చేసే పని చేసేది అంత మనస్సే. భగవాన్ జ్ఞాపకం పెట్టుకోవటం లేదు. భగవాన్ జ్ఞాపకం, భగవాన్ నిన్ను జ్ఞాపకం పెట్టుకునే క్షణం ఉంటుంది. ఒకసారి భగవాన్ తోడు మాట్లాడుతూ, ఏమంటే మీ దయ నా మీద కనపడటం లేదు అన్నాడు. మీ దయ మీ ఏదో భగవాన్ ఆత్మ అంటున్నారు, దయ అంటున్నారు, ప్రేమ అంటున్నారు. మీ ప్రేమ నా మీద కనపడటం లేదు, మీ దయ నా మీద కనపడటం లేదు అని అడిగాడు ఒకడు. భగవాన్ వెంటనే అన్నారు, నా దయ నీకు లేకపోతే నువ్వు ఇక్కడికి ఇంటికి వచ్చావు, నా దయ నిన్ను తీసుకొచ్చాను. నా దయ నీకు లేకపోతే నీ ఇంటికి వచ్చావయ్యా, నీ తెలివితేటలను బట్టి ఇక్కడ రాలేదు. నా దయని ఏ దయ అయితే నేను తీసుకొచ్చిందో ఆ దయ నువ్వు లేదంటున్నావు. నా దయ లేదంటున్నావు నువ్వు, నా దయ నేను ఎక్కడ తీసుకొచ్చిన సంగతి నీకు తెలియటం లేదు. నీకు తెలుసు, తెలుసుంటే ఎలా అనవలే తెలియకపోతుంది. అది జ్ఞానం యొక్క ప్రేమ, జ్ఞానం యొక్క ప్రేమ. అవి తిట్టుపోయటా లేదు, నువ్వు తెలుసుంటే నువ్వు మటుకు అలా ఇంతకంత తెలియకపోవటం అలా అంట. ఆ మాటలు అందం చూడండి, తెలుసుంటే అలా ఇంతకు మాట్లాడతావు, అలా తెలియకపోవటం అలా మాట్లాడుతున్నావు. నీకు ఈశ్వరుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు ఈశ్వరుడి దయ మీద, ఈశ్వరుడి ప్రేమ మీద, ఈశ్వరుడుకున్న శక్తి మీద. శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండడు. గురువు అనేవాడు ఒక వ్యక్తిని మనం అనుకుంటా, వ్యక్తి శక్తి లేకుండా ఉండడు. ఒక వ్యక్తిని మనం అనుకున్నాం, గురువు యొక్క శక్తి మీద, ఈశ్వరుడు యొక్క శక్తి మీద నీకు నిజంగా నమ్మకం ఉన్నమాట మీద నీకు అశాంతి ఉండదు. నీకు అశాంతి ఉండదు, ఆందోళన అసలు యాజిటేషనే ఉండదు. ఇప్పుడు మీరు మనసును ఆగమంటున్నారు, అది ఆగటం లేదు. మనస్సులకి కదలమన్నా కదలకుండా ఉండే స్థితి వస్తుంది మీకు మనస్సుకి. మీరు మనస్సును ఇప్పుడు ఆగమంటున్నారు, అది ఆగటం లేదు. మనస్సును కదులన్నది కదలదు. ఆ స్థితి వస్తుంది, అది గురువు యొక్క ప్రేమ వల్ల వస్తుంది. ఒకసారి అనిపిస్తుంది మనకు భగవాన్ మనల్ని చెయ్యి వదిలేశారు, భగవాన్ మన చెయ్యి వదిలేశారు, భగవాన్ మనల్ని మర్చిపోయారు. ఇవన్నీ మనసు చేస్తలే, ఇవన్నీ కూడా మనసు చేస్తలే. మనకు మనసు ఉన్నప్పుడు ఇటువంటి చేష్టలు వస్తూ ఉంటాయి. భగవాన్ మనల్ని మర్చిపోయారు, మన చెయ్యి వదిలేశారు, అలా అనిపిస్తాం. అలా అనిపిస్తూ ఉంటుంది మన మనస్సుకి, మన చెయ్యి వదిలేసాడు. ఎందుకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే, అలా దూరం అయిపోయాడని ఎందుకు అనిపిస్తుంది అంటే, మళ్ళీ ఆయన కౌగుట్లోకి మనల్ని తీసుకో, అది కూడా ఆయన అనుగ్రహమే. భగవాన్ మనకు దూరం అయిపోయాడు తలంపు కూడా ఎందుకు వస్తుంది, అది కూడా ఆయన దయే. ఎందుకండి మళ్ళీ గాఢంగా ఆయన హృదయంలోకి మనల్ని తీసుకోవటానికి? లోకంలో శాంతి లేదు, నామంలో ఉంది, ధ్యానంలో ఉంది, చైతన్యం. లోకంలో శాంతి లేదు, నామంలో శాంతి ఉంది, ధ్యానంలో శాంతి ఉంది, చైతన్యంలో శాంతి. ఎవరైనా మనం గౌరవిస్తారనుకోండి, అయితే గౌరవించడానికి అందరూ ఏమీ లేదు, దష్టంగా దుమ్మది. ఎవరైనా గౌరవిస్తే ఏముంది, గౌరవించకపోతే ఏముంది, అంత దష్టది. మా భీమారం గురువు గారు ముందే చెప్పేవారు, ఆయన ఎక్కడికైనా సభలకు పిలిస్తే నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టాలని. దానికి కారణం కూడా ఆయన చెప్పేవారు, అగౌరవం భరించలేదని చెప్పేవారు. ఆయన ముందు మీటింగ్ పిలుస్తారు కదా, ఆయన్ని ఇచ్చినప్పుడు ముందే మాట్లాడండి, దాన్ని స్టేజ్ మీద కూర్చోబెట్టాలి. దానికి కారణం కూడా చెప్పేవారు, నేను అగౌరవం భరించలేదు అని చెప్పి నన్ను స్టేజ్ మీద. ఎవరు లోకం ఆడతారు? ఒకసారి భారతీయ విద్యాభవన్కి తాడిమూడి జగన్నాథ స్వామి గారి స్నేహితులు ఎవరు వచ్చారు, నాకు ఫోన్లో చెప్పారు, మీరు కూడా రండి భారతీయ విద్యాభవన్కి, పలానవారు వస్తున్నారు, ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది, మీరు కూడా రండి. నేనే ఏర్పాటు చేసుకున్నా భారతీయ విద్యాభవన్లో ప్రసంగం. నేను రావటం లేదండి, నేను రాను అని ఆ రోజున మనకేదో సభలు ఎక్కడ ఉంది, ఎక్కడికో పోతున్నాం మేము, నేను రావటం లేదు. ఆయన అంటాడు మిమ్మల్ని వస్తే చేయమే కూర్చోబెడతా ఉంటుంది. ఆయన లోకం ఆనింది, ఇక్కడే భగవాన్ చెప్పారు. వాడి మనసులో ఉన్నది ఇతరులు ఉన్నది, మన మనసులో ఉన్నది బయట కనిపిస్తే మన మనసు లేదు, అసలు బయట కనపడదు. మన మనసులో ఉన్నది బయట కనిపిస్తుంది, మన మనసులో లేకపోతే బయట కనపడదు. అసలు అంతా మనస్సే, మనస్సు మనస్సునే పక్కన పెడితే అసలు లోకం లేదు. గౌరవం మనస్సు, అగౌరవం మనస్సు, చావు మనస్సు, పుట్టుక మనస్సు, పుణ్యం మనస్సు, పాపం మనస్సు, అదృష్టం మనస్సు, దురదృష్టం మనస్సు, దాన్ని పక్కకు పెట్టి ఏమీ లేదు. నువ్వు నువ్వు ఏదిగా ఉన్నావో అది నీకు స్వరూపంగా, నువ్వు ఏదిగా ఉన్నావో అక్కడికి వెళ్ళటం కాదు, అదే నీ స్వరూపంగా వ్యక్తం అవుతుంది. మనం కాని దాంట్లోంచి మనం విడిపోగలం, మనం కాని దాంట్లోంచి మనం విడిపోగలం, సెపరేట్ అయిపోగలం. ఏది మనంగా ఉన్నాం దాంట్లోంచి ఎలా విడిపోగలం? అదే చైతన్యం. మనం కాని దాంట్లోంచి మనం విడిపోగలం, కానీ ఏది మనంగా ఉన్నాం దాంట్లోంచి ఎలా సెపరేట్ అవ్వగలం? దాంట్లోంచి విడిపోలేము. నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, గాఢ నిద్రలో ఉండగా దేవుడు దేవుడు దేవుడి తోటి, దేహం తోటి, లోకం తోటి, స్నేహితులతోటి, బంధువులతోటి, ఆస్తులతోటి, పాస్తులతోటి, గౌరవాలతోటి, అగౌరవాలతోటి, అన్నిటితో విడిపోయావు. కానీ అక్కడ ఉన్నావా నువ్వు? లేదా ఉన్నావు, వాళ్ళతో విడిపోగలవు? అది సాధ్యం కాదు, అది నువ్వు అయి ఉన్నావు. నువ్వు కాని దాంట్లోంచి నువ్వు వేరుపడగలవు, కానీ నువ్వు ఏదిగా ఉన్నావు దాంట్లోంచి ఎలా వేరుపడగలవు? దాంతో సెపరేట్ అవ్వలేవు. నువ్వు ఇలా జన్మల తరబడి జన్మల తరబడి నువ్వు కాని దాన్ని కూడా అవును, నువ్వు కాని దాన్ని కూడా అవును అవును అనుకోవచ్చు. నువ్వు అనుకున్నంత మాత్రమే నువ్వు కాని దాన్ని అవ్వలేవు. నువ్వు ఏదిగా ఉన్నావు, నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా నువ్వు ఏదిగా ఉన్నావో అలాగే ఉంటావు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. కానీ ఒకటే విషయం తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే ఆ జన్మకు ఆ జన్మ నీ దుఃఖం వెంటాడుతుంది. అది దుఃఖం వస్తే నీకు నష్టం ఏంటి? దుఃఖం వస్తే దుఃఖం వస్తే వెళ్ళిపో, దుఃఖం వస్తే వెళ్ళిపో, దుఃఖం వద్దు దుఃఖం వద్దు అని అంటున్నావు. నిజంగా నీకు దుఃఖం వస్తే నష్టం ఏమిటి? నీ స్వరూపంలో ఏది ఉంటే అది కోరుకుంటావు, కానీ నీ స్వరూపంలో లేనిది వస్తే నువ్వు ఇష్టపడవు. నీ స్వరూపంలో సుఖం ఉంది అంటే నీ సుఖం వచ్చి ఇష్టపడతావు, నీ స్వరూపంలో దుఃఖం లేదు అంటే దుఃఖాన్ని వద్దంటున్నావు, దుఃఖాన్ని వద్దంటున్నావు. అది నీ స్వరూపంలో లేదు కాబట్టి నీకు నువ్వంటే నీకు ఎక్కువ ఇష్టం. దానికి కారణం ఏంటంటే నీలో సుఖం ఉంది అంతకి నువ్వంటే నీకు ఎక్కువ ఇష్టం. నీ లోపల సుఖం లేకపోతే నువ్వంటే నీకు ప్రీతి, నీ మీద నీకు ప్రీతే కలగదు, నీ మీద నీకు ఇష్టమే కలగదు. కారణం ఏంటి? నీ స్వరూపంలో సుఖం ఉంది. ఎవరికి ఎవరు కూడా చావు అంటే ఇష్టపడరు, ఎవరు కూడా చావు అంటే ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? నీ శరీరం నీ స్వరూపంలో చావు లేదు. ఈ ఎవరో భగవంతుడు భారతం మాట చెప్పారు. ఏమని చెప్పారంటే ధర్మరాజు ఇలా అన్నాడంటే, ఏమని అన్నాడంటే, అందరూ చనిపోయినప్పుడు అందరూ చనిపోవడం చూస్తూ ఉంటాడు, వీడి మటుకు మనకు చావు రాదనుకుంటాడు. చనిపోవడం అందరూ చనిపోవడం వీడు చూస్తూ ఉంటాడు, వీడు చావు నాకు చావు రాదనుకుంటాడు. ఆశ్చర్యాల్లో కలిగి ఆశ్చర్యమని యక్షుడికి ధర్మరాజు సమాధానం చెప్పాడని భగవానికి ఎవరో భారతం చదివి చెప్పారు. వాడు భగవాన్ అంటున్నారు, వాడు అనుకునేది న్యాయమే కదా, మరి వాడికి చావు లేదు కదా అన్నారు. నాకు చావు రాకూడదని నాకు చావు రాకూడదని వాడు అనుకోవడం న్యాయమే కదా, అది వాడు చావు వాడి సత్య వస్తువు కాదు కదా, వాడు చావు లేని సత్పదార్థమే అలా అనుకోవడం వాడు న్యాయం ఉంది కదా అన్నారు. బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. వాడు నాకు చావు రాకూడదు చావు రాకూడదు అనుకోవడంలో తప్పేం లేదు. వాడు సత్య పదార్థం కాదు, సావన పదార్థం. వాడు సావన పదార్థానికి చావు అంటే ఎలా ఇష్టం ఉంటుంది? వాడు చావన పదార్థం, వాడు చావన పదార్థం కాబట్టి వాడు చావు అంటే ఇష్టపడటం లేదు, న్యాయంగానే ఉంది కదా. అందులో ఖండించే విషయం ఏమి లేదే. వీడని మళ్ళీ వీడి వీడి వీడు వీడు ఊరుకోవటాలేగాను, వీడేదో మొత్తం మీద గొడవ తీసుకొస్తున్నాడు. వీడంటున్నాడండి, మరి నేను నా ప్రయత్నం ఏదో నేను చేసుకుంటున్నాను, నా చెప్పడం ఏదో నేను పడుతున్నానండి, నేను ఏదో చేసుకుంటున్నాను, నేను చేసుకునేది ఏదో చేసుకుంటున్నాను, కానీ బయట సహాయం కాదు, మీ సహాయం నాకు కావాలి కదా అని మళ్ళీ అడుగుతున్నాడు. నేను జపం చేసుకుంటున్నాను, నేను ఏదో చేసుకుంటున్నాను, నేను నా పాటలు ఏదో నేను పడుతున్నాను, నేను ఏదో చేసుకుంటున్నాను, నేను ఏదో చేసుకుంటాను, నేను ఏదో చేసుకుంటానంటే అది సరిపోదు, అది సరిపోదు కదా, మీ సహాయం కూడా కావాలంటే. భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు ఎవడి నువ్వు ఏదో చేసుకుంటున్నానంటున్నావు, ఏదో చేసుకుంటున్నావు అంటున్నావు, మీ సహాయం కావాలంటున్నావు. ఆహా, నువ్వు చేసుకునేది కూడా భగవాన్ సహాయం వల్ల చేసుకుంటున్నావు. ఇక్కడ వీడు వేరు పడిపోతున్నాడు, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, వేరు పడిపోతున్నాడు. ఎంతసేపు ఏర్పాటు కాపురం అంటే ఇష్టం అంటారు. ఇప్పుడు నేను ఏదో చేసుకుంటున్నానంటే నా చెప్పలు నేను పడుతున్నాను, మీ సహాయం ఉండాలి కదా నేను. నీ చెప్పలు నువ్వు పడేది కూడా అదే భగవాన్ దయ వల్లే పడుతున్నావు, అది కూడా నీకు తెలియటం లేదని. నువ్వు ఏదో చేసుకుంటా, ఆ చేసుకునేది కూడా భగవాన్ దయ వల్లే నువ్వు చేసుకుంటున్నావు సంగతి నీకు తెలియటం, అది భగవాన్ దయ. నువ్వు చేసేది భగవాన్ దయ, పొందేది భగవాన్ దయ, దయ కాని గంట ఏమీ లేదు. ఒకవేళ నీకు ఏదైనా దురదృష్టం వచ్చినా అది భగవాన్ దయ, ఒకవేళ నీకు ఏదైనా దురదృష్టం వచ్చినా అది కూడా భగవాన్ దయ. అంటే మనం ఏమనుకుంటామంటే, మనం ఏదైనా కోరిక నెరవేరింది అనుకోండి అది భగవంతుడి దయ అనుకుంటాం. ఏమంటే నెరవేరలేదనుకోండి అక్కడ భగవంతుడి దయ లేదనుకుంటున్నాం. నీకు అర్థమవుతుంది, నెరవేరింది భగవాన్ దయ, అది నెరవేరకపోవటానికి భగవంతు దయ. ఎందుకంటే అది నెరవేరితే నువ్వు పాడైపోయే అవకాశం ఉంది, ఆపేసి కూర్చున్నాడు. అది తెలిసిన వాడు ధన్యుడు, అది తెలిసిన వాడు అదృష్టవంతుడు. ఒకసారి మీ కోరిక గురువు ఆపు చేస్తాడు నెరవేరకుండా. అంటే ఏంటి, నెరవేరుతో కాదు మీకు పాడయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు పేకాట అలవాటు ఉందనుకోండి, మీకు పేకాట అలవాటు ఉందనుకోండి, నాకు డబ్బు కావాలి డబ్బు కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నారనుకోండి, ఒక 1 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, పేకాట పెరిగిపోతుంది మీకు, ఇంకా పాడైపోతారు. నా 1 కోటి రూపాయలు ఆపు చేశాడు, ఇంకా పోటీ ఇస్తే ప్యాకెట్లో తగలేసేస్తారు, ఇంకా వాసన పెరిగిపోతుంది, ఇంకా నీకు కోరిక నెరవేరితే దేవుడిదే అనుకుంటున్నారు, కోరిక నెరవేరకపోతే అది కూడా దేవుడిదే అనే సంగతి మీకు తెలియదు. ఏదో పర్పస్ కోసం ఆప్ చేశాడు, మీరు పతనం అవుతారని ఆప్ చేశాడు. ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, చాలించాలని సంసారం ఉండు. ఒక ఆయన అన్నాడు, మాది ఏదో చాలించాలని సంసారం ఉండు అని చెప్పి అన్నాడు. ఈ చాలించాలని సంసారం ఉండదు బాబు, మాకు అజీర్తి బాధలేదు అన్నాడు. ఏమో చేతి నిండా తినేయటానికి, జేబు నిండా ఖర్చు పెట్టడానికి, చేతి నిండా తినేయటానికి అలా డబ్బు ఎక్కువైతే ఈ వాటికి అజీర్తి బాధ వచ్చేసినాము. ఈ చాలీ చాలని సంసారం వల్ల అజీర్తి బాధ పోయిందని బాబు, మా ఇంట్లో ఎవరికి అజీర్తి బాధ లేదని. అంటే ఏదో తగు మాత్రంగా ఉందో తినడానికి, ఎక్కువ తినడానికి లేదు, ఇప్పుడు అజీర్తి బాధలో తప్పించుకున్నాం. ఇతరులు అనుకోవచ్చు మాది చాలీ చాలని సంవత్సరం కానీ మాకు అజీర్తి బాధ లేదని. రమణ మహర్షి గారు ఎప్పుడైనా అనువారు, అరుణాచలం వచ్చిన కొత్తలో ఆకలి బాధ, ఆశ్రమం పెట్టాక అజీర్తి బాధ, అది బాధ ఇది బాధ. అరుణాచలం వచ్చిన కొత్తలో ఆకలి బాధ అంటే పొద్దున భోజనం తీసుకొచ్చి మధ్యాహ్నం 3 పెట్టేవారు, అప్పుడు ఏం బాధ? ఆకలి బాధ. అండి మరి ఆశ్రమం పెట్టాక ఏం బాధ? అజీర్తి బాధ. అప్పుడు బాధ, ఇప్పుడు బాధ. అప్పుడు దేహం అలా అనుభవించవలసి వచ్చింది, ఇప్పుడు దేహం ఎలా అనుభవిస్తుంది? దీనికి జ్ఞానానికి సంబంధం లేదన్నారు. అప్పుడు దేహం అలా ఉండవలసి వచ్చింది ఉంది, ఇప్పుడు దేహం ఎలా ఉండవలసి వచ్చింది ఎలా ఉంది? దీనికి జ్ఞానానికి, దీనికి చైతన్యానికి ఎట్టి సంబంధం లేదు. ఆ దేహం యొక్క ప్రారంభం అలా. అప్పుడు దేహం ఆకలితో బాధపడటం అనేది దేహ ప్రారంభం, ఇప్పుడు అజీర్తితో బాధపడటం అనేది అది దేహ ప్రారంభం. ఆ దేహానికి సంబంధించిన ప్రారంభమే కానీ దానికి జ్ఞానానికి విషయమంత ఏ సంబంధం లేదు, చింతాకంత కూడా సంబంధం లేదు. ఆ ప్రారంభం దేహం యొక్క ప్రారంభం ప్రకారం అప్పుడు ఆకలి అనిపించింది, ఆ దేహం యొక్క ప్రారంభం ప్రకారం ఇప్పుడు అజీర్తి అనిపిస్తుంది, దానికి జ్ఞానానికి సంబంధం లేదే. దేహం యొక్క ప్రారంభానికి, జ్ఞానానికి, చైతన్యానికి, విషమంత ఇవి చింతాకంత కూడా సంబంధం లేదే. అయితే నువ్వు గురువు అనుగ్రహం లేదని అనిపిస్తుంది. ఏదో తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు, ఏదైనా చేసుకుంటున్నానని చెబుతున్నా, ఆ తెలుసుకోవాలని ఏదో చేసుకోవాలని ఆ బుద్ధి కలగజేసిన వాడు కూడా గురువే. అది ఏ ఆ వస్తువు ఎంత లోతులో ఉందో, ఎంత లోయలో ఉందో, ఏ హృదయంలో ఉందో, ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్లేవాడు కూడా గురువే. నీకు ఆ బుద్ధి కలగజేసేవాడు గురువు, నీ చేత సాధన చేయించేవాడు గురువు, సాధన చేయాలనే తపన కలగజేసేవాడు గురువు, ఆ వస్తువుని పొందింపు చేసేవాడు కూడా గురువే. ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు లేవు. కానీ నేనేదో ఉన్నాను అనుకోవటం వల్ల నీకు దుఃఖం వస్తుంది. ఈ సాధన కూడా గురువు అనుకున్నప్పుడు నీకు ఇంక గర్వం రాదు, కానీ నేనేదో చేస్తున్నాను అనుకుంటున్నావు అప్పుడు నీకు గర్వం ప్రారంభమవుతుంది. పొందింపజేసేది గురువు, చెయ్యాలనే తలంపు కలగజేసేది గురువు, అది చేసేది గురువు. ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు లేనే లేవు. ఉన్నావని నువ్వు లేవు, కానీ ఉన్నావని అనుకుంటున్నావు. అంచేది నీకు అశాంతి ప్రారంభం అవుతుంది. ఇంకోటి మనం అసలు రోదన ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే ఈశ్వరుడికి, మన ఈశ్వరుడి కంటే భిన్నంగా లేవు, భిన్నంగా ఉన్నామనే తలంపులోంచి సంసారం ప్రారంభం అవుతుంది, అశాంతి ప్రారంభం అవుతుంది. దత్తుడు మాట చెప్పాడు. దత్తుడు అంటే ఎవరు? దత్తాత్రుడు. దత్తుడు చెప్పింది ఏంటంటే, అంతా మనస్సే, స్వరూపానికి దీనికి ఏం సంబంధం లేదు, గోర పడకండి. అంతా మనస్సే, స్వరూపానికి మీరు అనుకునే గొడవలకి ఏం సంబంధం లేదు. స్వప్నంలో మీకు తలంపులు వస్తాయి, నామరూపాలు కనిపిస్తాయి. ఇప్పుడు తలంపులు వస్తున్నాయి, నామరూపాలు కనిపిస్తున్నాయి. ఆ స్వప్నం ఎంత సత్యం, ఇది అంత సత్యం, దీనికి స్వరూపానికి ఎట్టి సంబంధం లేదు. అక్కడ తలంపులు వస్తున్నాయి, నామరూపాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ తలంపులు వస్తున్నాయి, నామరూపాలు కనిపిస్తున్నాయి. అదంత సత్యం, ఇది అంత అసత్యం, కానీ ఇందులో సందేహం లేదని చెప్పాడు దత్తుడు. ఇంకోటి మీకు తలంపులు రాకుండా నామరూపాలు కనపడవు. స్వప్నంలో కూడా తలంపులు వస్తాయి, నామరూపాలు వస్తాయి. జాగ్రత్తలు కూడా తలంపులు వచ్చినప్పుడు నామరూపాలు వస్తాయి, తలంపులు లేకపోతే నామరూపాలు రావు. నీ సమాధి స్థితిలో, నిజస్థితిలో నీకు తలంపులు రావు, నామరూపాలు కూడా కనపడవు. నీకు తలంపు వచ్చాక రూపం కనిపిస్తుంది, తలంపు వచ్చాక నామం కనిపిస్తుంది. భగవాన్ ఇది బాగా గుర్తుపెట్టి, అన్ని తలంపులకి దేహము నేను తలంపు ఆశ్రయం ఇస్తానంటాడు. బాగా మీరు ఇది గుండెలో నాటుకోవాలి. మీరు ఇది రామబాణం. ఏది అన్ని తలంపు, మీకు ఏ రకమైన మంచి తలంపుడు రావు, చెడు తలం, అన్ని తలంపులకి మీ లోపల ఉండి ఆశ్రయం ఇచ్చేది, వాటిని పోషించేది, అది నిలబెట్టేది, మీకు శవాలను, భవిష్యత్తులో శవాలను తీసుకొచ్చేది ఒకే ఒకటి. అన్ని తలంపులకు ఆశ్రయం ఇచ్చి వాటిని పట్టుకుని అవి చెడిపోకుండా, కాలిపోకుండా, పాడవకుండా చూసి వాటిని అలా పెంచి పోషించేది మిగతా తలంపులు. దేహము నేను తలంపు, ఇది ఒకటే ఆశ్రయమిస్తుంది. ఇది ఆశ్రయం ఇవ్వకపోతే ఏది లేదు. ఏది ఆశ్రయమిస్తుందో దాన్ని ఓడగట్టం. దాన్ని ఓడగొచ్చారనుకోండి, అప్పుడు మీకు ఏమైనా తలంపులు వచ్చినా ఇబ్బంది లేదు, అవి మిమ్మల్ని బంధించవు, పునర్జన్మ హేతువులు కావు. ఇప్పుడు పాము తలకాయలో ఉన్న విషం అంతా పిండేసామనుకోండి, ఆ పాము కరిసేమన్నా ఏం చేయదు. ఇంకా పాము నోట్లో ఉన్న విషం అంతా మొత్తం పిండేసామనుకోండి, ఆ పాము వచ్చి మనం కరుస్తుంది అనుకోండి, అది ఏం చేయదు. మనం అందులో విషం ఉంటే కదా, అసలు వ్యక్తి భావనతో సంబంధం లేకుండా, అహం భావనతో సంబంధం లేకుండా నీకు తలంపు వచ్చినా ఆ తలంపు నిన్ను బంధించదు, శోభిస్తుంది కదా. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 30వ తేదీన సింగరక్షంలో 30వ తేదీ మధ్యాహ్నం అంటే మీరు అన్ని సభలకి రావక్కర్లేదు, అవకాశం వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే. మేము సభ అక్కడ చెప్తామంటే మిమ్మల్ని అందరినీ రమ్మని కాదు, వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. 30వ తేదీని మధ్యాహ్నం 2 గంటలకు శృంగవృక్షంలో శివాలయం సమీపంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ ప్రాథమిక పాఠశాల, 1వ తేదీ ఏలూరులో. ఏలూరు మీరు ఎవరంత సెంపడి రావద్దు, మీ శరీరాన్ని తయారు చేసేసుకోక్కర్లేదు. 1వ తేదీ అది మధ్యాహ్నం 2 గంటలకు కాదు, ఏలూరులో వెంకటేశ్వర స్వామి కోవిల్ పెరిమాళ్ళి కోవిల్లో, ఏలూరులో అది మధ్యాహ్నం 2 గంటలకు కాదు, ఏలూరు సభ సాయంత్రం 5 గంటలకు 1వ తేదీ. మరి 2వ తేదీకి మీకు ఎవరైనా అవకాశం రావచ్చు. 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి కైతలూరులో టీటీడీ దేవస్థానంలో మధ్యాహ్నం 2 గంటలకి 2వ తేదీ అండి. 1వ తేదీ ఏలూరులో రామచంద్రరావుపేటలో వెంకటేశ్వర స్వామి కోవిల్లో సాయంత్రం 5 గంటలకు. అంటే ఈ సభలందరికీ మిమ్మల్ని రమ్మని కలిగి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అంతవరకు మీకు తెలియపరచడం అనేది అంతవరకే. అలా భగవంతుడు గురు రూపంలో రావటానికి నేను శిక్షించడానికి కాదు, రక్షించడానికి అని ప్రేమను మీకు చూపించక. భగవంతుడు శిక్షిస్తాడు, రక్షిస్తాడు. భగవంతుడు శిక్షిస్తాడు, రక్షిస్తాడు. కానీ గురువు రక్షించడం పనులు, శిక్షించే పని లేదు. భగవంతుడు శిక్షిస్తాడు. మీకు టైం అయిందమ్మా శ్యామల, మీకు టైం అయింది. ట్రైన్కి వెళ్ళేవారు అందరూ వెళ్ళవచ్చును, వెళ్ళండి. ట్రైన్కి వెళ్ళేవారు ఆ పంతులు గారిని పిలవండి. ఎవరు కూడా రైలు తప్పిన ప్రయాణికులు అవ్వకూడదు. భగవంతుడు శిక్షిస్తాడు, రక్షిస్తాడు. భగవంతుడు శిక్షిస్తాడు, కానీ గురు రూపంలో వచ్చిన భగవంతుడు శిక్షించలే రక్షించలే పని శిక్షించడం ఉండదు. కొంతమంది సమాధాన పరచడానికి వస్తారు, కానీ పిలిచింది పెట్టడానికి రాదు ఈ భూమి మీదకి. కొంతమంది దారుణం చేసే పని చేస్తారు, కానీ శుద్ధి చేసే పని చేయరు. గురు రూపంలో వచ్చేవాడు ఎవడో పరాయి వాడు కాదు. నీ లోపలన్న చైతన్యమే, నీ లోపలన్న ఈశ్వరుడే. వాడికి దేహం ధరించి వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో భోజనం చేస్తాడు, మీరు దుఃఖపడితే దుఃఖపడతాడు, మీరు సంతోషిస్తే సంతోషిస్తాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో నవ్వుతూ ఉంటాడు. కానీ మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోవాలి అక్కడ తెలియకుండా, మీకు తెలియకుండా, మీకు నొప్పి లేకుండా తీసుకుపోతాడు వాడి గురువు. విషయమంతా ఈ నొప్పి లేకుండా చేసే వారి నాచల. ఇలా సర్జరీ చేసేటప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు ఆ దేహభావన తీసేసి ఆత్మభావన ఉదయించేటట్టు, ఆత్మభావన కలిగేటట్టు, ఆత్మభావనలో స్థిరపడేట్టు చేసేటప్పుడు, ఆ జీవ లక్షణాలు పోగొట్టి కళ్యాణ లక్షణాలు కళ్యాణ గుణాలు కలిగేసేటప్పుడు నువ్వు అరుణాచలిస్తాడా? ఆ ఇసుమంతయు కొంచెం కూడా నొప్పి లేకుండా ముఖం నలగకుండా చేశావు, అరుణాచలేశ్వరుడా? నీ దయ ఇచ్చిదని ఎలా చెప్పగలను? ఒకవేళ నేను చెప్పుకుందా ఉన్నా చెప్పటం నీకు ఇష్టం ఉండదు. నీ దయ ఇచ్చిదని నేను ఎలా చెప్పగలను? ముఖానికి ముఖం కూడా నలకుండా చేశావు, కొంచెం కూడా నొప్పి కలగకుండా చేశావు, జీవలక్షణాలు పోగొట్టి కళ్యాణ గుణాలు కలగజేసినప్పుడు ఈ ప్రక్రియలో కొంచెం కూడా బాధ లేకుండా చేశావు. కొంచెం కూడా సాధన పేరు మీద బాధ ఎలా ఉంటుంది దానికి తెలియదు పాపం. కొంతమంది సాధన పేరు మీద ఉంటుందండి, చైతన్యం బాగుంటుంది కానీ సాధన ఎలా బాగుంటుంది? మీ సాధన బాగానే చేసుకుంటున్నారు, సాధన ఎలా బాగుంటుంది? సాధనలో కూడా సుఖంగా ఉండాలి నిరంతరం. ధ్యానం చేయటం, ఆ గోడ గడియారం చూడటం, ధ్యానం చేయటం, గోడ గడియారం చూడటం, ధ్యానం చేయటం, గోడ గడియారం. గడియారా భగవాన్ చెప్పినట్టు ఏది పొట్టని ధ్యానం చేసుకుంటున్నావు, అరుణాచలేశ్వరం ధ్యానం చేసుకుంటూ వచ్చావు గిరిపరిశ్రమం చేసినప్పుడు. నువ్వు ఉదరేశ్వరుడా అరుణాచలేశ్వరుడా ధ్యానం చేస్తా? ఎదురు వచ్చేసారు కాఫీ టైం, 7 గంటలు దాటితే కాఫీ టైం పోతున్నాను. అక్కడ పరుగు పరుగున వచ్చేసారుంది ఇడ్లీ నేను పడిపోవటం. అది నువ్వు మీరు ఆరాధించిన ఉదరేశ్వరుడా అరుణాచలేశ్వరుడా? అంటే పొట్టలోని ఈశ్వరున్నా లేకపోతే నీ హృదయంలోని ఈశ్వరున్నా? ఆ 7 దాటి ఇంక ఇడ్లీలు దొరకడం. మరి అక్కడ మీరు స్మరిస్తా అంటే అరుణాచలేశ్వరుడా ఉదరేశ్వరుడా? ఏమి లేదు పాపం, ఆలోచన లేకుండా నిజంగా ఇడ్లీ టైం ఏది కాదు. వాటిలో టౌన్లో తినొచ్చు 2 ఇడ్లీలు అండి. దాన్ని పరిగేసుకు రావక్కర్లేదు. పోనీ 7 దాటితే మనకు ఆశ్రమం ఇడ్లీ పెట్టాలనుకుని టౌన్లో తినేసి రావచ్చు అండి. అరుణాచల్ ఇడ్లీ కోసం అరుణాచలేశ్వరం వదిలే అక్కర్లేదండి. శుభ్రంగా టౌన్లో 4 ఇడ్లీ సాంబార్ ఇడ్లీ తిని వచ్చేయచ్చాడు మనం. అదే నీకు గురు రూపంలో వచ్చిన భగవంతుడు నిన్ను రక్షించడు, నిన్ను రక్షించడం పని, శిక్షించే పని ఆడికి లేదు. ఆయన కోపం కూడా అనుగ్రహం, గురువు యొక్క కోపం కూడా ఆయన దయ, గురువు యొక్క క్రోధం కూడా ఆయన అనుగ్రహమే అని గుర్తించిన వాడు ధన్యుడు. ఎవరు చేసుకునే పని ఆడ చేసుకోవాలి అంటే ఉండడు భగవాన్. ఎందుకంటే ఒకసారి ప్లేటర్ గారు వచ్చారు, ఆయన డైనింగ్ హాల్ లో ఉన్నారు. భగవాన్ డైనింగ్ హాల్ ఈ వంట ఎప్పుడున్నా ఎవరో విజిటర్స్ ఎవరు లేకపోతే పారిపోయాడు వంటింట్లో. ఆయన పేరే వంటింట్లో దేవుడు అని, రమణ మహర్షి గారికి ఇంకో పేరు ఉంది వంటింట్లో దేవుడు అని. ఆయనకు వంట అంటే బాగా ఇష్టం. ఎవరో లేరు హాల్లో, ఎవరు లేరు, ఆయన భక్తులు ఎవరు రాలేదంటే పారిపోయాడు వంటింట్లోకి. ఆయన వంటింట్లో ఉండకోసారి ఒక ప్లేటర్ గారు వచ్చారు. ఆ ప్లేటర్ గారు వస్తే ఈయన అటు ఇటు అక్కడ గిన్నె ఎక్కడ పెట్టుకోవడం, ఇక్కడ గిన్నె అక్కడ పెట్టుకోవడం, అక్కడ గ్లాస్ ఇక్కడ పెట్టుకోవడం, ఇక్కడ గ్లాస్ ఇక్కడ పెట్టుకోవడం అంటే ఏ సాంబార్. ఆ ప్రేటర్ గారు ఏం చేశారు, భగవాన్ ఈ పని అంతా చేసుకుంటున్నారు మనం చేద్దాం. ఆ ప్రేటర్ గారు ఏం చేశారు, ఆ సాంబార్ గిన్నె తెచ్చి సగం వరకు సగం తెచ్చారు. అది సాంబార్ గిన్నె మోయటం చేత కాదు. అది భగవాన్ అడుగుతుంది ఎవరు చేసుకునే పని ఆడు చేసుకోవాలి, నువ్వు ప్లేటర్ పని చేస్తున్నావు, నీకు నువ్వు కోర్టులో ఎలా వాదించారో నీకు తెలుసు, ఈ సాంబార్ గిన్నె ఎలా మొయ్యాలి నీకు తెలియదు, అలా పడుండు. సగం సాంబార్ వంచేశావు, సగం సాంబార్ వంచేశావు, నువ్వు ప్లేటరావు. నువ్వు కోర్టులో ఎలా ఎవరు చేసుకునే పని ఆడు చేసుకోవాలి, నువ్వు కోర్టులో వాదించడం బాగా నేర్చుకున్నావు, కోర్టులో వాదించు. ఇక్కడ సాంబార్కు సిద్ధం అయ్యావు, నాకేదో సహాయం చేయాలి, ఉద్దేశం మంచిదే, నాకేదో సహాయం చేద్దాం. నీ వండుకున్న సాంబారు సగం వంచేసావు. మా పాప మా ప్లేడర్ గారు మళ్ళీ గిన్నె కాని సాంబారు ముట్టుకోలేదు. అలా వంచిల్లోకి రావటం మానేశారు. మనకెందుకు బాబు వంచిలు కూడా, ఎప్పుడు ఆయన హాల్లోకి వస్తే అప్పుడే కూర్చుందాం. ఇంకా మరుసటి రోజు వంచింట్లోకి వెళ్ళి భగవాన్ వంచింట్లో ఉన్నారు, నేను వెళ్ళను బాబా వంచింట్లో కనుక. నేనేదో కష్టపడి సాంబారు కాసుకుంటే సగం వంచేశావు. ఆయన నీది నీ చేత కన పడింది, ఎవడ చేసుకునే పని అడిగి కోర్టులో బాగానే వాదిస్తాను. కోర్టులో వాదించడానికి పనికి వస్తావు, సాంబారు మళ్ళీ దానికి పనికిరావు. మా సాంబారు వంచేసావు సగం. భగవాన్ చెప్పింది రైతు ఎవరు చేసుకునే పని అది చేసుకో. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వంచిన ఎలా కట్టాలని అడిగించారండి. కొంతమంది ఆయన కూరలో ఉండేవాళ్ళండి, ఆశ్చర్యం. ఉప్పింత చేస్తారు ఇలా పడేస్తారు, వరలా చేసి మనం అనిపిస్తుంది అవి బాబు ఎంత ఉప్పు వేస్తారని. వాళ్ళకి అది అలవాటు అండి, ఏం ఉప్పు ఎక్కువ అవదండి. మొత్తం 100 మందికి ఎంత ఉప్పు అనేది లెక్క ఆలోచిస్తారు, ఇలా వేసేస్తారు. అది అది అలవాటు. వాళ్ళు చేసిన పని మనం చేయగలం. ఏం అక్కర్లేదు, నలుగురికి వంట చేసి అలవాటు ఉంటుంది అనుకోండి, వాళ్ళే 10 మందికి చేయాలనుకోండి, మొత్తానికి వంట పాడు చేసేస్తారు. ఏం చేయంటే వాళ్ళకి ఆ లెక్క తెలియదని కారణం అంతా ఉప్పేది. ఈ నలుగురికి వంట చేసేవాళ్ళు 10 మందికి కనుక రోజున వండిచేయండి, మొత్తం అన్నం బిరిసిగా దింపేస్తారు. అంటే ఆ లెక్క తెలియదు ఎంత వండారో లెక్క తెలియదు. నలుగురికి వంట రోజుని ఇంట్లో నలుగురికి వంట చేసుకుంటారు అనుకోండి, ఆ రోజున వాళ్ళే 10 మందికి వంట చేసి అన్నం బిరిసిగా దింపేస్తారు. అంటే అది తప్పుగా అలవాటు లేకుండా అంతేంది, ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద పెద్ద పెళ్లిళ్ళు అవుతాయి చూడండి, ఈ ఇంట్లో వాళ్ళు పనికిరారండి ఆ వంటకి. ఇంట్లో మామూలుగా వండి పెడతారు చూడండి, వాళ్ళు పనికిరారండి. వాళ్ళు వెళ్ళి వండితే ఎవరు తినక్కర్లేదండి. వాళ్ళు ఇంత ఉప్పు ఇలా పడేస్తారు. వాళ్ళకి 1000 మందికి ఉండాలని కానీ లెక్క ఉంటుంది, ఎంత ఉప్పు ఇంత ఉడికి ఎలా పడేస్తారు, ఏంటి ఎంత ఉప్పు వేసేస్తున్నారు అనిపిస్తుంది. ఉప్పు ధనం ఏం ఉండదండి, ఆ లెక్కను బట్టి విసిరేస్తారండి అలాగా. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఎవడ పని ఆడు చేసుకోవాలరా బాబు, మా సాంబారు ఉంచేసే సగం సాంబారు ఉంచేసి. ఆ పేదల గారు ఇంటికాడ అలవాటు లేదండి, ఆయనకి ఇంటికాడ ఎప్పుడు వంచింట్లోకి వెళ్ళలేదండి. ఇక్కడ భగవాన్ వంచింట్లో ఉండి వచ్చి సిద్ధమయ్యే సాంబారు ఉంచేశాడు. ఆ భగవానికి ఆ పేద గారి ఇంటికాడ ఎప్పుడు వంచింట్లోకి వెళ్ళలేదండి, ఆయన ఇక్కడ ఏదో వంచింటి భగవాన్కి సహాయం చేద్దామని చెప్పి సాంబారు ఉంచేశాడు. అని ఇప్పుడు దీని అర్థం ఏంటో, ఎవరు చేసుకునే పని, ఎవరు చేసుకునే పని అది చేసుకోవాలి. కోర్టులో ఆ ప్లేడర్ గారు తెలియదు, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ బాగానే ఉంటాయండి. అసలు నీకు ఆ లోపల పొందవలసింది పొందాక భగవాన్ చెప్తున్నారు, ఆ లోపల నువ్వు పొందవలసింది పొందాక అది లేకుండా ఒక క్షణం అనుకుంటే మళ్ళీ అది ఎప్పుడు పొందుతావు అనిపిస్తావు, ఇప్పుడు దార్చ్యుత అవుతావు అనుకో. అందులో అచ్యుతుడు, అచ్యుతుడు అంటే ఎవడు, విష్ణు సహస్రనామాలు వస్తుంది. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద కేశవ, అచ్యుత అనంత గోవింద మాధవ కేశవ. అచ్యుతుడు అంటే చ్యుతి కానివాడు, అంటే స్వరూపంలోంచి దిగనవాడు. చప్పుడు చరు చ్యుతి అంటే జారటం, చ్యుతి అంటే జారు. అచ్యుతుడు అంటే స్వరూపంలోంచి జారినవాడు. అచ్యుతుడు అనేది కృష్ణుడికి పేరు. వాడు యుద్ధాలు చేస్తున్నా, రాయబారాలు చేస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, మాట్లాడుతున్నా, అదే వాడికి చ్యుతి అనేది లేదు. వాడు ఏదిగా ఉన్నాడు అందులోంచి ఎప్పుడు జారలేదు. పైకెక్కడు కూడా వార మధ్యలో కూడా అసలు మనకు రేపు ఎగ్జామ్ అనగా ఈ వేళకి రాత్రి నిద్రపడదు పరీక్ష రాస్తాను. వాడి దేవుడు యుద్ధానికి సిరికి చొక్కాలు తొడుక్కెళ్ళి వాడు ఎవడ తిరిగి చొక్కదు. మనం పెళ్లికి సిరికి చొక్కాలు తొడుక్కెళ్తాం అండి, ఇలా ముస్తాబవుతాం ఇలా చూసుకుంటాం. కృష్ణుడు సిరుకు బట్టలు తొడుక్కెళ్ళేవాడు యుద్ధానికి, ఆయన పేరే డెకరేటెడ్ కాదు. నల్ల దండలు వేసుకునేవాడండి, నల్ల పూల దండ వేసి యుద్ధానికి ఎవడైనా బట్టలు సిరికి బట్టలు తొడుక్కెళ్తాడని ఆయన సిరికి బట్టలు తొడుక్కెళ్ళేవాడు. ఆయన పేరే డెకరేట్ ముస్తాబు దేవుడు, ఆయన బట్టలు ఇష్టం ఉండు కృష్ణుడికి. ఆయన మామూలుగా పెళ్లి పేపర్ల మీద కూర్చునే పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో అలా యుద్ధానికి వెళ్ళేవాడు. నే రోజు కారోజు ఆయన పేరే డెకరేటెడ్ కాదు అండి కృష్ణుడి పేరు. ఆ రోజు ఆ భీష్ముడు విజృంభించి చొక్కాలు చంపేశాడని చెప్పుకోడు. ఎవరు చొక్కాలండి, కృష్ణుడు చొక్కాలి, పాపం సిరికి చొక్కాలండి. ఇప్పుడు మనం మామూలు బట్టలు చీర మామూలు చీర మనకి చిరిగిపోయింది అనుకున్న బాధపడం. పట్టు చీర ఎప్పుడైనా చిరిగిపోతే 5000 రూపాయలు చీరండి, తప్పనిసరిగా ఎంతో కొంత దుఃఖం వస్తుందని పట్టు చీర చిరిగిపోతాను. అది 5000 ఖరీదండి. ఈ ఆ భీష్ముడికి విజృంభించి చొక్కాలని చింపేస్తాండి, ఇవి అంటే అర్జుంటే నా సిరికి చొక్కాలని చింపేస్తున్నాడు రో అంటాడు. మీ తాతగారు మీ తాతగారు ఏంటి అలా విజృంభించేస్తున్నాడు, ఆ గంట కాగంటలు ఎగిసిపోతున్నాడు అంటే ఆ గంట కాగంటగా ఈ సముద్రం మన ఏదో పొంగొచ్చిన చూడండి, సముద్రం పెద్ద పెద్ద కెరటాలు అలా పొంగొచ్చి సముద్రాన్ని అన్నాడు. కృష్ణుడు అన్నాడు, ఎవరు మీ తాతగారు బాగా చూస్తే ఇవాళ సాయంత్రానికి పాండవులు కానీ పాండవ స్వామి కానీ కొన్ని మెరవడం చెప్పారు. ఆ గొడవలు నా చొక్కాలని సిరిగిపోతాడు, మీ పాండవుల మాట వదిలేదు బాబు, మీ సైన్యం మాదే, నేనేది సిరికి చొక్కా. కాస్ట్లీ డ్రెస్ అండి అది, చింపేశాడు భీష్ముడు. బాణాలు వేసి యుద్ధంలో చెప్పాలి, ఎన్ను ఇదే యుద్ధం చేస్తున్నావురా, యుద్ధం ఏంటి నీ వరుస ఏంటి, నేనే యుద్ధం చేస్తున్నావంటి భీష్ముడు నా చొక్కాలు చింపేస్తాను, నువ్వు అలా యుద్ధం చేస్తానంటి, నా చొక్కాలు చెరగనివ్వకూడదు నువ్వు. వాడు యుద్ధం పెంచేస్తున్నాడు అంట. ఎవరంటే అలా పాండవులు మన మానవులను సంగతి మర్చిపోయాడు అండి ఆ టైంలో. మరి అంతకుముందు అడిగి లోపల అజ్ఞానం ఉంటుంది అండి ఎవరికండి భీష్ముడికి. ఆ టైంలో మటుకు పాండవులు మన మనవలో వాళ్ళని చంపకూడదు ఏదో మర్చిపోయింది. ఆ టైంలో మర్చిపోయి విజృంభించి విజృంభించి వస్తుంటే అప్పుడు కృష్ణుడు చూశాను సాధించడానికి పాండవులు సైన్యం నా చొక్కాలు ఎలాగో చిరిగిపోయి చింపేశాడు మొత్తం చొక్కాడండి బాణాలు చింపేశాడు నా చొక్కాలు ఎలాగో చిరిగిపోయినాయి మొత్తం పాండవులకు పాండవుల సైన్యం ఉండరని అప్పుడు పైకి ఎగురుతాడు. పైకి ఎగిరి ఎగిరి పైకి దుమికి దుమికి పైకి ఎగిరి ఎగిరి కిందకు ఉరుకుతాడు. అప్పుడు వాడు దండలండి మొత్తం నెల్ల వేసిన దండలన్నీ అలా ఎగిరిపోతాయి ఊడిపోతాయి. దాన్ని నెల్ల వస్తువులు పెట్టుకున్నాడు కదండి అవి ఊడిపోతాయి. ఈ చొక్కాలు అప్పుడు అంతకు ముందే చింపేశాడేమో అండి భీష్ముడు ముక్కలు ముక్కలుగా నిడిపోయాను వాసుదేవుడు అంత పైకి అంత బాగా పైకి ఎగిరి తాడి చెట్టు అంత దూరం ఎగిరి కింద పడ్డాడు. వాడు కింద చక్రం లేదు విష్ణు చక్రం లేదు బండి చక్రం పుచ్చుకుని పరిగెడతాడు భీష్ముడు. నువ్వు యుద్ధం చెయ్యనని వచ్చావు నువ్వు ఆయుధం చేతిలో పట్టణాన్ని వచ్చావు నువ్వు ఇప్పుడు ఆయుధం చేతిలో పడితే నీ గౌరవం పోతుంది వాసుదేవ వాసుదేవ నీ గౌరవం పోతుందని అర్జునుడు వెనకాల పరిగెడతాడు. మీరందరూ చచ్చిపోతారు నాకు గౌరవించడం మీరందరూ చనిపోయాక నా నేను గౌరవం చేసుకుంటాను రా నా గౌరవించడంటాడు వాడు దేవుడు. రెండు చేతులు పట్టుకుంటాడు ఎవడండి అర్జునుడు వెళ్ళి కృష్ణుడు రెండు చేతులు పట్టుకుని వెనక్కి లాగుతాడని అప్పుడు భీష్ముడు అంటాడు ఇంత యుద్ధం నేను చెయ్యాలని చేయలేదు అయ్యా నువ్వు ఆయుధం పట్టనని చెప్పావు నీ చేత ఆయుధం పట్టించడానికి ఎంత యుద్ధం చేశాను భీష్ముడు నా జన్మ తరించిపోయినాను అంటే దేవుడి చేత ఆయుధం వాడు తప్పించాడు వాడు భీష్ముడని. దేవుడు ఏమని చెప్పాడండి నేను ఆయుధం పట్టను అన్నాడు. భీష్ముడు ఏం భీష్ముడు ఏం చేశాడండి దేవుడు చెప్పిన మాట దేవుడి చేత తప్పించి ఆయుధం పట్టించాడు నా జీవితానికి చాలని చేతులు భీష్ముడు చేతులు ఉన్న బాణాల కింద పడేశాడు వాడు భీష్ముడు. అంటే ఈ యుద్ధం గురించి చెప్తూ రమణ మహర్షి గారు అంటారండి కృష్ణుడే జ్ఞానం కాదు భీష్ముడు కూడా జ్ఞానం ఇద్దరు జ్ఞానుల మధ్యన పోరాటం ఎలా ఉంటుందో ఆ భీష్ముడి దగ్గర కృష్ణుడి మధ్యన యుద్ధ పర్వం చదవని అంటారు. రమణ మహర్షి గారు అంటారు కృష్ణుడే జ్ఞానం అనుకుంటున్నారు మీరు కృష్ణుడు కాదు భీష్ముడు కూడా జ్ఞానే ఇద్దరు జ్ఞానుల దగ్గర పేచి వచ్చినప్పుడు ఇద్దరు జ్ఞానుల దగ్గర యుద్ధం జరిగినప్పుడు ఎలా ఉంటుందో ఈ ఘట్టం చదవమంటాడు రమణ మహర్షి. వీడు సంపడానికి వెళ్ళిపోతుంది అడుగు చదవలేదు ఎవడండి భీష్ముడు రా సంపడానికి రా అంటాడు ఆయన దగ్గర. అయితే నీకు ఏమి నన్ను చంపడానికి నీకేమి శ్రమ ఇవ్వనని ఆయుధాలు కింద పడేశాడు. అసలు నీ చేత నేను చంపబడి నీలో ఐక్యం అయితే నాకంట జీవితంలో ఇంకేం కావాలి. దేవుడి చేతిలో చచ్చిపోయే పరిస్థితి నాకు వస్తే అంతకంటే ఏం కావాలి నాకు దేవుడి చేతిలో చనిపోతే దేవుడి స్వరూపాన్ని పొందుతాను నాకంతకంటే ఏం కావాలి వాసుదేవా. ఒకవేళ నన్ను చంపేటప్పుడు నీకేమైనా శ్రమిస్తానంటేమో ఆయుధాలు కూడా కింద పడేశాడు. అంటే నువ్వు ఇద్దరు జ్ఞానుల దగ్గర మధ్యన యుద్ధం గురించి చదవాలంటే ఇద్దరు మానవులు ఇద్దరు జ్ఞానుల దగ్గర ఉంటుంది ఆ ఫైటింగ్ ఆ వార చదవాలంటే ఈ ఘట్టం చదవమని రమణ మహర్షి గారు చెప్పారు. ఎంత ముచ్చటగా ఉంటుందో యుద్ధం వారు ఏంటంటే ఆ యుద్ధంలో అసూయ లేదు ద్వేషం లేదు కక్ష లేదు అందులో కక్ష లేదు. భీష్ముడికి అక్కడ కృష్ణుడికి జరిగిన పోరాటంలో కక్ష ఏమి లేదండి వ్యక్తిగతమైన ద్వేషం లేదు. వాణ్ణి చంపేసి వీడి కానీ వీడిని చంపేసి ఆడు కానీ ఏదో పొందుదామనే భావన లేదు. మీరు అలా అర్థం చేసుకోండి ఇద్దరు జ్ఞానుల మధ్య ఉన్న పోరాటం ఆ ఘట్టం చదవండి అన్నారు రమణ మహర్షి. భీష్ముడిని చంపేసి ఏదో పొందుదామని కృష్ణుడికి లేదని కృష్ణుడిని చంపేసి ఏదో పొందుదామని భీష్ముడికి లేదని సర్వసాధారణ మనుషులను ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారంటే ఆస్తుల కోసము అధికారం కోసము ఏదో స్వార్థం కోసం చంపుకుంటారు. కానీ అక్కడ ఇద్దరి దగ్గర స్వార్థం లేదు ఇద్దరు మహాత్యాన్లు ఆ ఘట్టం చదవండి అంటారు రమణ మహర్షి. అంటే జగత్తు లేదు జగత్తు కూడా స్వప్నంతో సమానం జగత్తు కూడా స్వప్నంతో సమానం ఆ జగత్తు లేనే లేదు జగత్తు లేదు జగత్తు కూడా స్వప్నం కూడా సమానం జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా మనో కల్పితుడు అని చెప్పినటువంటి ఈ రమణ మహర్షి ఆ ఘట్టం చదవమాట. జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా మన మనస్సు కల్పితుడని చెప్పిన వాడు ఈ రమణ మహర్షి కదా ఆకర్షణ కలిపిందండి అయ్యుద్దాం చదవండి అన్నాడు. కాదు ఎవడు చదవన్నవాడు ఎవడు మామూలు వాడు కాదండి జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా మనో కల్పితుడని చెప్పినటువంటి ఈ రమణ స్వామి ఆ మహాజ్ఞానులకి మధ్యన పోరాటం అంటే వ్యక్తిగత ప్రయోజనాలపై ఇద్దరికి లేవండి వ్యక్తిగత ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగతమైన ప్రయోజనాలు అది భీష్ముడికి లేవు వాసుదేవుడికి లేవు వాడు జ్ఞానే వాడు మహాజ్ఞాని వీడు మహాజ్ఞానాడు. అంచేత మనం కింగర మాటలు ఏదైనా మాట్లాడతాం అనుకోండి భగవాన్ భద్ర కింగర మాటలు ఏదో మాటలు వచ్చిరని మాటలు చేతకాలని మాటలు ఏదో మాట్లాడతాం అది ఏం అనరు అది జ్ఞానమా. నువ్వు కింగర మాటలు మాట్లాడుతున్నావు అనరండి నెగిటివ్ గా చెప్పరు పాజిటివ్ గా చెప్తారు అది జ్ఞానమా. అంటే జ్ఞానం కాదని చెప్పటం అండి అది జ్ఞానం కాదని చెప్పరు అది జ్ఞానమా. అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానమా కాదని అది రైటా అంటే తప్పని అర్థం అండి అది తప్పని చెప్పరు అది రైటా అంటారు అంటే తప్పని అర్థం అండి. అలాగే అది జ్ఞానమా అది జ్ఞానమా అంటే దాని అర్థం ఏంటి మీరు చేసి పొరపాటుగా మాట్లాడుతున్నారు అంటారు మీరు మాట్లాడేది జ్ఞానమా అంటే దాని అర్థం ఏంటండి అది అజ్ఞానం అని అజ్ఞానం అని చెప్పరు నెగిటివ్ గా చెప్పరు పాజిటివ్ గా చెప్తారు అది జ్ఞానమా అంటే జ్ఞానమా కాదని మీరు మాట్లాడేది జ్ఞానమా కాదని చెప్పరు అది జ్ఞానమా అంటే జ్ఞానమా కాదని మనం అర్థం చేసుకోవాలి అది అండర్స్టూడ్ అది దాని ఇంగ్లీష్ లో అండర్స్టూడ్ అంటారు మనం అలా అర్థం చేసుకోవాలండి. అది ముగిస్తున్నామండి ఆ లోపల ఉన్నటువంటి ఆ శాంతి సాగరంలో ఒక రవ్వంత నువ్వు రుచి చూస్తే ఆ లోపల ఉన్న శాంతి సాగరంలో ఆ శాంతి సాగరం తాలూకు ఒక తుంపర కనుక నువ్వు టేస్ట్ చేస్తే రుచి కలిగితే ఒకటి అక్కడి నుంచి ఎప్పుడైనా అత్యుతుడు అంటే జారడు కానీ నువ్వు జారవచ్చాం కదా అత్యుతుడు ఎలాగా జారడు ఆ యుద్ధం చేసేటప్పుడు జారడు యుద్ధం చేయడానికి సిల్కు బట్టలు దొరికినాడు, ఆడెందుకు జారుతాడు? ఆడు ఎలాగ జారడు? నువ్వొకవేళ జారిపోయినా, నువ్వొకవేళ అక్కడి నుంచి ఆనందం ఎప్పుడైనా కొంచెం రుచి వరకు జారిపోయినా, మళ్ళీ ఎప్పుడు పొందుతాం, మళ్ళీ ఎప్పుడు పొందుతాం, మళ్ళీ ఎప్పుడు పొందుతాం, మళ్ళీ ఎప్పుడు ఆ స్థితి మనకు ఎప్పుడు వచ్చేది, ఆ శాంతి ఎప్పుడు వచ్చేది? మాకు అనిపిస్తుందండి, జిన్నూరులో రమణ కేంద్రం కట్టినప్పుడు, అరుణాచలం ఆంధ్రాశ్రమం కట్టినప్పుడు అప్పుడు ఎటువంటి శాంతి పొందాము, అటువంటి శాంతి ఎప్పుడు పొందుతాం? మళ్ళీ మాకు అనిపిస్తాం ఈ మధ్యన జిన్నూరులో రమణ కేంద్రం కట్టినప్పుడు, అరుణాచలంలో ఆంధ్రాశ్రమం కట్టినప్పుడు పొందినటువంటి శాంతి, అప్పుడున్నటువంటి శాంతి, మళ్ళీ ఎప్పుడు ఆ శాంతిని మనం సాధించాలి? ఫ్రీ బర్డ్స్ అండి. ఇంటి ఆశ్రమంలో పూట తిన వాళ్ళు ఉండి, జలంధారు ఇంటికి వెళ్ళి తినే వాళ్ళు ఉండి, హాయిగా ఉండేవాళ్ళు ఉండి, ఆలోచన లేదు. బూట్లో ఉన్న పక్షుల్లో ఏముండదు. అప్పుడు బూట్లో నుంచి బయటకు వచ్చే శిగిరి పక్షులు, అప్పుడు బూట్లో ఉన్న పక్షుల కింద, అప్పుడు బూట్లోంచి పైకి వచ్చి, ఇప్పుడు బూట్లో బంధింపబడిన పక్షుల్లాగా అయిపోయేవాడి ఆనందం. మళ్ళీ నాకు నిజంగా జ్ఞాపకం వచ్చింది, అరుణాచల్లో ఆంధ్రాశ్రమం కట్టినప్పుడు, జిన్నూరులో రమణ కేంద్రం పట్టినప్పుడు పొందిన శాంతి ఎప్పుడు ఎక్కడ చూస్తుంది? నువ్వు రవ్వంతా కొంచెం శాంతి ఎప్పుడైనా ఒక క్షణం నీ జీవితం ఒక క్షణం కనుక నువ్వు అనుభవించుంటే, మళ్ళీ ఎప్పుడు పొందుతాం, మళ్ళీ అది ఎప్పుడు పొందుతాం? ఓసారి పొందున్నావు కాబట్టి మళ్ళీ ఆరాటం, మళ్ళీ పోరాటం, అది పొందాలని మళ్ళీ ఆకాంక్ష, అది ఆపుకోకుండా ఉబ్బుకి నీ లోపల నుంచి వచ్చేస్తుంది. ఏం చేయాలి? ఒకసారి నువ్వు పొందున్నావు, అది జారిపోయావు, ఒకసారి పొందున్నావు, పొందున్నావు కాబట్టి మళ్ళీ ఎప్పుడు పొందుతాం అని ఉండే తపన. ఒకసారి మంత్రి చేశాడు అనుకోండి, ఎవడ తర్వాత మంత్రి పదవి పోయిందనుకోండి, మళ్ళీ ఆడు చచ్చిపోయే వరకు ఎప్పుడు మంత్రి అవుదాం, ఎప్పుడు మంత్రి అవుదామని కనిపెట్టుకుంటాడు. ఏం చేస్తా? సన్మానాలు గౌరవాలు అనేది రుచి వస్తూ ఉంటాడు కదండి. అప్పుడు ఆ జవాన్లు, కార్లు, పెట్రోలు, ఎక్కడికి వెళ్ళిన పంచరత్నాలు ఉంటండి, ఐదు పద్యాలు రాయటం మంత్రి గారికి, స్వామి బ్యానర్స్ కట్టడం అండి. ఒక్కరి నీ జీవితంలో ఒక క్షణం, ఒక్క క్షణం, ఒక్క క్షణం, ఒకటంటే ఒక క్షణం, ఒక క్షణం ఎప్పుడైనా నీకు మెదిరితే, ఆ లోపల శాంతి ఒక్కసారి నీకు మెదిరితే, మళ్ళీ నువ్వు జారిపోయిన అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడు పొందుతాం, అటువంటి టేస్ట్ ఎప్పుడు పొందుతాం? ప్రపంచానికి మన ప్రపంచానికి మన ఈ ప్రపంచానికంతా మన అధిపతి చేసినా ఆ సుఖం మళ్ళీ మన జీవితంలో పొందగలము. ఈ లోకానికంతా మన చక్రవర్తి కింద చేసిన మళ్ళీ ఆ శాంతి మనం పొందగలమా? ఆ శాంతి మళ్ళీ మనం పొందగలమని మళ్ళీ నీకు తపన. అది లేకుండా, అది లేకుండా ఎలా ఉండగలం? అది లేకుండా ఇప్పుడు ఉన్నాం ఎలాగా? మళ్ళీ సంపాదించడం ఎలాగా? ఎన్నాళ్ళు ఉంటాం అది లేకుండా, శాంతి లేకుండా? ఇదో క్షణం అనిపించావు, మళ్ళీ ఎప్పుడు పొందుతాం అది ముఖం అది తిరుగుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళాలనే తపన నీ లోపల నుంచి బయట జీవితం, నీ జీవితంలో నువ్వు 100 సంవత్సరాలు జీవిస్తే ఒక క్షణం ఆ సుఖం అనేది. ఒక క్షణం, ఒక క్షణం, ఒక క్షణం, ఒక నిమిషం కాదు, ఒక క్షణం నా టేస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తే, ఒకవేళ అది ఒక క్షణం ఆ సుఖాన్ని ఎంజాయ్ చేసావనుకో, లేదా నీకు వ్యాపకాలు ఉండొచ్చు, మిగతా మామూలుగా సంసార గొడవలు ఉండొచ్చు, నీకు మిగతా ఇంట్లో గొడవలు ఉండొచ్చు, వ్యాపకాల గొడవలు ఉండొచ్చు, నీ ఏదో నీ పదవులు, నీకు ఏదైనా పదవులు ఉండొచ్చు, కానీ నువ్వు క్షణం పొందిన సుఖం ఉంది. నీ వ్యాపకాలు, నీ పదవులు, నీ సంసారం గొడవలు, నీ ఆ సుఖంతో ఈ గొడవలన్నీ ఏ పాటివి? మనస్సు ఇక్కడ ఉన్నా మళ్ళీ అట్లా చేస్తా ఉంటుంది. అతిగా సుఖం ఏ ఉపనిషత్తు చెప్పింది మీకు ఇంత అందంగా? ఉపనిషత్తులో ఒక మంచి వాక్యం మనకు చెప్పడం కోసం అవసరమైన వాక్యాలు 10 చదివిస్తాడు. ఇది ఎలా కాదు, ఉడిక డబ్బాలో చెయ్యి ముంచి రత్నాలు తీసుకోవటమే, ఇంకా అందులో గడ్డలేముండవు, లాక్కోవడమే రత్నాలండి. ఒకవేళ మీరు ఆ టేస్ట్ మీరు అనుభవించాక లోకం గొడవల్లో, లోకం వ్యాపకాలలో, సంసార వ్యాపకాలలో, మీ ప్రయత్నాల్లో, మీ బాధలో మీరు ఉన్నా సడన్ గా ఎప్పుడు స్ఫురిస్తా ఉంటుంది అసుకం, మళ్ళీ మన జీవితంలో అసుకాన్ని అనుభవించగలవు? ఎప్పుడు అనుభవిస్తాం మళ్ళీ ఎప్పుడు? అంటే మీకు ఈ వ్యాపకాలు బయట మీరు చేసే పనులు చప్పగా కనిపిస్తూ ఉంటారు, మీరు పని చేసుకుంటూ ఉంటారు, మీ పద్ధతిలో మీరు ఉంటారు, కానీ ఎంత చప్పగా ఉన్నాయి గొడవలు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ సారమైన వస్తువు ఒక క్షణం రుచి, మళ్ళీ ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు అక్కడికి పోయేది? మళ్ళీ ఎప్పుడు మేము అనుకుంటా ఉంటాం, యాచరిమాలు లేనప్పుడు వచ్చిన ఆనందం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుంది? ఒక తంపులు అనిపిస్తే చాలు, నీటి బొట్టు కాదు, నీరు కాదు, నీటి బొట్టు కాదు, నీటి బుడగ కాదు, పైన తుంపలు ఉంటాయి, ఆ తుంపలు మీరు జీవితంలో ఒక క్షణం అనిపిస్తే చాలు. మనం ఎప్పుడు అది పొందేది అంటే ఆ క్షణం మీరు అనిపించిన తర్వాత మీరు వ్యాపకాలన్నీ చప్పగా చప్పగా ఉంటాయి. ఈ రుచిహీనమైన, ఈ సారహీనమైన మీ మనసుకు తెలుస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ బోధాల మధ్యలో ఉన్నా ఈ రుచిహీనమైన సారహీనమైన తెలుస్తూ ఎప్పుడు, ఎప్పుడు, మళ్ళీ వెనక్కి ఎప్పుడు, అది పొందవలసింది ఎప్పుడు? పొందుతాం అని అనుకుంటున్నా, కానీ ఎప్పుడు పొందేది అనే తపన మీకు కలుగుతుంది. ఒక క్షణం మీరు జీవితంలో ఆ తంపరాన అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అది కొంచెం లోపల వస్తుంది మనకు తాకుతుంది అనుకోండి మాకు ఆనందం ఆపుకోలేని ఆనందం కక్కు వస్తే ఎలా ఆపుకోలేము కక్కు వచ్చినప్పుడు ఎలా ఆపుకోలేము ఆనందం కూడా ఆపుకోలేము కానీ మీరు నిజంగా బాహ్యంగా దురదృష్ట పరిస్థితిలో ఉన్నారనుకోండి బాహ్యంగా ఒక దురదృష్ట పరిస్థితిలో ఉన్నారనుకోండి అప్పుడు కూడా మీకు ఆపుకోలేని ఆనందం ఒకరు ఆపుకుందామని ఆనందాన్ని ఆపుకోలేరు కక్కుని ఎలా ఆపు చేసుకోలేరు ఒకసారి ఊపిరి సరపదు అరే మీ ఊపిరి మీకు సరపదదు ఆప్యాయతులు అనుబంధం ఈశ్వరుడు చూడు ఆప్యాయతులు అనుబంధములు ఆ గురువు యొక్క తాతుడిలో ఆ గురువు లోపల మన హృదయంలో మెదులుతున్నప్పుడు కదులుతున్నప్పుడు వచ్చే ఆనందం ఉంది చూశారు అది మొత్తానికి అక్కర్లేదు ఒక తొంపరత ఈ లోకంలో నిస్తారత ఉంటున్నాను అది ఒక తొంపరత అనుభవించుంటే జీవితంలో ఈ లోకంలో నిస్తారత తెలుస్తా ఉంటే ముందు అది ఫస్ట్ స్టెప్ అది ఈ లోకం ఎంత సారహీనమైనదో మన చేత చూడబడుతున్నటువంటి ఈ లోకం ఎంత సారహీనమైనదో ఇప్పుడు తెలియదు ఒక క్షణం ఒక క్షణం ఒక్క తొంపర అనుభవించినప్పుడు ఈ లోకం ఇట్టిదా ఎంత సారహీనమైంది అని తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు ఒక తొంపర నీ జీవితం ఒక క్షణం అనేది అది నీకు తాకితే అది మెదిలితే దాని జాడ నీకు లోపల కనీసం దాని జాడ తెలిస్తే అది అవధరి లేని ఆనందం అగ్నిలేని ఆనందం ఆ టైంలో నీకు ఒకవేళ శరీరం మరణించినా శరీరం జారిపోయినా ఏదో పోతుందని నీకేమో అనిపించదు అసలు అప్పోయేది నువ్వు కాదని నీకు తెలుస్తా అప్పోయేది నువ్వు కాదని నీకు స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ఏదో పోగొట్టుకుంటున్నావు నీకు అనిపించదు జ్ఞానులకి పండితులకి మధ్య తేడా అంటే శాస్త్ర పండితులకి జ్ఞానులకి మధ్య తేడా చెప్తున్నాను ఊరికి పాండిత్యం కూడా ఊరికే రోజు కష్టపడితేనే వస్తుంది కానీ శాస్త్ర పండితులకి జ్ఞానికి ఆత్మజ్ఞానికి మధ్య తేడా కాఫీ తీసుకుంటాం అనుకోండి ఇలా కాఫీ పైన నొరగంటుంది ముందు మనం నోట్లో పెట్టుకోగానే కాఫీ తగదు నొరగ తగదు ఆ నొరగ లాంటిది పండిత శాస్త్ర పండితులు చెప్పిన మాట ఆ నొరగ నా గ్రంథికెళ్ళి లోపల కాఫీ నోట్లో పెట్టుకున్నప్పుడు జ్ఞాని చెప్పిన మాట లాంటిది కాఫీ నోట్లో పెట్టుకుంటేనే పాలు తగలదు ఊరికి నొరగ తగలుతుంది అది శాస్త్ర పండితులు చెప్పిన మాట లాంటిది ఆ నొరగను గ్రంథికెళ్ళి లోపల మనం కాఫీ నోట్లో వేసుకున్నప్పుడు జ్ఞానం చెప్పి జ్ఞాని చెప్పిన మాట లాంటిది పండితులు చెప్పిన మాట ఊరికి నొరగ ఆ నొరగ లోపల కలదు నోటికి తగులుతూ ఉంటుంది కానీ రుచి మటుకు ఎంతకంత తెలుస్తూ ఉంటుంది నొరగ ఉడికే తగులుతుందంటే మనం పెద్దగారికి లోపలికి వెళ్తాం నొరగలే ఉంది కానీ కాఫీ ఎంత బాగుందో మటుగా చెబుతా ఉంటుంది శాస్త్ర పండితులు చెప్పే మాట అక్కడికి దారికి నొరగ లోపలికి వెళ్ళదు పెద్దగారి దగ్గర ఆగిపోతున్నది కానీ కాఫీ రుచి ఎంతో మంది చెప్పేస్తుంది మనకది అది కాఫీ కాదు నొరగ కాఫీ కాదు కాఫీ రుచి మటుకు చెబుతా ఉంటుంది అంటే శాస్త్ర పండితులు చెప్పేది ఆ నొరగ లాంటిది జ్ఞాన మహాజ్ఞాని చెప్పేది లోపల మిల్క్ ఓ విష్ణు గారు అన్నారు ఓ భగవాన్ నీతో నాకున్న అనుబంధం ఈనాటిది కాదు కానీ ఏ నాటిదో నాకు తెలియదు ఇంత విష్ణు గారు అన్నారు భగవాన్ తోటి నీటితో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు అని తెలుస్తుంది ఈ జన్మది కాదని మటుకు స్పష్టంగా తెలుస్తుంది ఈనాటి అనుబంధం కాదని తెలుస్తుంది కానీ ఏ నాటిదో తెలియటం లేదు ఎక్కడో ఆత్మ ఉందని నువ్వు చెబుతున్నావు నీ శరీరం కూడా ఆత్మ ఆ దీక్షిత గారు భగవాన్ మీద ఉండే ప్రేమ కలిగి ఏదో ఆత్మ ఉంది ఎక్కడ ఉందని చెబుతున్నావు నీ శరీరం కూడా ఆత్మ ఈ శరీరం ఆత్మ కాకపోతే ఏముంటుంది ఆ శరీరాన్ని ఎవరు తొడిగారు వాసన తొడిగిందే వాసన లేవన తొడిగిన ఆ శరీరాన్ని వాసన తొడుక్కోలేదు ఆ శరీరాన్ని ఎవరు తొడుక్కున్నారు ఆత్మ తొడుక్కుంది కాబట్టి శరీరం కూడా నీ శరీరం కూడా ఆత్మ ఎలా ఉంది సార్ రమేష్ రాజు వండర్ఫుల్ వాసన వాసన సహితంగా నీకు ఆ శరీరం వచ్చి ఉంటే అసలు వాసన వల్ల శరీరం వస్తుంది వాసన వల్ల నీకు ఆ శరీరం వచ్చి ఉంటే అది ఆత్మ కాదు శరీరం ఆత్మ కాదు ఆ శరీరాన్ని ఎవరు తొడిగారు ఆత్మే తొడిగింది ఆత్మే కావాలని తొడిగింది ఆ శరీరాన్ని అప్పుడు నీ శరీరం కూడా శరీరం ఎలాగవుతుంది అది కూడా ఆత్మ నీ శరీరం కూడా ఆత్మ నీ మాట ఆత్మ నీ శరీరం ఆత్మ నీ చూపు ఆత్మ అంత ఆత్మ లాజిక్ ఎలా ఉంది రమేష్ వండర్ఫుల్ ఆ శరీరాన్ని కోరికలు తొడగలేదు ఏ తొడిగింది ఆత్మ తొడిగింది ఆత్మ తొడిగిన శరీరం ఆత్మ కాకుండా ఎలా ఉంటుంది శరీరం ఆత్మ కాదు శరీరం ఆత్మ కాదని చెప్తే నేను మాయలో పట్టడం లేదని శరీరం ఆత్మను మాకు తెలుస్తుంది అన్నారు